ఆహా, కష్టమస్తని వీళ్ళు చేస్తే ఎప్పుడు కష్టాలు సావైతే కొద్దిదేయలేడు, అది కాదు. సో అతిలోకి వెళ్ళిపోతున్నాం, అయితే ఫుల్ పాజిటివ్ లేదా ఫుల్ నెగిటివ్ లోకి వెళ్ళిపోతున్నాము. సో నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితము ఇలా ఉండడానికి కారణం పాజిటివ్ థింకింగ్. సో పాజిటివ్ థింకింగే ఉండాలి అంటున్నారు అందరు, అవునా? అసలు కేవలం పాజిటివ్ థింకింగ్, మీరు అందరు పాజిటివ్ థింకర్లా నెగిటివ్ థింకర్లా? మామూలుగా నా క్లాస్ వినేంత వరకు, నా క్లాస్ వినాక పాజిటివే కదా, అందరూ పాజిటివ్ థింకర్, ఒప్పుకుంటారా? రైటా? రైట్. మీరు పాజిటివ్ థింకర్లా? మీ ఫేస్ కి అంత సీన్ లేదు, మీరు ఎవరు పాజిటివ్ థింకర్లే కాదు. ఎంతమంది ఇంట్లో జెండు బాగుంది చేయలేబట్టం ఉందా? ఎందుకు పెట్టుకున్నాడు జెండు బాము? ఎందుకు వస్తుంది? పాజిటివ్ థింకింగ్ కదా. నీకు రానే రాదు అనుకుంటే అయితే జెండు బాము ఎందుకు? నువ్వు మీ సంగతి కదా జనరల్ గా, ఇంకా ఆగు, ఇంకా ఇన్నాయి, చాలా లిస్ట్ ఉంది, పెద్ద లిస్టు, అన్ని ఉంటాయి. ఎందుకు అవసరం ఏంటి జెండు బాము? పాజిటివ్ థింకర్కి జెండు బాము అవసరమా? నువ్వేదనుకుంటేదే కదా పాజిటివ్ థింకింగ్, నాకు ఆరోగ్యంగా ఉంటా, ఆరోగ్యంగా ఉంటా, ఆరోగ్యంగా ఉంటా అంటే ఆరోగ్యం ఉంటావు, దానికి ఎనర్జీ. ఎందుకు జెండు బాంబు పెట్టుకున్నావు నువ్వు? జెండు బాంబు పెట్టుకున్నాడు నెగిటివ్ థింకరా పాజిటివ్ థింకరా? ముందు జాగ్రత్త ఏంటా మామ, ఎందుకు ముందు జాగ్రత్త? మళ్ళీ నువ్వు పాజిటివ్ థింకింగ్ కూడా పాజిటివ్ వస్తుంది కదా, నీకు ఎందుకు జెండు బాంబు అంటే? నీ పాజిటివ్ థింకింగ్ మీద నీకు నమ్మకం లేదా? ఉన్నోడు జెండు బాంబు పెట్టుకుంటాడా? పెట్టుకోడుగా, అంటే నువ్వు పాజిటివ్ థింకర్ కాదు. ఒప్పుకున్నా లేదా? చలిలో ఎంతమంది షెటర్ వేసుకుంటారు? వేసుకో. చలికాలం చన్నీళ్ళ స్నానం ఎంతమంది చేస్తారు? ఎప్పుడు? వేడినీళ్ళు చేయరు? అప్పుడు అప్పుడప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎవరు ఎందుకు అనిపిస్తోంది? సో మీరు చన్నీళ్ళ స్నానం చేస్తున్నారు, చన్నీళ్ళు చేయడానికి భయపడుతున్నారంటే మీరు పాజిటివ్ థింకర్లా నెగిటివ్ థింకర్లా? చన్నీళ్ళ స్నానం చేయడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? చన్నీళ్ళు స్నానం చేస్తే జలుబేస్తుందేమో, జ్వరం వస్తుందేమో, అవునా? పాజిటివ్ థింకర్లు కదా మీరు. చన్నీళ్ళు స్నానం చేసినా నాకేం కాదు అనుకో, ధ్యానం చెయ్యి. అర్థమైందా? పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? చన్నీలు స్నానం చేసినా నాకేం కాదు, నాకు జలువే రాదు, నాకు జ్వరమే రాదు అనుకోవచ్చుగా. మరి ఎందుకు వాడుతున్నావు? ఎందుకు చన్నీలు స్నానం చేయట్లే? ఎందుకు భయపడుతున్నావు? హెల్మెట్లు పెట్టుకుని ఎంతవరకు ఎంతమంది బండి నడుపుతారు? ఎందుకు పెట్టుకుంటున్నారు? పోలీసు పట్టుకోరు. సరే పట్టుకోరు అనుకో, అయినా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు లేదా? అబ్బా ఎందుకు పడిపోవాలి నువ్వు? ఎందుకు పడిపోతావు? నువ్వు పాజిటివ్ థింకర్ కదా, నువ్వు పడనే పడవు. నేను ఎప్పుడు ఎట్లా నడుస్తాను అనుకోని ధ్యానం చేసి దానికి పవర్ ఇచ్చి అట్లే పోవచ్చు కదా. మరి ఎందుకు హెల్మెట్ పెట్టుకుంటున్నాను? సో హెల్మెట్ మళ్ళీ ధైర్యం చేయాలి అట్లే, అంటే నువ్వు నెగిటివ్ థింకర్ అయితే అంతేనా కదా? ఏమోనండి, కీడేంచి మేలించాలి కదా. మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది? కీడేంచి మేలించాలా, కేవలం మేలించాలా? కీడెంచున్నారంటే నెగిటివ్ థింకర్. మీరు కీడెంచిన ఎంచదు, కేవలం మేలే ఎంచాలి, అది పాజిటివ్ థింకింగ్. ఒక నీ లోపల ఏ నెగిటివ్ ఆలోచన వచ్చినా దానికి మీరు పట్టించుకోకుండా ఉండాలి, కేవలం పాజిటివ్ ఆలోచన ఇవ్వాలి. సో పాజిటివ్ ఆలోచనలు ఆరోగ్య విషయంలో ఏమొస్తాయి? మీరు అన్ని వస్తువులు తింటారా? ఏది పడుతుంది? ఏ ఫుడ్ పడితే అప్పుడు ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా తింటారా? బీపీ వచ్చినా తింటారా? ఉప్పుతోటి షుగర్ వచ్చినా స్వీట్ తింటారా? దమ్ముందా? అంటే మీరు పాజిటివ్ థింకర్లేరా నెగిటివ్ థింకర్లే? ఇక్కడ మీరు భయపడుతున్నారా? మళ్ళీ ఏమో ఏంటి, ఉప్పు తింటే బీపీ వస్తుందన్నారా? మీరు నెగిటివ్ థింకర్లా పాజిటివ్ థింకర్లా? నువ్వు ఎందుకు నమ్ముతున్నావు అమ్మా? ఉప్పు తిన్నా నాకు బీపీ రా పెరగదు అనుకోవాలి కదా, అవునా? మరి భయం వస్తుంది, నువ్వు ఉప్పు తినడానికి భయపడుతున్నావు అంటే నువ్వు నెగిటివ్ థింకరే, పాజిటివ్ థింకర్ కాదు, అవునా కాదా? నా ఎక్స్ప్లెనేషన్ మీద తప్పుంటే చెప్పండి. మీరు నెగిటివ్ ఆలోచన పెంచిపోసినట్టే కదా, అవునా? గబ్బువాసన పిలిచే రోగాలు వస్తాయి. గబ్బువాసన పిలిచినా నాకేం కాదు అనుకోవచ్చు కదా. సో కాబట్టి ఇప్పుడు మీరందరూ పాజిటివ్ థింకర్లా నెగిటివ్ థింకర్లా? అనుకుంటున్నావు ఏదిరా అంటే మేము పాజిటివ్ థింకర్లు, ఏదిరా అంటే అన్ని నెగిటివ్ ఆలోచనలే. అరే ఉప్పు తిన్నాను పోయి, కారం తిన్నాను పోయి, దోమలు కుట్టంగానే దోమలు బ్యాట్ ఎందుకు పెట్టుకుంటున్నారు? కుట్టినాయం కాదు అనుకోవచ్చు కదా, డెంగ్యూ రాదనుకోవచ్చు కదా, ఎందుకు భయపడుతున్నారు? మీ విషయం కాదు, ఈమె ఒక్కరు భయపడలేదు పాప, చూద్దాం చెప్పండి. సో ఇది పాజిటివ్ థింకింగ్ అవుతుందా నెగిటివ్ థింకింగ్ అవుతుందా? పుట్టంగిన పిల్లలకు టీకాలు ఇప్పిస్తున్నారా లేదా? ఎందుకు ఇప్పిస్తున్నారు? టీకాలు ఇప్పించడం పాజిటివ్ థింకింగా నెగిటివ్ థింకింగా? ఎప్పుడో వస్తుందేమో, వస్తూ రాకుండా అది ఎందుకు వస్తుందా మనకు? నువ్వు పాజిటివ్ థింకర్ కదా, నీకు రాదు కదా, నీకు రోగాలు ఏమో అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు కదా, తప్పేం కాదు కదా, దానికి ఎనర్జీ ఇవ్వచ్చు కదా. ఇంకా నీకు టీకాలు ఎందుకు, నీకు టీకాలు ఎందుకు? సో ఇలా ఆలోచించుకుంటూ పోతే మీరందరూ పాజిటివ్ థింకర్లా నెగిటివ్ థింకర్లా? ఉన్న విషయం చెప్పండి, మీరు పాజిటివ్ థింకర్లు నెగిటివ్ థింకర్లు కూడా, రెండు ఆలోచన ఎక్కువ నెగిటివే ఆలోచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు సమస్యలు రాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నారు, అవునా? సో ఈ పాజిటివ్ థింకింగ్ అని దరిద్ర థింకింగ్ అని ఇండియన్ కల్చర్ కాదు, నాకు తెలిసి ఇది ఎక్కడి నుంచో వచ్చింది. వేరే అమెరికాలో ప్రతి వాడు ఏం పట్టుకొని తిరుగుతాడు తెలుసా? ఏం పెట్టుకొని తిరుగుతాడు? తుపాకీ. మీరేమన్నారు? తుపాకీ అన్నారు. తుపాకీ పెట్టుకొని తిరుగుతాం. పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ తుపాకీ పెట్టుకోవడం? మొన్న ఒకటి చూసినట్టే పిల్లడు ఎంతమంది చంపాడు, 20 మందిలో ఎంతమందిని, ఎంతమందిని చంపుతున్నారండి? నెలకొకటనే జరుగుతుంది అలాంటి సంఘటన. మరి అది చెప్పేది వీళ్ళందరూ పాజిటివ్ థింకింగ్, చేసేది ఏంది? చేతులకు గన్ను. ఎందుకండి నీకు గన్ను? నువ్వు పాజిటివ్ థింకింగ్లో ఉన్నాడు గన్ను ఎందుకు అంటున్నాను నేను? నాకేం కాదు, నన్ను ఎవరు ఎదిరించారు? నేను అందరితో ఫ్రెండ్లీ ఉంటా కాబట్టి అందరితో ఫ్రెండ్లీ ఉంటారు అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు, సాధన చేయొచ్చుగా. నీకు గన్ను ఎందుకు చెప్పు? డోర్లు ఎందుకు నీకు? ఇంట్లో ఉంటున్నారుగా, డోర్ ఎందుకు పెట్టుకుంటున్నారు? తీసి పడుకోండిగా. నన్ను ఎవడేం చేయలేడు, నేను డోర్ తీసి పడుకున్నా ఎవడు నా దగ్గర కాడు, ఎవరికి ఒక చెడు బుద్ధే పుట్టదు నాకు నా మీద అని అనుకోవచ్చుగా. అవునా కదా, డోర్ పెట్టుకుంటున్నారు లేదా? పెట్టుకోవట్లేదా ఇంట్లో? డోర్ తీసి పడుకుంటున్నారు రోజు? ఎక్కడ పిరమిడ్ గురించి, పిరమిడ్ గురించి మాట్లాడలే ఇంట్లో, అక్కడ మీ పర్సులో 10,000 పెట్టి అక్కడ పెట్టండి, ఎవరు తీసుకోరు, మళ్ళా నా దగ్గరికి తిరిగి వస్తుంది అని పెట్టుకోండి. నువ్వు ఎప్పుడో సంగతి చెప్పకు, నువ్వు ఇప్పుడు పెట్టు, నేనే తీసుకొని వెళ్ళిపోతాను, నేను ఇవ్వనే ఇవ్వచ్చు వచ్చిన మీ పాచు థింకింగ్ ఎట్లా పనిచేస్తా, నేనే తీసుకుపోతాను చెప్తున్నా, నేనే మళ్ళా దరిద్ర మాటలు అందాలంటూ ఉండదు, మళ్ళా ఆ మాటగా మాట్లాడద్దు. నీ పాజిటివ్ థింకింగ్ అయినప్పుడు మళ్ళా మా కర్మకి వెళ్ళిపోతున్నాను, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడకూడదు. పాజిటివ్ థింకింగ్ అన్నప్పుడు నేను 10,000 పెడితే 10,000 ఇక్కడ ఉంటాయి, అక్కడ ఎవ్వరు తీసుకోబుద్ది కాదు, మళ్ళా నాకే ఇస్తారు తీసుకున్నా అని సంకల్పం పెట్టి అట్టనే ఉండండి, అక్కడ పెట్టండి, నేను 10,000 తీసుకోపోకుండా అడగండి. నేను అక్కడ పెట్టు, నీ దగ్గర డబ్బులు అక్కడ పెట్టి నేను తీసుకోపోతే మళ్ళీ నీ మొహం కూడా చూడాలి. ఇవ్వా నేను తెచ్చివా, నేను పెద్ద దొంగ, నేను పాప, ఎందుకంటే తీసుకుపోయినా నాకు పాపం ఉంటుంది కాబట్టి, ధర్మస్థాపన కోసం చేస్తున్నా కాబట్టి నాకు పాపం ఉంటుంది. పో చచ్చినది తాగుతా పోయి అయినా కానీ నాకేం కాదు, మళ్ళీ నేను ఏం చేసినా తప్పు లేదంటే మంచి పని అట, మళ్ళా మళ్ళీ దరిద్ర మంచి వైపు ఉండేవాడిని కాదు నేను. నేనేమి నీకు ఇవ్వా, అంత సీన్ ఏం లేదు నీకంత, నీ పవర్ పనిచేస్తుంది, నా పవర్ పనిచేస్తుంది, ఇక్కడ ఆత్మస్థితిలో ఉన్నా. పనిచేయాలంటే నువ్వు ఆత్మస్థితికి రావాలి, మరి నువ్వు దైవంతో రావాలి, అర్థమైందా? సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సరే ఈమె కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంది, చూద్దాం వాళ్ళ ఇంట్లో ఉంటే కానీ మన సంగతి తెలియదు, అందుకే కొందరు నమ్మ మాటలు, వాళ్ళ ఇంట్లో ఉంటే తెలుస్తుంది సంగతి. సో కాబట్టి నేను చెప్పదలుచుకుంది, మీరు డోర్ పెట్టుకుంటున్నారంటే గ్రిల్స్ పెట్టి యూ తాళాలేసి, ముఖ్యంగా కోమటోల్ అయితే ఇంకెక్కువ, ఎక్కడ లేని డబ్బంతా వాళ్ళ ఇళ్ళలో ఉంటుంది, ఎక్కడ లేని డబ్బంతా ఇళ్ళ ఇళ్ళనే వస్తుంది. ఎన్ని గ్రిల్లులో మా శిష్యులందరు కోమటోళ్ళు ఎక్కువ, పెద్ద పెద్ద జ్యువెలరీ షోరూంలో ఉన్నాయి వాళ్ళకు, అదే పెద్ద షో బిజినెస్లే ఉన్నాయి వాళ్లకు. ఇక ఇంట్లో ఎట్లా ఉంటుంది మరి,
పాజిటివ్ థింకింగ్ కదా అండి, దూరం తీసి పెట్టారనుకో.
మరి పాజిటివ్ థింకింగ్ అన్నప్పుడు అవన్నీ ఉండకూడదు,
కేవలం పాజిటివ్ ఆలోచించాలి. నెగిటివ్ చచ్చినా ఆలోచించకూడదు. ఆలోచించదంటే అక్కడ బంగారం పెట్టినా ఉంటుంది అంతే
అనుకోండి. నుండి చూపించండి సాధ్యమవుతుందో. ఇది దరిద్ర థింకింగ్, ఇది ఇలా ఉండకూడదు.
ఇది అజ్ఞాని. నువ్వెంత ఆలోచించినా మీకు కష్ట సుఖాలు వస్తున్నాయా లేదా, ఎంత పాజిటివ్ ఆలోచించినా.
అందుకే మన వెంకట వాళ్ళు ఏం చెప్పారు, కీడెంచి మేలెంచమన్నారు.
డైరెక్ట్ మేలెంచకూడదు, కేవలం పాజిటివ్గా ఉండకు, నెగిటివ్ కూడా ఆలోచించు.
శ్రీధర్ గారు వచ్చాడు క్లాస్ చెప్తున్నాడు, మంచోడు చెడ్డోడు ఆగండి, ఇప్పుడే నిర్ణయానికి రావద్దు.
నేను మంచోడు అనుకోకండి, నేను ముందే మంచోడు కానీ చెప్పేసి ఆల్రెడీ కోపం ఉందని ఇంకా 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 ఒక స్టాంప్ వేసేస్తాను తర్వాత ధర్మం గురించి చెప్పి. ఓకేనా? సో గుడ్డిగా నమ్మకూడదు. దొంగ గురువులు తయారయ్యారు మీలాంటి ఎదవల వల్ల, పాజిటివ్ థింకింగ్ వల్ల. ఈ అమ్మాయి దరిద్ర పాజిటివ్ థింకింగ్ పట్టుకుందుకు వాళ్ళు గురువులు తయారయ్యారు దొంగ నా కొడుకులు అందరూ. నెగిటివ్ థింకింగ్ ఉంటే గుడ్డిగా నమ్మేవాళ్ళ మీరు ఎవరినైనా? మీరు గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి మేము మోసం చేస్తున్నాం మిమ్మల్ని. మీరు గుడ్డిగా నమ్మకుంటే మోసం చేయడం సాధ్యమా? ఒక చూపు చెడు చూపు కూడా ఉండాలి వద్దా మా మీద? దరిద్రం చూపు పాజిటివ్ చూపు పెట్టేసుకొని పాజిటివ్ థింకింగ్ అనడం వల్ల దొంగ గురువులు దొంగ డాక్టర్లు దొంగ అందరు దొంగలు 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 తయారయ్యారు. మీ వల్లనే తయారయ్యారు. మీరు నెగిటివ్ ఆలోచన మీకు లేకపోవడమే ప్రాబ్లం అవుతున్నాను. ఒక పాజిటివ్ ఉండడమే ప్రాబ్లం కారణం అంటున్నాను. అర్థమైందా? సో నెగిటివ్ థింకింగ్ కూడా ఉండాలి, నెగిటివ్ ఆలోచించాలి. నెగిటివ్ కూడా ఆలోచిస్తేనే అప్పుడు మీరు బ్యాలెన్స్గా ఉండే అవకాశం ఉంటుంది. సపోజ్ మీరు బాత్రూమ్కి వెళ్తున్నారు, జారి పడతా అనే ఆలోచన రావాలా వద్దా? నెగిటివ్ ఆలోచన రావాలా వద్దా? జారు పడతారు ఆలోచన లేకుండా జారు పడకుండా ఉంటావా? అది ఇక్కడ నడిచినట్టు అక్కడ నాడు నన్ను కూడా ఇక్కడ నడిచినట్టు అక్కడ నడితే ఏమైతుంది? డెఫినెట్ గా పడుడే. నెగిటివ్ ఆలోచన వస్తే అరే జారి పడతారా మెల్లయ్య నడురా అన్న ఒక ఆలోచన వస్తే ఏమైతుంది? నడవాలి కదా, జాగ్రత్త పడతారుగా. మరి అది ఎప్పుడు? మళ్ళా ఇక్కడ ఇక్కడ అక్కడ అన్నాడు అయితే ఇక్కడ నడిచినట్టు అక్కడ నడు సంబుతాను మళ్ళీ ఇక్కడ నడిచిన అక్కడ నడవకుంటా నడకాలి థియేటర్ రాదా బాత్రూమ్కి వెళ్ళాంగా? మరి అది ఎలా వచ్చింది? మీకు ఒక ఆలోచన వచ్చింది లోపల, ఇప్పుడు రాకపోవచ్చు. ఫస్ట్ లో మనకు తెలిసింది ఒకసారి జారి పడంగానే అది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది, అమ్మో జారి పడవచ్చు రో మెల్లగా నడువురా అనే ఆలోచన వస్తుందా లేదా? మరి అది రావాలా వద్దా? మీకు రాకుంటే అనర్థం జరుగుతుందా పాజిటివ్ జరుగుతుందా చెప్పండి? గుడ్డిగా నమ్మడం వల్లే కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో కాబట్టి మీరు నెగిటివ్ గా కూడా మీరు ఆల్రెడీ ఆలోచిస్తున్నారు, అది కరెక్టే అని స్టాంప్ వేస్తున్నాను నేను. ఇప్పుడు వెహికల్ మీద వెళ్తారు యాక్సిడెంట్ అవుతుందని ఆలోచన రావాలా వద్దా? యాక్సిడెంట్ అవుతుందని ఆలోచన రావాలా వద్దా? ప్రయత్నం చేయాలంటే మీకేం రావాలి? ఏం ఆలోచన రావాలి? సపోజ్ మీరు అందరూ ఎదురుగా ఉన్నారే బండి నడుతున్నా, ఏం కాదురా పాజిటివ్ థింకింగ్ పోరా, నువ్వు ఎంత ముందుకు పోయినా ఏం గుర్తురా అన్నది అనుకోండి, ఈ సందులోంచి పోయేది సందులో పడుతుంది అసలు బండి ఏమైతుంది? గుద్దుడే అవుట్ మీ పని. పాజిటివ్ థింకింగ్ నేను ఉన్నాననుకో మీ పని అవుట్. మరి ఏంటి వెంటనే ఆలోచన రావాలి, అరే అక్కడ పడుతుందో లేదో, యాక్సిడెంట్ కావచ్చురా, గుద్దు వచ్చిరా, కొద్దిగా మెల్లగెళ్ళరా, పక్కన నుంచి వెళ్ళరా, బ్రేక్ అయ్యరా అని ఆలోచన రావాలా వద్దా? రాకుంటే యాక్సిడెంట్ అవ్వడమే తప్పదు ఇక. సో బ్రేక్ అంటే ఏంది? నెగిటివ్. నువ్వు ముందుకు వెళ్ళాలి, బ్రేక్ ఎందుకు ఎత్తున్నావు అక్కడ? నువ్వు ముందుకెళ్ళాలి కదా, ఎప్పుడు ఎక్సిలేటర్ పట్టుకో. ఇక ఎక్సిలేటర్ అంటే తెలుసు కదా, రేజ్ చేయడం. కేవలం రేజ్ చేయడమే పట్టుకో, బ్రేక్ ఎందుకు పెట్టుకుంటున్నావు అమ్మా బండికి? పోయి పాజిటివ్ థింకింగ్ ఎవరు అంటున్నారు పో నాకు అనుకో. బ్రేక్ ఉండాలా వద్దా? మరి పాజిటివ్ థింకింగ్ కదా నీకు ఉండొద్దు, అయితే మా అందరికి ఉంటుంది మీకు ఉండదు. ఒక్క నీకే ఉండదు, కొద్దిగా నా భాష రఫ్ సాఫ్ట్ ఉంటుంది అర్థం చేసుకోండి. తెలంగాణ భాష మర్యాద లేకపోవడం కాదు, సరదాగా మాట్లాడుతున్నాను నేను. నీకే మీకే కొద్దిగా భాష అర్థం చేసుకోండి, ఓకేనా? ఏదో మర్యాద లేక కాదు, అందరూ ఫ్రెండ్స్ అనే ఫీలింగ్లో మాట్లాడుతున్నాను. ఎక్కడంటే మీరు ఆంధ్ర కాబట్టి చెప్తున్నాను, కొద్దిగా ఏమండి అని ఇట్లా పదాలు మర్యాద పదాలు వస్తాయి, నా దరిద్ర పదాలు ఉంటాయి కొద్దిగా, కానీ లోపల మాత్రం స్వచ్ఛంగా ఉంటాను నేను, అలాంటి ఏవి ఎక్కువ తక్కువలని కాదు, ఓకేనా? సో కాబట్టి అర్థం చేసుకోండి, నిజంగా మీరు పాజిటివ్ థింకింగ్ అంటే మీకు బ్రేకే ఉండకూడదు, ఎక్సిలేటర్ ఒకటి సరిపోతుంది. మళ్ళా చూసుకొని పోవడం ఎందుకు? నీకు పాజిటివ్ థింకింగ్ అడ్డే పడరాడు,
ఫాల్టు అంటే పడతామంటే ఫాల్టు కానీ పడము మళ్ళీ బండి జాగ్రత్త
కొట్టించుకోవాలి.
బ్రేక్ ఎందుకు నువ్వు పక్కన నుంచి ఎంత రేట్ చేసినా నీకు అలా వెళ్తుంటే అందరు దారి తప్పుతారు అలా వెళ్ళిపోండి అక్కడ.
బ్రేక్ అంటే ఇప్పుడు ఇదొక్కడేనా బండి?
మళ్ళా అది ఇవన్నీ రావద్దు, ఇవన్నీ రాకూడదు. పాజిటివ్ థింకింగ్ అంటే ఇవన్నీ రాకూడదు. కేవలం నేను ఆ దారికి ఎవరు అడ్డు రాదు, నేను వెళ్తూ ఉంటాను అంతే, నేను రేంజ్ చేసుకుంటూనే వెళ్ళిపోతాను. ఇట్లా వెళ్ళారా? మరి ఇది ఉండాలి వద్దా? వాడిని మెంటల్ అంటున్నావు, మనం మెంటల్ అంటున్నావు? వాడికి అన్ని పాజిటివ్ ఆలోచనకి ఎక్కడ పోయినా ఏం కాదుపో, ఎక్కడ కూర్చున్నా ఏం కాదుపో, ఎలా నడిచినా ఏం కాదుపో. ఇప్పుడు బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, అలా పోతూనే ఉంటాయి. యాక్సిడెంట్ అయితే మనకి ఏమి ఉండదు, అది వాటికి బుద్ధి అంతే. సో అలా ఉండాలనుకుంటున్నారా పిచ్చోళ్ళ లాగా? నాకేం కాదుపో అని సిచ్యువేషన్ బట్టి ఉండాలి కదా అక్కడ. బ్రేక్ వేయాలి కదా. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటంటే మీరు మనకు బ్రేకే వద్దు, కేవలం ఎక్సలేటరే. సో అర్థమైతుంది కదా, కేవలం పాజిటివ్ థింకింగ్. వినండి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పాజిటివ్ ఉండద్దు అన్నట్లే, నెగిటివ్ కూడా తోడు పెట్టుకోండి. సో ఇక్కడ పాజిటివ్ అంటే ఏంటంటే కేవలం ఎక్సలేటరే, నాకేం కాదుపో అని ఇలా వెళ్తూ పోయినారనుకోండి, మాకంటే మీరు ఫాస్ట్గా వెళ్తారు. ఎందుకంటే తప్పించుకుంటూ పోయే విద్య కూడా వస్తుంది మీకు. కేవలం బ్రేక్ లేదు కాబట్టి కొద్దిగా టాలెంట్ ఎక్కువ ఉంటుంది, అవేర్నెస్లు ఎక్కువ ఉంటారు, అలా వెళ్తుంటారు. కానీ డెఫినెట్గా ఒక అడ్డు వస్తుంది, నాలాంటి ఏదో ఒక అడ్డు పడతాడు, చచ్చుకుంటూ గుద్దాల్సిందే. ఇక మీకు వేరే ఆప్షన్ లేదు అప్పుడు. కానీ నా దగ్గర బ్రేక్ కూడా ఉంది ఎక్సలేటర్తో సహా, సడన్గా ఎవరైనా అడ్డు వస్తే బ్రేక్ వేసి పక్క నుంచి వెళ్ళిపోతాను. సో మీకు బ్రేక్ ఉండాలా వద్దా? బ్రేక్ అంటే నెగిటివా పాజిటివా? ఎందుకంటే మీరు ముందుకెళ్లాలనుకుంటున్నారు, బ్రేక్ ఏమో ఆపుతోంది అక్కడ ముందుకెళ్లకుండా. వ్యతిరేకమే కదా, రెండు వ్యతిరేకాలు ఉపయోగపడుతున్నా లేదా మీకు బండి నడపడానికి? సూపర్ గా ఉపయోగపడుతున్నాయా లేదా? మరి ఏం చేస్తున్నాం మనం, ఎంత దరిద్రంగా ఆలోచిస్తున్నాం, కేవలం పాజిటివ్ ఎక్సలేటరే కావాలన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తెలిసిన వాళ్ళు మాట్లాడకండి. ఇప్పుడు నా క్లాస్ వినడానికి మతిమరపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? కేవలం నా క్లాసు ఇప్పుడు వినడానికి మతిమరపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? నా క్లాసు విన్నారు కదా, విన్నారని మాట్లాడద్దు. మామూలుగా మతిమరపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? మెమొరీ పవర్. మతిమరపు అంటే ఏమని, మతిమరపు నాకూడదు కానీ తిట్టారా మీ పిల్లల్ని? తిట్టారా? మరి పాజిటివ్ థింకర్లో నెగిటివ్ థింకర్లు మీరు పాజిటివ్ థింకర్లు కాబట్టి తిట్టారు, మతిమరపు ఉండకూడదు అని. సో నా క్లాస్ వినడానికి మతిమరపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? ఇప్పుడు నా క్లాస్ వినడానికి మెమొరీ పవరా? గట్టిగా చెప్పండి ఏదో ఒకటి. అంత ఈజీ క్వశ్చన్ అడుగుతానా నేను? ట్విస్టింగ్ ఆఫ్ ఇండియా ప్రతి దాంట్లో ఉంటుంది, నా చోటు పెట్టుకోవద్దు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చి అడ్డమైన క్వశ్చన్ అడగడానిక కాదు, అడ్డమైన క్వశ్చన్లో ద్వారా బ్రహ్మజ్ఞానం చెప్పడానికి వచ్చాను నేను. బ్రహ్మజ్ఞానికి ఇలా మాట్లాడాడు మతిమరపు ఉండకూడదని, ఎందుకంటే వాడు మతిమరపు పెట్టినోడే వాడు, మెంటలకి ఎందుకు పెట్టే మతిమరపు అంటాడు, వాడు అంటాడా లేదా? సో ఇప్పుడు నా క్లాస్ వినడానికి మతిమరపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? మామూలుగా మీరు ఏదో ఒకటి చెప్పండి, తర్వాత నేను చెప్తా ఎట్లా. ఫస్ట్ మీతో వాగించి తర్వాత నేను చెప్తా, ఎందుకంటే నేను చెప్తాను నన్ను తిరుగుతున్నారు రాదు. మీ నోటి ద్వారా చెప్పించానుకో, ఇప్పుడు బ్రేక్ ఉండాలి, నెగిటివ్ ఉండాలని మీరే అన్నారు కదా, నేను అనలే. తర్వాత దానికి స్టాంప్ వేసా నేను, అవును కరెక్టే. ఇప్పుడు మతిమరపు ఉండాలి, మెమొరీ పవర్ ఉండాలి, నా మాట వినడానికి మెమొరీ పవర్. ఒక్క మెమొరీ పవర్ ఉంటే ఏం జరుగుతుంది? మెమొరీ పవర్ ఉంటే ఓహో, మతిమరపు ఉంటే అన్ని మర్చిపోతారు అంటే, చిన్నప్పుడు మీ అమ్మ కొట్టింది, మీ నాన్న కొట్టినవి కూడా గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు మరి మిగతా అన్ని మర్చిపోవాలంటే మరి మతిమరపు ఉండాలి కదా అక్కడ. నేను జ్ఞానమా అజ్ఞానం గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు నా మాట వినడానికి మతిమరపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? రెండు ఎందుకు కావాలి చెప్పండి, ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి. అమ్మ నేను ఒట్టి కూరుకోను, రెండన్నా ఎందుకు కావాలి రెండు? ఇప్పుడు సపోజ్ నేను చెప్తుంటే మీరు నా మాట వినలేదనుకో, ఎందుకు వినలేకపోయారు మీరు? నేను గుర్తు వరకు నేను మీరు అక్కడికి వెళ్ళకండి, వినండి. జస్ట్ నా మాట ఇప్పుడు వినడానికి మతిమరపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? జస్ట్ నేను చెప్పబోతున్నది వినడానికి, నేను చెప్పేది వినడానికి మీకు మతిమరపు కావాలా? ఇప్పుడు చెప్పేది వినడానికి మతిమరపు కావాలా, మెమొరీ పవర్ కావాలా? రెండు రెండు పర్లేదు అంటే ఏది ఉండదు అంటే మర్చిపోతా నేను చెప్పాను మర్చిపోరు ఏదో ఒకటి రాయి తాగకుండా పోతుంది ఏదో ఒకటి అందిస్తాయి ఆ రెండెందుకు కాదో చెప్పాలి నేను అన్నదానికి క్లారిటీ అనుడు కాదు ఎందుకు రెండు కాదో చెప్పాలి సరే మీకు ఇంకా అర్థం సింపుల్ గా మీకు అర్థమయ్యేది చెప్తా ఇప్పుడు నేను చెప్తూ ఉంటే మీరు వినలేదు అనుకోండి ఎందుకు వినలేదు ఏం కారణం ఏంటి ఇప్పుడు టీచర్ చెప్తుంటాడు కొందరు వింటారు కొందరు వినలేకపోతారు అంటే ఏంది అక్కడ ఆ బాడీ ప్రజెంట్ మైండ్ ఎక్కడికో పోయింది అంటే ఇప్పుడు చెప్తుంటే నేనే ఇంతకుముందు 10 నిమిషాల క్రితం ఒక గంట ముందు చెప్పాను నా పేరు శ్రీధర్ అని నా పేరు శ్రీధర్ అని ఆలోచన మీ లోపల వచ్చింది అనుకో నా మాట వినగలుగుతారా ఇప్పుడు వినగలుగుతారా మన నేను చెప్పిందంతా స్టోర్ అయింది కదా అది ఇప్పుడు గుర్తొచ్చింది అనుకో నేను చెప్పిందే ఫస్ట్ హాఫ్ లో చెప్పింది గుర్తొచ్చింది అనుకో ఇప్పుడు చెప్పేది మీరు వినగలుగుతారా అంతే కదా ఏదో ఒకటే జరుగుతుంది మనసు ఏదో వాగింది అనుకో లోపల నేను చెప్పింది గుర్తు నేను చెప్పింది గుర్తు చేసిన ఇప్పుడు నేను కొత్తగా చెప్పబోయే సబ్జెక్ట్ వినగలుగుతారా మళ్ళా నేను చెప్పేదే నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి మీ మనసులో ఆల్రెడీ ఏదో గుర్తొచ్చింది అనుకోండి అప్పుడు ఇప్పుడు చెప్పి నేను చెప్పే మాట మీరు వినగలుగుతారా అది సార్ ఏదో నేను ఎటు పోయింది సార్ నా మనసు మళ్ళీ ఒకసారి చెప్పండి అంటారా లేదా అంటే ఏం జరిగింది మనసు ఎంత ఎక్కడికి పోయింది గతంకి వెళ్ళింది గతంలోనో భవిష్యత్తులోనో ఏదో ఏదో మీరు గతంలో జరిగినాయని గుర్తు చేసింది అవునా ఇప్పుడు ఎట్లా మన మాట వినాలంటే గతం గుర్తుకు రావద్దు కదా అవునా వర్తమానం అంటే ఏంటి మళ్ళీ అక్కడికే వస్తున్నా మీరు అనేది కరెక్టే వర్తమానం అంటే ఏంటి అక్కడ గతం ఉండకూడదు భవిష్యత్తు కూడా ఉండదు గతం గుర్తుకు రావద్దు భవిష్యత్తుకు సంబంధించి రేపు నేను అది చేయాలి రేపు నేను 2వ క్లాస్ చెప్పాలి వచ్చే వారం వీళ్ళ ఊరికి వెళ్ళాలి అని నాకు వచ్చింది అనుకో చెప్పగలుగుతాను క్లాస్ ఆ బంగారం మీద మోజుంది అనుకో క్లాస్ చెప్పగలుగుతాను నేను ఎప్పుడు లాక్కున్నావా క్లాస్ ఇప్పుడు ఆ బంగారం నచ్చిందండి ఇప్పుడు ఏం చేయాలి నేను నాకు బంగారం మీదనే కోరిక ఎక్కువ ఉంది క్లాస్ కంటే ఎక్కువ దృష్టి అంతా అక్కడే ఎట్లా తాగాలి ఎట్లా చేయాలి నేను దొంగనే నా బుద్ధి దొంగ బుద్ధి మరి ఏం చేస్తాను అవును లాగుతోంది ఇప్పుడు మరి ఆ దొంగ బుద్ధి నాకుంది నేను దొంగనే మంచోడిని కాదు కదా సో కంట్రోల్ ఎట్లా చేస్తావు లోపల పిక్రా పిక్రా ఇప్పుడు టైం బాగుందిరా కరెక్ట్ ఉందిరా లాగే ఇలాగే ఇలాగే అంటుంది ఇప్పుడు లాగే అన్నప్పుడు నేను క్లాస్ చెప్పగలుగుతానా చెప్పగలుగుతానా మరి ఇప్పుడు ఎట్లా అంటే వర్తమానం అంటే ఏంటి గతం ఉండకూడదు భవిష్యత్తు ఉండదు కేవలము వర్తమానంలోనే కేవలం నేను చెప్పిందే వింటూ ఉండాలి నేను గతంలో చెప్పింది కూడా వినకూడదు మీరు నేనే గతంలో చెప్పింది కూడా మీకు గుర్తుకు రాకూడదు అవునా గుర్తుకొస్తే ఇప్పుడు నేను చెప్పేది మర్చిపోతారు మీకు నేను చెప్పేది వినలేరు మీరు మర్చిపోవడం సంగతి వినలేరు ఫస్ట్ అవునా సో కాబట్టి మీకు మతి మార్పు ఉండాలా మెమోరీ పవర్ ఉండాలా మతి మార్పు కూడా ఉండాలా వద్దా మతి మార్పు ఉంటే ఏం జరుగుతుంది మెమోరీ పవర్ ఉంటే ఏం జరుగుతుంది అంటే నేను చెప్పిందంటే మర్చిపోతారా ఇంత వాగింది ఎందుకు అంటే మొత్తం మర్చిపోవడానికే ఇంత వాగింది ఏది మర్చిపోవడానికి నేను చెప్పేది కరెక్టే కదా అంటే ఇంత ఇంత వాగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి మన ఆడిటర్ ప్రొఫెషన్ వదిలిచి 1,00,000 రూపాయలు ఇంకా వదిలేసి మీకు చెప్తున్నాను ఎందుకు మర్చిపోవడానిక అంటే ఇప్పుడు గుర్తు పెట్టుకొని మళ్ళీ నేను చెప్పేది మర్చిపోవడానిక పాజిటివ్ థింకర్ లాట పాజిటివ్ థింకర్ ఇప్పుడు మతి మార్పు ఉండాలా వద్దా ఇప్పుడు చెప్పండి సో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం జరగాలి కేవలం మతి మార్పు ఉంటే అన్నీ మర్చిపోతాం ఇప్పుడు నేను చెప్పేది మీ పేరు ఏంటంట పిచ్చోడ్లాగా అయిపోతారా లేదా మతి మార్పు అంటే టోటల్ మతి మార్పు ఉంటే మెమోరీ పవర్ ఉందనుకో మీకు నిద్ర కూడా పట్టదు రాత్రి కళ్ళు మూసుకొని అన్ని అవే ఆలోచనలు ఇక నా జ్ఞానమైనా ఈ దరిద్ర జ్ఞానమైనా అప్పుడు నిద్రపోవాలనుకున్నప్పుడు వచ్చింది అనుకో అప్పుడు ఈ దరిద్ర జ్ఞానమే నువ్వు నిద్రపోవాలనుకుంటున్నావు అప్పుడు ఈ జ్ఞానం ఎందుకు నేను చెప్పేది ఈ వాగుడు అక్కడ అయిందనుకో నిద్రపోతారా మీకు నిద్ర వస్తుందా రానే రాదు మరి అప్పుడు మర్చిపోవాలా వద్దా మీకు మెమోరీ పోరే ఉంది అనుకో కంటిన్యూస్ గా రిపీట్ అయితేనే ఉంటుంది టేబుల్ కార్డ్ ఆన్ చేసినట్టు ఇక కంటిన్యూస్ గా అయితేనే ఉంటుంది లోపల మైండ్ ఇక ఎక్కడ ఉంటుంది ఎట్లా నిద్రపోతారు మీరు పిచ్చోళ్లే పాజిటివ్ పిచ్చోళ్ళు పాజిటివ్ పిచ్చోడప్పుడు ఈ నవ్వుతుంటాడు వాడికి అన్ని పాజిటివ్ ఆలోచనలు వస్తాయి నెగిటివ్ పిచ్చోడప్పుడు డిప్రెషన్ ఇంద్ర మనసు బతుకింతే అని పాడాలు పాడుతుంటాడు
ఈమె న్యూట్రల్. సరదాగా తీసుకో డీజే, సరదాగానే ఉంటున్నాను. అదే సరదాగా తీసుకుంటే సంతోషం, సరదాగా ఉంటుంది క్లాస్. ఏదో ఏడ్పించడానికి కాదు, సరదాగా ఉండాలి. మీకు అర్థం చేయించడంలో భాగంగా ఎవరో ఒకరిని పట్టుకుంటారు ఇట్లా దగ్గర ఉన్న వాళ్ళు. అంత దూరం అంటే చెప్పలేం కదా, పాపం వెనుక ఉన్న వాళ్ళు బతికిపోయారు. అందుకని ఆ క్లాస్ లో ముందు కూర్చోరు ఎవరు, ఇక్కడ కూర్చుంటే వాళ్ళని ఏదేదో ఎగ్జామ్ చెప్తుంటా. సరదాగా తీసుకుంటే పర్వాలే, తీసుకుంటారు లేని అంత సరదానే తీసుకుంటున్నారు. నేను సీరియస్ కావట్లేదు ఇక. సో కాబట్టి ఇక్కడ తప్పేం కాదు, మరి ఆగాగా అదే 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 చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇప్పుడు క్లాస్ వెళ్ళేటప్పుడు మతి మెమోరీ పవర్ కావాలంటున్నావు అవునా? మరి మెమోరీ పవర్ కావాలన్నప్పుడు కంటిన్యూస్ గా గుర్తొస్తూ ఉంటాయి అన్ని గతమంతా. అప్పుడు నా క్లాస్ వినగలుగుతారా మీరు? ఆగమ్మ మళ్ళా మళ్ళా లోపల ఆల్రెడీ నీ లోపల స్టోర్ అయ్యి ఉందా చెత్త అంతా? గతం చెత్త అంతా, మీ పేరు ఏంది, నీ ఆడదాని, నాకు ఏంది, ఇంత ఆస్తి ఉంది, మా ఆయన, మా పిల్లలు, ఓ మొత్తం చరిత్ర అంత ఉంది కదా లోపల. అది ఇప్పుడు గుర్తొస్తే నా క్లాస్ వినగలుగుతావా? సో ఉంది కదా లోపల అంతా, అంటే గుర్తుకు రాకుండా ఆపాలి. ఏదో ఒకటి ఒక పార్ట్ గుర్తు రాకుండా ఆపాలి. ఒక పార్ట్ కేవలం వినాలి, ఒక పార్ట్ విన్నది స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలా వద్దా? సో కేవలం మతి మరుపుంటే అన్ని మర్చిపోతారు, కేవలం మెమరీ పవర్ ఉంటే నిద్ర కూడా పట్టదు. ఒప్పుకుంటారు కదా? నిద్ర సంగతి కాదు. ఇప్పుడు నా క్లాస్ వినలేరు, కంటిన్యూస్ గా వాగుతూ ఉంటుంది పాస్ట్ అంతా. పాస్ట్ అంతా మీకు వచ్చిందంటే నా క్లాస్ ఏమైనా వినగలుగుతారు. సో కాబట్టి మీకేం కావాలి ఇప్పుడు? ఒకటేసారి ముగ్గురు పని చేయాలి. ఎవరా ముగ్గురు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. దీన్నే మతి మరుపు, మెమోరీ పవరు, తటస్థము. ఒక్కడేమో తటస్థంగా వినాలి, కేవలం వింటూనే ఉండాలి. బ్రహ్మ వింటూనే ఉంటాడు, విష్ణు విన్నది స్టోర్ చేస్తాడు, శివుడు ఆల్రెడీ స్టోర్ అయింది గుర్తుకు రాకుండా చేస్తాడు. డిస్ట్రాయర్ కదా, అయితే అనవసరమైతే పూర్తిగా డిలీట్ చేసేస్తాడు. ఎప్పుడో ఎవడో కొట్టాడు అది అవసరమే అండి. ఎప్పుడో ఏదో దరిద్ర కర్మ చేశారు గత జన్మలో, కర్మ 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 అనుకుంటూ కూర్చుంటున్నారు. దాన్ని డిలీట్ చేసి రావచ్చు కదా, మతి మరుపు తెచ్చుకొని మొత్తం డిలీట్ చేయొచ్చు కదా. నేను ఆ పాపం చేశా, నేను ఆ పాపం చేశా, ఓ గుర్తు చేసుకొని ఓ ఏడ్చుడు ఏడ్చుడు పెద్ద అయినట్టు. డిలీట్ చేసే తోపన అయిపోతుంది కదా, మతి మరుపుంటే ఓపెన్ అయిపోతుంది కదా, గుర్తుకు రాకుండా చేస్తే. అవునా కదా, అనవసరమైన మర్చిపోవాలిగా. మరి మతి మరుపు ఉండాలా వద్దా మీకు? సో ఇప్పుడే కేవలం నా క్లాస్ ఇప్పుడు జస్ట్ వినడానికి మూడు ముగ్గురు కలిసికట్టుగా పనిచేయాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కరెక్టా తప్పని చెప్పేది? మీరు క్లాస్ వింటున్నప్పుడు గతం గుర్తుకు రావద్దు, గుర్తొచ్చిందా బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్, మైండ్ ఎక్కడికో పోయింది. సో గుర్తుకు రావద్దు అంటే ఒకటి ఆపాలి గుర్తుకు రాకుండా, ఒకడేమో వినాలి, ఒకడేమో విన్నది స్టోర్ చేయాలి. ఎసర్నో ఈ ముగ్గురే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ముగ్గురు కలిసికట్టుగా లయబద్ధంగా పనిచేసినప్పుడే, వాళ్ళు కలిసికట్టుగా పనిచేసినప్పుడే నాకు క్లాస్ వినగలుగుతారు, లేకుంటే ఇంపాసిబుల్ వినాలండి. ఒప్పుకుంటారా? ఇంత చిన్న సూక్ష్మం మనం తెలియక ఎట్లా మతి మార్పుని ఎంత దరిద్రంగా చూసాం, నెగిటివ్ని ఎంత ఘోరంగా చూసాం. మరి ఆ నెగిటివ్ కలిస్తేనే కదా ఫ్యాన్ తిరిగేది కాదు. నువ్వు ఎక్కడైనా అద్భుతం చూడు, ప్రతి అద్భుతంలో పాజిటివిటీ కలయిక ఉంటుంది. ఈ సృష్టి నడుస్తుంది ఆడమొగ కలయిక తోటే కాదు, ఒక పాజిటివ్ తోటి అవుతుందా? మరి ఎలా నెగిటివ్ వద్దంటారు మీరు? వాళ్ళు ఎవరో చెప్పారు, మీరు ఎలా నమ్మారు? ఈ చిన్న విషయం తెలియక నేను కొట్టుకున్నాను 2004లో. అరే ఈ చిన్నది మర్చిపోయావా, గిది గుర్తించలేదా, మతి మరిపోదు మాత్రం. చెడు అని ముద్రేసి దాన్ని దూరం కొట్టేస్తే అది ఎట్లా సాయం చేస్తుంది మీ ఎదుగుదలకు? లైట్లు ఫ్యాన్లు ఎలా వెలుగుతాయి మీ లోపల? చచ్చిన వెలుగు ఇన్ని జన్మలు ఎట్లా మీరు ఇలాంటి మెంటాలిటీలో ఉంటాయి, పాజిటివ్ మెంటాలిటీలో ఉంటాయి, చెడును ద్వేషిస్తే. ఒప్పుకుంటారా? మతి మరుపు ఉండాలా వద్దా? మెమరీ పవర్ ఉండాలా వద్దా? ఎంతసేపు ఉండాలి మతి మరుపు మీ లైఫ్లో? 24 గంటల జీవితంలో మతి మరుపు ఎంతసేపు ఉండాలి? శవ పాడాలి కాదు, ఎంతసేపు ఉండాలి మతి మరుపు? 24 గంటల లైఫ్లో మతి మరుపు ఎంతసేపు ఉండాలి మీ దగ్గర? ఎందుకు 24 గంటలు ఉండాలి? క్లియర్గా చెప్పండి. అదే అదే 24 గంటలు ఎందుకు ఉండాలి మతి మరుపు? ఎంతసేపు ఉండాలి? నో ఆన్సర్. ఎందుకు 24 గంటలు ఉండాలి? ఇప్పుడు ఇంటికి వెళ్ళారు, వంట వండుతారు, వంట వండినప్పుడు శ్రీధర్ ఏం చెప్పాడని గుర్తు ఆలోచించారనుకో, మాడిపోతుంది. అక్కడేం గుర్తుకు రావాలి? కేవలం వంట మీదనే దృష్టి ఉండాలి, మిగతా అన్ని మర్చిపోవాలి. సో అక్కడ మతి మరుపు అవసరమా లేదా? మెమోరీ పవర్ కూడా అవసరం కదా. వంట ఏం వండాలి, దాంట్లో ఏం వేయాలి, ఉప్పు వేయాలా, కారం వేయాలా, సర్పు తీసి దాంట్లో వేసారనుకో ప్రాబ్లం అవునా? సో అక్కడ ఏం వేయాలి అదే గుర్తుకు రావాలి అవునా? అర్థమైంది కదా? సో ఇట్లా ఏదో ఒక పని చేస్తున్నారో ఆ పనికి సంబంధించి గుర్తుకు రావాలి, మిగతా అన్ని మర్చిపోవాలి. ఎస్నా? సో బ్రహ్మ విశ్వమేశ్వరులు ఎప్పుడున్నారు మీ లైఫ్ లో? 24 గంటలు కలిసికట్టుగా పని చేయాలి. మీ జీవితంలో మీకు తోడుగా లేకపోవడం లేనిదెవరు? శివుడే. నెగిటివే, నెగిటివ్ వద్దన్నారు. ఇక వాడు దేన్ని ఏం చేయట్లే, తింటారు మంచిగా, పొట్టలో ఉండట్లే ఉంటది, ఇంకా టూ ఫింగర్ గా మారదు పో సాగు, ఇక ఎట్లా తింటారో చూస్తాం. మళ్ళా ఆ చేయాల్సింది ఎవరు? నెగిటివ్ అయ్యి శివుడు మొత్తం డైజెస్ట్ చేసి 1-2 మార్చి బయటికి పంపించాలి. వద్దా పెట్టుకుంటారా? కూడా పెట్టుకోండి, పెట్టుకోండి, పాజిటివ్ థింకింగ్ కదా. అర్థమైందా లేదా? సో లోపల సో చెడు బాగా పెట్టిందా మెంటల్ గాడ? దేవుడు బుద్ధి లేదా? ఎందుకు పెట్టాడు చెప్పండి? సో దేవుడికి మెంటల్ ఏం లేదు, మనకే మెంటల్ ఉంది బాగా. అర్థమైంది కదా? సో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మనకు ఎప్పుడు తోడు, 24 గంటలు మనకు ఉండవలసిందే. లేకుంటే, లేకపోవడం వల్లే మన జీవితం దరిద్రంగా తయారవుతుంది. ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? సో దీన్ని బట్టి ఇప్పుడు మీరు ధర్మం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ధర్మం అంటే నేను ఏదో డెఫినేషన్ ఇవ్వలేదు. సో వాట్ ఈస్ ధర్మం? ధర్మం అంటే ఏంటి? ఆ ధర్మాన్ని మీ లోపల స్థాపించాలంటే ఏం చేయాలి? సో ధర్మం అంటే ఏంటంటే, పరమాత్మ చెప్పింది ఏంటంటే, సపోజ్ పరమాత్మ ఎప్పుడు ధర్మంలోనే ఉంటాడు. ధర్మం అంటేనే పరమాత్మ, పరమాత్మ అంటేనే ధర్మం. ఆత్మ అన్న పరమాత్మ అన్న వీళ్ళు ఎప్పుడు ధర్మంలోనే ఉంటారు. కానీ మనము, మన ధర్మమా అధర్మంలో ఉన్నామా? అధర్మంలో ఉన్నారు. మీరు బాధలు పడుతున్నారు, కష్టసుఖాలు పడుతున్నారంటే మీరు అధర్మంలో ఉన్నట్టే. ఓకేనా? కష్టసుఖాలలో ఆనందంగా ఉన్నవాడు ధర్మంలో ఉన్నాడు. కష్టసుఖాలు వాడికి కూడా ఉంటాయి, కానీ సరదాగా తీసుకొని లైట్గా ఆడుతూ పాడుతూ ఉండగలిగితే వాడు ధర్మంలో ఉన్నాడు. సో ధర్మం అంటే ఏంటి ఇప్పుడు అది మీరు తెలుసుకోవాలి. సో ధర్మం అంటే ఏంటి? ఎగ్జాంపుల్, సపోజ్ మీ అందరికీ ఒక వంట వండమన్నాను, ఓ పులిహోర చేయమన్నాను. దానికి మీకు ఏమిచ్చాను? అన్నం ఇచ్చాను, పులుపు కారం తీపి మూడు ఇచ్చాను అనుకుందాం. సో పులిహోర చేసేదనుకోండి మనం అందరము, అందరు టేస్ట్ ఒకే రకంగా ఉంటుందా? ఎందుకు తేడా ఎందుకు వస్తుంది? ఏంటి ఆ విధానము? అందరికి అదే ఉప్పు కారం తీపి ఇచ్చాను, అన్నం ఇచ్చాను. అంటే ఎందుకు తేడా వస్తుంది టేస్ట్ లో? చేసేటప్పుడు ఏం వేస్తున్నారు? ఆలోచన తీరంటే గుణం గురించి వెళ్ళు. నేను ఆ మూడు గురించి మాట్లాడుతున్నా, గుణాల వరకు వెళ్ళకండి. మీరు వంట వండేటప్పుడు ఉప్పు కారం తీపి అన్నం ఇచ్చాను, పులిహోర అందరు ఒకే రకంగా టేస్ట్ వస్తుందా? ఎందుకు రావట్లే? అవును బాబు, ఎక్కువ తినడు కాదు, టేస్ట్ ఎందుకు తేడా వస్తుంది? ఇంకా 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 దాంట్లో ఏమి ఎక్కువ ఏమేస్తున్నారు? మీరేమేస్తున్నారు? కొందరు ఉప్పు ఎక్కువ వేస్తున్నారు, కొందరు కారం తక్కువ వేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక రకంగా వేస్తున్నారు. వేయడం వల్ల మన మన టేస్ట్ మారిపోతుంది, అంతే కదా? తర్వాత ప్రేమ భీమ అని పక్కనెట్టండి, దగ్గుణాలు బీనాలు కాదు ఇక్కడ ముఖ్యం. మెయిన్ గా ఉండేటప్పుడు మనకు ఉప్పు కారం తీపి ఇచ్చాను, అన్నం ఇచ్చాను, కానీ బియ్యం ఇచ్చాను. మీరు అందరు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు ఒక రకంగా వేస్తున్నారు కాబట్టి అందరిది ఒక రకంగా టేస్ట్ వస్తుంది. కానీ నేను వండాను అనుకో, ఎగ్జాంపుల్ నేనంటే దేవుడు అనుకుంది, నేను వండాను తిన్నారనుకోండి, ఆనందం పరమానందం వచ్చేస్తుంది, అణువణు పులకిస్తుంది. ఏంటి తేడా? అదే దైవం. ఏంటి దైవం పక్కనట్టే, నేను జస్ట్ అవే తీసుకొని నేను వండుతున్నా, నేను అదే వేస్తున్నా, మీరు అదే వేస్తున్నాను, మీరు అదే ఉపకారం తీపేస్తున్నారు, నేను అదే ఉపకారం తీపేస్తున్నాను, కానీ తేడా వస్తుంది నా టేస్ట్కు మీ టేస్ట్కు. డిఫరెన్స్ ఏంటి? అదే దేవుడు ప్రసాదం అంటే ఎట్లా వండుతాడైనా, ఏం వేసి వండుతాడైనా? ఆ మూడే వేస్తున్నాడు ఆయన కూడా. ఆ మూడు ఎంత వేస్తున్నాడు? ఆయన మూడు వేస్తున్నాడు, ఉప్పు కారం తీపి ఆయన వేస్తున్నాడు, మీరు ఉప్పు కారం తీపే వేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఇటో వెళ్తున్నారు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఉప్పు కారం తీపేస్తున్నారు, నేను ఉప్పు కారం తీపేస్తున్నా, కానీ మీరు తింటే దరిద్రంగా ఉన్నది. సపోజ్ నేను తింటే బాగున్నా కూడా ఆనందం పరమానందం రావట్లేదు మీరు వేసింది తింటే. కానీ నేను వేసింది తిన్నారనుకో, అణువణు పులకిస్తుంది, ఎగిరి గంతులేస్తారు, చిన్న పిల్లల్లాగా అయిపోతారు. మీరు ప్రసాదం పక్కన పెట్టండి. ప్రసాదం నేను పరమాత్మ కాను, నేను పరమాత్మను కాదు, మామూలు మంచినే అనుకున్నాను. సపోజ్ ఈమెనే వేసినా కూడా, ఒకవేళ నేను చెప్పినట్టు వేస్తే, నేను అనుకున్నట్టు ఆమె వేస్తే వండితే, మీరందరు కూడా నేను చెప్పినట్టు వండి వేస్తే పరమానందం వస్తుంది నిజంగా. మీరు అట్లా వేస్తే ఎట్లా వేయాలి? మనసు కాదు, మూడు ఉప్పు కారం గుణం గురించి చెప్పండి. ఉప్పు కారం తీపి ఇంకా వేరేం మాట్లాడద్దు ఇంకా. సో తేడా అర్థమైందా లేదా? ఇక్కడ పరమాత్మకు మనకు తేడా ఏంటంటే పరమాత్మ సమపాళ్లలో వేస్తాడు, ఉప్పు కారము తీపి ఎగ్జాంపుల్ మూడు ఈక్వల్ గా వేస్తాడు. వేయడం వల్ల సమదృష్టి ఉంటుంది ఆయనకు, రాక్షసులైనా ఒకటే ఆయనకు, మనుషులైనా ఒకటే, ఎవరు వచ్చినా వరాలు ఇస్తాడు ఆయనే. ఆయన ఇక ఎవరంటే ఇష్టం, రాక్షసుల మనుషుల అందరి ఇష్టమే, అందరికి వరాలు ఇస్తాడు. ఎందుకు వచ్చావరా, నీకేం కావాలని అడుగుతాడు. నేను మంచోళ్ళందరినీ 100,000 మందిని చంపాలి, ఓకే అంటాడు. అంటాడా లేదా? రావణాసుడికి వరాలు ఇచ్చాడు లేదా? వీడు చేసి ఏదో పని అదేం తెలియదా? మరి ఎందుకు ఇచ్చాడు? ఇవ్వాల్సిందే వాడు, అంతే దైవం దగ్గర చేరారా ఏదంటే అది ఇస్తాడు. సో ఏంటో తర్వాత చెప్తాను. సో ఇక్కడ అర్థమైందా లేదా? పరమాత్మకు సమదృష్టి ఉంటుంది, అందరూ ఒకటే. మూడు గుణాలు ఆయనకి ఎంత ఉంటాయి? సమపాళ్లలో ఉంటాయి. అందుకే ఆయన మూడు గుణాలకు అధిపతి. సో సమపాళ్ళ అంటే ఏంటి? 100% పాజిటివ్ ఎంత ఉంటుంది ఆయన దగ్గర? .33 పాజిటివ్. నెగటివ్ ఎంత ఉంటుంది పరమాత్మ దగ్గర? న్యూట్రల్ ఎంత ఉంటుంది? 3 కలిసి 3 33 ఉండి కలిసి ఏకమైపోయి ఉంటాయి. అదే స్వచ్ఛమైందంటే. స్వచ్ఛమైందంటే ఏంటి? స్వచ్ఛమైన శక్తి అంటే మూడు గుణాలు సమపాళ్లలో కలిసి ఏకమైపోయి ఉంటాయి. మళ్ళీ విడిగా కూడా ఉండవు, ఇట్లా ఇట్లా ఒకటైపోతుంది. చిన్నపిల్లలు, ప్యూర్ పిల్లలు, వాళ్ళ కోపం ఉంటుందా లేదా? అంటాడు. వాడు మూతి చూస్తే ఎంత బాగుంటుంది. మన కోపం వస్తే అమ్మో ఇక జన్మలో మనం గుర్తు చేసుకోకూడదు కదా. అవునా? అంటే వాడి కోపం ఉంది, శాంతం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కలిసి ఏకమైపోయి ఉన్నాయి. అందుకే స్వచ్ఛమైన వాళ్ళు అంటాం పిల్లల్ని. సో స్వచ్ఛమైందంటే అర్థమైంది కదా డెఫినేషన్. స్వచ్ఛమైన శక్తి, దైవశక్తి, దైవం అంటే ఏంటి? మూడు గుణాలు సమపాళ్లలో కలిసి ఏకమైపోయి ఉంటాయి. అందుకే పక్షపాతం ఉండదు ఆయనకు, ఆయన అందరికీ వరాలు ఇస్తాడు. కానీ మీకేది ఎక్కువ కావాలి? మీకేది ఎక్కువ కావాలి? మామూలుగా నా క్లాస్కి వెళ్ళకముందు పాజిటివ్ ఎక్కువ కావాలా, నెగిటివ్ ఎక్కువ కావాలి, ఏది ఎక్కువ కావాలి? పాజిటివ్. ముందు నా క్లాస్ వినకముందు అబ్బో పాజిటివ్ అవునా? 99% పాజిటివ్. నెగిటివ్ ఎంత కావాలి? అసలే ఉండకూడదు. అర్థమైంది లేదా? సో ధర్మం అంటే ఏంటి? ఇప్పుడు మూడు గుణాలు సమపాళ్లలో కలిసి ఏకమైపోయి ఉండడం, అది ధర్మము. సో పాజిటివ్ 100% ఉండాలనుకోవడం ధర్మమా ధర్మమా? నెగిటివ్ ఉండకూడదు అంటే ధర్మమా ధర్మమా? నెగిటివ్ ఉండాలి. కానీ ఎంత ఉండాలి? ఎంత పర్సంటేజ్? 33.33% ఉండాలి. సో ఇప్పుడు నేను చెడ్డోనే మంచిన్నా? ఎంత, నేను చెడ్డోనే మంచానా? నేను చెడ్డోనే మంచానా అంటే నేను చెడ్డోని మళ్ళా అదే రామాయణం అంతా రాముడు సీతకం ఏందట. నేను చెడ్డోని కూడా 33% చెడ్డోని జాగ్రత్త రెడీగా పెట్టుకుని ఉన్నా నెగిటివ్. అప్పుడే లైట్లు ఫ్యాన్లు వెళ్తాయి కూడా దరిద్రం. మీకోసం నేను మంచి ఎందుకు పెట్టుకున్నాను, నాకు అవసరం లే. అందుకే దరిద్రం అని ఎలా పడతా పదాలు పడుతున్నా లేదా? సో నేను చెడ్డు అనే 33%, అట్లాగే మంచోని కూడా 33%, తటస్థం కూడా 33% ఆ కాదని నేను చేస్తున్నాను. అర్థమైందా? సో ధర్మం అంటే ఏంటి? మూడు గుణాలు సమపాళ్లలో ఉండి కలిసి ఏకమైపోయి ఉండే. దీనివల్ల ఆటోమేటిక్ గా పక్షపాతం ఉండదు, సమదృష్టి ఉంటుంది, సాక్షి ఉంటుందా లేదా? ఆటోమేటిక్ గా చెడ్డవాళ్ళని చూసినా అదే ఫీలింగ్, మంచివాళ్ళని ఎవరిని చూసినా ఒకటే ఫీలింగ్ ఉంటుంది. ఇదే పరమాత్మ స్థితి అంటే. తేడా అర్థమైందా? సో ఇప్పుడు మీరు చేయవలసిన సాధన ఏంటి? మూడు గుణాలు సమపాళ్లలో పెట్టుకోవాలి అంటే ధర్మస్థాపన చేయాలి మీ లోపల. మీరు అధర్మాన్ని చేస్తున్నారు. సో ఇప్పుడు అర్థమైంది కదా, గోరక్షణ ధర్మమా అధర్మమా? గోరక్షణ ధర్మమా అధర్మమా? 33% రక్షణ ధర్మం. ఇక్కడే అర్థం చేసుకోండి. అర్థమైందా? మీరు దైవంతో ఉండి ధర్మంలో ఉండి ఏది చేసినా, చంపినా కూడా ధర్మమే. ఎందుకంటే పరమాత్మనే కదా గోవులను చంపేది, అంతే కదా. అల్టిమేట్ గా ఇక్కడ వీళ్ళు ఎవరు చంపినా చంపకుండా మామూలుగా అయితే చేస్తున్నాయి కదా డైరెక్ట్. ఆ చంపేది ఎవరు? అంత పరమాత్మనే. మరి ఆయన చావొస్తుందా? ఆయన అధర్మంలో ఉన్నాడా? చావకుండా చచ్చిపోతాం, ఇంటి నిండా ఎక్కడ చూస్తే అక్కడ ఆవులే కనబడతాయి. చావాల్సిందే బ్యాలెన్సింగ్ అంతే. ఈ సృష్టి అంతా బ్యాలెన్సింగ్ మీద ఆధారపడి ఉన్నది. మంచి చెడు వీళ్ళందరూ బ్యాలెన్సింగ్ ఉంటూనే ఉంటారు, వస్తూ పోతుంటారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది సృష్టి రహస్యం. ఇది అర్థమైందా? చాలా అంతే, తీసుకుపోయేదైనా పుట్టింది గిట్టక మానదు. అది ఏదైనా ఆవు కానీ తేలు కానీ ఏదైనా కానీ పంది కానీ ఏదైనా అంతా ఒకటే ఆయన దృష్టిలో. అందుకే ఆయన ఏం చెప్పాడు? సమదృష్టి అన్నాడు. శునక మాంసం తినేవాడిని పండితుడిని సమదృష్టితో చూడాలి అన్నాడు. అందరూ ఒకటే ఆయనకు ఆయన దృష్టిలో. ఏంటా తేడా? ఎందుకు అలా చూస్తాడు? అది మీరు అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి నడవదు నెగిటివ్ లేకుంటే, అది మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? క్లియర్ ఉందా లేదా నేను చెప్పే ఎక్స్ప్రెషన్? సో ధర్మము, ధర్మస్థాపన చేయాలి మీరు మూడు గుణాలు సమపాళ్లలో పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీ ఇంటికి ఎవరికైనా రాగానే ఫుడ్ పెట్టడం ధర్మమా అధర్మమా? పెట్టడం ధర్మమా అధర్మమా? రాగానే ఇంత అన్నం పెట్టడం ధర్మమా అధర్మమా? రాగానే కాదు, ఏదో ముందు వండింది కదా అని ఇంత వండాను, ఎవరు రాలేదు తినండి అందరు మంచిగా ఇంత పంచుకొని అన్నది అనుకో, అది ధర్మమా అధర్మమా? ఇంటికి రాగానే అరే బాబు నీకు ఆకలి అవుతుంది లేదా అడగకుండానే ఇంత పెట్టారు అనుకో, దగ్గర ప్రేమ చూపించి అది వామిటింగ్ అయితే వస్తాడు. సో ఈ ధర్మం అవుతుందా ధర్మం అవుతుందా? సో అన్నదానం కూడా ధర్మమే, అవునా కదా? ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టాలి, అవునా? నీకేదో దరిద్ర పుణ్యం వస్తుందని మమ్మల్ని చంపుతున్నారు పెట్టి పెట్టి. అవునా కదా నేను చెప్పే ఎక్స్ప్రెషన్? కరెక్టా తప్ప, నీ అన్నదానం ఏదో పుణ్యం వస్తుందని చెప్పేసి మమ్మల్ని చంపుతున్నారు ఫుడ్ పెట్టి. ఇదేంటి ఇది? గురువు గారు మీరు మా ఇంట్లో కంపల్సరీ తినాలి, తింటేనే మాకు ఏ మంచి జరుగుతుందని పెట్టి పెట్టి చంపుతున్నారు. మంచిలాగా మేము ఏ పనులు పాడలే, కూర్చొని వాగుడు, ఎక్సర్సైజ్ లేదు పాడలే, తినేదరగా వద్దా? మీరైతే కష్టపడి ఏదో చేస్తారు కాబట్టి అరుగుతుంది, అవునా? గురుగారు కడుపు నీళ్ళు పెట్టాలి, నేను పండ్లు పూలు అన్ని తెచ్చి పది రకాలు పెట్టితే అది ధర్మం అవుతుందా ధర్మం అవుతుందా? ఆకలి అయినంత పెడితే ధర్మం, అర్థమవుతుందా? సో అన్నదానం కూడా అధర్మమే, కరెక్ట్గా తెలుసుకొని పెట్టాలి. ఇలా మీరు ఏది ఆలోచించినా ప్రతీది ధర్మమే, ప్రతీది అధర్మం కూడా. అన్ని అధర్మాలే, అన్ని ధర్మాలే. సమయ సందర్భాలు తగ్గట్టుగా చేస్తే ధర్మము, సమయానుకూలంగా అక్కడ ఏది అవసరమో అది చేయాలి, అప్పుడు అది ధర్మం అవుతుంది. కానీ సమయానుకూలంగా చేయట్లేదు, మీ ఇష్టం ఉన్నట్టు మీరు చేసేస్తున్నారు, అధర్మము. నేను 100 కోట్లు సంపాదించాలి మీ మొఖాలకు, 1 లక్ష రూపాయలు మెయింటైన్ చేయడం సాధ కాదు, 100 కోట్లు కావాలి మనకు. నిజంగా 100 కోట్లు ఉంటే ఈ క్లాస్ వింటారండి మీరు వచ్చి? ఎక్కడ ఏం చేస్తారు? అక్కడే బెడ్రూమ్ తయారు చేశారు. ఆ 100 కోట్లు లోపల ఉన్నాయనుకోండి, సపోజ్ ఈమె ఇక్కడ కూర్చుంటుందా? ఆ లోపల డోర్ వేసుకొని కూర్చుంటుంది, ఇంకా మనందరూ చంపుతాం భయం. లేదా డోర్ తాళవేస్తాను ముందే, క్లాస్ కూడా ఉన్నది, దృష్టి అంతా 100 కోట్ల మీదే. అదో బతుకు ఉన్నాయి, 1 లక్ష రూపాయలు ఇచ్చిందే మీరు మెయింటైన్ చేయడం కాదు కాదు. సో 100 కోట్లు అడగడం ధర్మం అవుతుందా అధర్మం అవుతుందా? అందుకే అడిగిన వాళ్ళందరూ ఘోరంగా చేస్తున్నారు టెన్షన్లతో. నీ అవసరం ఎంత ఉందో అంత అడగాలి. ఎప్పుడో మాత కూతురుకు పెళ్లి చేస్తా, ఇప్పుడు ఎందుకు దాని గురించి చస్తున్నారు? ఎంత అవసరమో అంత అడగకుండా ఇష్టం వచ్చిన అడిగి పరమాత్మకు తెలియదు. ఇట్లా అధర్మమైన సంకల్పాలు పెడితే మీ కోరికలు తీరొచ్చు, కానీ దరిద్రంగా ఉంటాయి మీ బతుకులు. అన్నీ ఉండి చేయని అయ్యే నోట్ల చేయనన్నట్టు అన్నీ ఉంటాయి, దరిద్రంగా ఉంటాయి మీ బతుకులు. స్వర్గంలో నరకాన్ని అనుభవిస్తారు. ఐదమో నీళ్ళు అన్నీ ఉన్నాయి, ఈమె సంగతి నాకు తెలీదు, కోటీశ్వరుడు ఇంటికి వెళ్ళి చూస్తున్నాను, అన్నీ ఉన్నాయి. నాకు బెడ్రూమ్లో పట్టు పరుపులు, ఆహా స్వర్గాన్ని అనుభవిస్తున్నాను. ఆయన ఎక్కడ పడుకున్నాడు తెలుసా? ఎక్కడ పడుకున్నాడు? నేల మీద చాపేసుకొని, బల్ల పరుపు బల్ల మీద. ఎందుకు? ఆహా ఏం జీవితం అండి. పొద్దున్న ఏం తింటాడు? 2 ఇడ్లీలు, అదో బతుకు ఉప్పు లేదు కారం లేదు. మధ్యాహ్నం ఇంత అన్నం, రాత్రి 2 పుల్కాలు, అదో బతుకు. మళ్ళీ ఆఖరికి మాలాంటి గురువులకు ఇచ్చి వస్తున్నాం. పుణ్యం ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ జన్మ? సో ఇవన్నీ అధర్మమైన సంకల్పాలు, మనకు ఎంత అవసరమో అంత పెట్టాలి. పరమాత్మ తెలీదా? ఆయన పిల్లలం కాదు మనకు, ఆయనకి ఎవరికైంది ఇవ్వాలని ఇస్తాడు. కానీ మీరు ఓరగా పెట్టే వరకు ఇంకో కర్మలు ఇవన్నీ తయారై, కర్మ సిద్ధాంతాలు తయారై, వీళ్ళ దరిద్రంగా ఉన్నాయి మన బతుకులు. అర్థమైందా? సో లేనివాడు ఒక రకమైన బాధ, ఉన్నవాడు ఇంకో రకమైన బాధ, అందరూ దరిద్రంగానే ఉన్నారు, ఎవరు కూడా హాయిగా లేరు. సో అర్థమైందిగా? సో మీరంతా ధర్మంలోనే ఉన్నారు, ధర్మంలో లేరు. కోట్లు కావాలి, ఏదో కావాలి, ఉన్నది మెయింటైన్ చేయడం చేత కాదు. ఉన్న భార్య ఉన్న పిల్లలు వద్దు, కొత్త భార్య కావాలి, కొత్త పిల్లలు, కొత్త భర్త కావాలి, ఉన్నవాళ్ళని మెయింటైన్ చేయడం చేత కాదు మనకు. ఎందుకురా ఈ జీవితం అనవసరంగా పెళ్లి చేసుకున్నామని అంటున్నారు లేదా అందరు? ఇది పరిస్థితి. సో టోటల్ గా మీరు అధర్మంలో ఉన్నారు. సో కాబట్టి ఇప్పటి నుంచి మీరు ధర్మస్థాపన చేయాలి. ధర్మం అంటే ఏంటి? మూడు గుణాలు సమపాళ్లలో కలిసి ఏకమైపోయి ఉన్నాయి. మిత్రులు మిత్రులే కాకుండా ఒకటైపోయి ఉన్నాయి. అవి శత్రువులు కాదు, పాజిటివ్ నెగిటివ్ శత్రువుల మిత్రులు అక్కడ ఒకటికొకటి సహకరించుకుంటున్నాయి లేదా? సో గాలి కావాలి మీరు అనండి, పాజిటివ్ నెగిటివ్ కలిసి గాలిస్తాయి. వెలుతురు కావాలి అని అడగండి, పాస్టర్ నాయుడు కలిసి వెలుతురు ఇస్తాయి. నాకు డబ్బు కావాలి అనండి, లోపల పాస్టర్ నాయుడు కలిసి డబ్బులు ఇస్తాయి. నేను ఇంటికి వెళ్ళాలి అనండి, బ్రేక్ యాక్సిలేటర్ అన్ని కలిసి మీరు ఇంటికి వెళ్తారు సపోర్ట్ తోటి. కావాలి అక్కడ క్లియర్గా ఉందా లేదా, పాజిటివ్ నెగిటివ్ అవసరమా లేదా? సో మీరు ఇంటికి వెళ్ళాలనే సంకల్పమే, ఆ సంకల్పానికి పాజిటివ్ నెగిటివ్ ఉపయోగపడుతుందా లేదా? ఓకేనా? సో కాబట్టి మీరు ఇప్పుడు ధర్మస్థాపన చేయాలి. క్లియర్గా ఉందా లేదా? సో పాజిటివ్ నెగిటివ్ రెండు సమపాలల్లో పెట్టుకోవాలి. సో కాబట్టి ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకో, ఆలోచన ఉండాలా పోవాలి ఇప్పుడు? సో తిట్టడా ఒక ఆలోచన వచ్చింది, ఆ తిట్ట ఆలోచన ఉండాలా ఉండకూడదా? సో కాబట్టి తిట్టనే ఆలోచన ఉండాలి కదా. ఈ సృష్టిలో కేవలం మంచి వాళ్లే ఉండాలి అనుకోవడం ధర్మమా అధర్మమా? అధర్మమేగా, అర్థమైంది కదా. సో రాక్షసులు చెడ్డో మంచి చెడ్డోళ్ళు ఉండకూడదు అన్నాడు, అది కూడా అధర్మమే. మీకు కావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం చేయించడానికి నా ప్రయత్నం కాబట్టి మీకు డౌట్ ఉండొచ్చు, నిజంగా శ్రీధర్ చెప్పేది కరెక్టేనా తప్ప అని మీకు అనిపించవచ్చు. కాబట్టి మన పురాణాల్లో తీసుకోండి, ఒకసారి ఏం జరుగుతుంది, వీళ్ళందరూ అమృతం చేస్తే తీస్తారు కదా, అంతా అమృతం అయిపోయాక అందరూ అమృతం తీసుకుంటారు. తీసుకున్నాక ఏం జరుగుతుంది, దేవతలందరికీ అహంకారం పెరిగి ఏం చేస్తారు, రాక్షసులందరినీ చంపేస్తారు. ఒక్కడే మిగులుతాడు ఎవడాడు, శుక్రాచార్యుడు, రాక్షసుల గురువు. మీరు చూసారు లేదా మొదటి సీరియల్లో కూడా వస్తుంది, శని సీరియల్ చూస్తున్నారు లేదో, దాంట్లో ఇవన్నీ ఉంటాయి, నేను చెప్పేవి ఉంటాయి చూడండి. అందరు మా వాళ్ళందరూ ఫోన్ చేసి, సార్ మొత్తం మీరు చెప్పిందిగా ఉంటుంది, 2004 నుంచి మొత్తుకుంటున్నా నేను నెగిటివ్ ఏమి సృష్టి లేదని, కానీ ఎవరిన మాట ఏం లేదు, మళ్ళీ ఇప్పుడు వింటున్నారు, చూద్దాం మరి మీరు సాధన చేస్తారు లేదో. సో అందరూ చచ్చిపోతారు, ఒక్క శుక్రాచార్యుడే మిగులుతాడు. దరిద్రం పోయేది కదండి, ఈ అమ్మవారు ఎంత దరిద్ర పని చేసిందో తెలుసా? అమ్మవారు అంటే ఎవరు, పార్వతి. ఇది ఏం చేసిందో తెలుసా, నాదా మన జాతి ఎంత, ఒక జాతి ఎంత నశించింది, ఇప్పుడు ఏం చేద్దాము అని అడుగుతుంది. మన పిల్లలందరూ చచ్చిపోయారు ఆల్మోస్ట్, ఏం చేద్దాము అని అడుగుతుంది మన పిల్లలట. అలాంటి అమ్మవారిని ఎలా మొక్కుతారండి మీరు, రాక్షసులని నా పిల్లలు అంటుంది. అలాంటి వాళ్ళు మొక్కాలా మొక్కకూడదా? చెడ్డ వాళ్ళకి సాయం చేసే వాళ్ళని మొక్కాలా మొక్కకూడదా? మామూలుగా అయితే నా క్లాస్ వినకముందు అయితే చెడు సహాయం చేసేవాళ్ళని ఏం చేయాలి? సపోజ్ ఏమైనా హత్య చేసింది అనుకో, నేను చెప్పింది చేయడం వల్ల. సో నేనేగా, నేను కూడా కారణమేగా, నన్ను కూడా జైలు వేయాలా వద్దా? ఈమె కూడా వేయాలి కదా, సహకరించిన వాళ్ళని కూడా జైలు వేయాలి కదా. సో ఈమెకు శక్తి ఇచ్చింది ఎవరు, నేను ఇచ్చాను, లేదా దేవుడు ఇచ్చాడు అనుకో శక్తి. సో అప్పుడు దేవుడు కూడా తప్పేగా, అలాంటి వాళ్ళ మొక్కాలా మొక్కకూడదా? వాడేవాడు మొక్కకూడదు, మామూలుగా మొక్కుతారా? చంపడానికి సహాయం చేశాడు ఆ దేవుడు. ఈ అమ్మవారు ఏమందండి, బుద్ధి లేక, నాదా మన పిల్లలందరూ చచ్చిపోయారు ఇప్పుడు ఏం చేద్దాం అంటే, శివుడి కన్నా బుద్ధి ఉండాలి కదండి. నీకున్న బుద్ధి శివుడికి లేదండి, దరిద్ర బుద్ధి అని ఉంది. ఏం బుద్ధి తెలుసా, అవును మన పిల్లలందరూ నశించిపోయారు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఏముంది ఆలోచన తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, బ్యాలెన్స్ చేయాలి అంతే. వాళ్ళందరికీ అమృతం ఇచ్చాను, ఇప్పుడు వీళ్ళకి బ్యాలెన్స్ చేయడానికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తానో చూడు అన్నాడు. ఏమిచ్చాడు తెలుసా, ఏమిచ్చాడు ఎవరో చెప్తున్నారు, మృత సంజీవని విద్య నేర్పించాడు. మృత్యుంజయ మంత్రం కాదు, శుక్రాచార్యుడికి మృత సంజీవని విద్య నేర్పించాడు. అంటే ఏం జరుగుతుంది దానివల్ల, చచ్చిన వాళ్ళందరూ, ఎంత దరిద్ర పని చేశాడండి శివుడు కదా, బుద్ధి లేదు కదా, వాడికి బుద్ధి లేదా మీకు బుద్ధి లేదా, శివుడికే బుద్ధి లేదంత సీన్ ఉందా మీకు, మీకు బుద్ధి లేదు, సృష్టి నాశనం అయిపోతుంది. నెగిటివ్ లేకుండా అవుట్, పాజిటివ్ నెగిటివ్ ఉండవలసిందే, లేకుండా సృష్టి లేదు. తేడా అర్థమవుతుందా లేదా? ఇక్కడ శివుడు చేసిన తప్పే, ఓ డ్రగ్స్ అమ్ముతున్నారు కదా, ఎవడో మధ్యలో పట్టుకున్న సూత్రధారులను వదిలేశారు అంటున్నారే, అసలు ఈ సృష్టికి సూత్రధారి ఎవడు, ఈ చెడుకు సూత్రధారి ఎవరు, పరమాత్మ. మరి అన్ని వదిలేస్తున్నారు, పోయి అడగండి శివుడిని, నా కొడక నువ్వు ఎందుకు చెడును పెంచి పోషిస్తున్నావని చెప్తాడు వాడు ఆన్సర్. అక్కడికి పోయి నేనే చెప్తా ఆన్సర్ శివుడి వరకు ఎందుకు, నాకు కూడా అజ్ఞానం తెలియక నేను కూడా తిట్టుకున్నాను, కానీ తర్వాత అంత అర్థమైపోయింది. సో ఎందుకు ఇచ్చాడు మృత సంజీవుని విద్య, ఇవ్వకూడదు కదా అంటున్నాను. దరిద్రం పోయేది కదా, రాక్షసులంతా నాశనం అయిపోయాడు, ఓన్లీ మంచోళ్ళే ఉండేవాళ్ళు కదా, ఎంత బాగుండదు అసలు, ఓన్లీ మొగోళ్ళే ఉండేవాళ్ళు, ఓన్లీ ఆడవాళ్లే ఉండేవాళ్ళు. నేను ఒకసారి ఫస్ట్ లో నాకు తెలియక అజ్ఞానంలో ఉన్నాను కదా, ఇప్పుడు తర్వాత జ్ఞానం ఇదంతా వచ్చింది, పరమాత్మ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు నేర్పించుకుంటూ వచ్చాడు. సో నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు పరమాత్మని అడిగాను, నీకు మెంటల్ కేజీ దొబ్బింది, నేను ఇట్లనే తిరుగుతాను, నా కోపం వస్తే పరమాత్మ, పరమాత్మ నేనే, నువ్వే, అందరు పరమాత్మనే, నువ్వు అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వే కనబడతావు, ఊరికేమో నేను కూడా పరమాత్మనే, మీకు అక్కడ అర్థమవుతుంది. సో నేను దేవుడిని తిట్టాను, ఏ మెంటల్ అనేది దొబ్బిందా, కేవలం మంచోళ్ళని పెట్టచ్చు కదా, ఈ చెడ్డ నా కొడుకులంతా నాశనం చేస్తున్నారు ప్రపంచాన్ని, ఎందుకు పెట్టావు నువ్వు మంచిని అన్నాడు. కేవలం మంచి ఎందుకు పెట్టలే అన్నాను. కరెక్ట్ క్వశ్చనా తప్పు క్వశ్చనా? అజ్ఞాన స్థితిలో ఇది కరెక్టే కదా. నా క్లాస్ విన్నక ముందు మీరు కూడా అదే అనుకునేవాళ్ళు కదా, ఏమో ఈ చెడ్డోళ్ళని ఎందుకు పెడతాడు, ఇంత కఠిన హృదయం ఎందుకు పెడతాడు, మీ అందరి డౌట్ ఉంది కదా. నేను కూడా ఇదే డౌట్ అడిగాను. అడిగితే పరమాత్మ ఏమన్నాడు తెలుసా, ఏదో అంటే సీట్లో కూర్చున్నాడు, అరే నేను ఈ సీట్లో నేను కూర్చోబెడతా, నువ్వు నేను చెప్పింది చేస్తే ఏంటది, ఒక స్టోరీ రాసుకొని రా, ఒక కథ, ఏదైనా ఒక కథ, ఆ కథలో ఏముండాలి, కేవలం మంచి వాళ్ళే ఉండాలి. ఎవరుండాలి? కేవలం మంచి వాళ్ళే ఉండాలి. ఒక కథ రాసుకొని రా, నీకు సాధ్యమైతే వెంటనే నేను నా సీట్లో దిగి నేను శిష్యుడి అయిపోతాను, నువ్వు నా సీట్లో కూర్చొని ఈ సృష్టి నడిపించు అన్నాడు. మీరు రాయగలుగుతారండి కేవలం మంచి వాళ్ళతో ఒక కథ? మంచితో కథ రాయచ్చు కదా, మీరు మంచోళ్ళు కదా, ఒక కథ రాయ ఏముండదా, ఒక మంచి కథ రాయచ్చు కదా. పరమాత్మ నాకు నెల రోజులు టైం ఇచ్చాడు, మరి ఎందుకు నీకోసం వీళ్ళని పెట్టాలా ఇప్పుడు, ఈమె వచ్చింది నా దగ్గరికి, సార్ నాకు మంచి పాత్ర ఇచ్చారని, ఈమె మంచి చేయడానికి నేనేం చేయాలి, నిన్ను విలన్ చేయాలి, ఎవరినో ఒకటి విలన్ పెట్టాలి కదా, అవునా కదా. నేను నెల రోజులు కాదు సార్ నా మంచి కాదు, ఒక రోజు ఆలోచించడానికి అర్థమైపోయింది సాధ్యం కాదన్నా, మీకు నెల రోజులు అవకాశం ఇస్తున్నాను, పరమాత్మ చెప్పాడు ప్రతి క్లాస్లో విషయం చెప్పమని, అరే వాళ్ళందరికీ అవకాశం ఇవ్వరా, నెల రోజుల్లో టైము, నెల రోజుల్లో ఓన్లీ మంచోళ్ళే ఉండాలి, ఒక కథ రాసుకుని రండి, ఒకవేళ సాధ్యమైతే పరమాత్మ సీట్లో మీరు కూర్చుంటారు, ఆయన మీకు శిష్యుడు అయిపోతాడట, రాయగలుగుతారా స్టోరీ, కేవలం మంచి స్టోరీ. అసలు మంచి అని చెప్పడానికి మంచి అంటే ఏంటి అనగా, చెడుగా ఉంది, చెడు అంటే ఏంటి అంటే కఠినంగా లేనిది, సాఫ్ట్గా, మళ్ళీ కఠినం ఎందుకు వస్తుంది, అంటే పదం వాడడానికే నీకు వ్యతిరేకమైన పదం ఇక్కడ అవసరం వస్తుంది. సో ఈమె మంచిది అంటే ఏం చెప్తున్నాను, ఈమె సాఫ్ట్గా ఉంటుంది, ఈమె గుండగాదనలాగా ఉంటుంది, పర్లేదా, అంటే ఈమె వాడిని ఈమె పోల్చడానికి ఓ గుండా పాత్ర పక్కకు పెట్టాలి, పెట్టేసి ఉంటే చెడు ఇలా ఉంటే మంచి అనిపించాలా, వద్దా, కోరిక ఉంటేనే కదా నీకు మంచి చెడు వర్ణించగలిగేది, నువ్వు చెడు పదం వాడని నువ్వు మంచి పదం మంచి అని ఎట్లా అంటావు నువ్వు, ఏమండి ఏదో పదం వాడాలి, అది మంచి చెడు అయితుంది, అక్కడ అబ్బాయి ఎంత బాగా మాట్లాడాలి అంటే నీ అబ్బా అంటే చెడు అయిపోయింది, ఏమండి ఏమండి అని అనుకో, అది కూడా చెడు అయిపోయిందా లేదా, అదే ఏమండి కొద్దిగా గట్టిగా మాట్లాడినా చెడు అయిపోతాను. సో ఏది మంచి ఏది చెడు, ఎంతవరకు మంచి ఎంతవరకు చెడు, రాయలసీమ చెడితే నీ అబ్బా అని గట్టిగా మాట్లాడుతుంటారు వాళ్ళు, వాళ్ళు నిజంగా ప్రేమ లేదనిపిస్తుంది, కానీ వాళ్ళ న్యాచురల్ భాషనే గట్టిగా ఉంటూ తెలంగాణ సైడ్ కొద్దిగా, రాయలసీమ సైడు ఇక్కడ సాఫ్ట్గా ఉంటుందేమో మీ సైడు, కానీ నిజంగా మర్యాద లేనట్టు కాదు వాళ్ళు, లోపల మర్యాద ఉంటుంది కానీ మాటనే అట్లా ఉంటుంది, అదే దంకురారా అది అంటాడు, మనకి పెద్ద భూత పదం అక్కడ మామూలుగా మాట్లాడుతుంటారు, అక్కడ అంటే తీసుకురాని దాన్ని అలా మాట్లాడేస్తున్నారు, తేడా అర్థమైంది లేదా. సో కేవలం మంచితోటి కథ రాయడం సాధ్యమా చెప్పండి, మీకు చేస్తారా, నెల రోజులు టైం, పరమాత్మయ్యే అవకాశం ఫ్రీగా, ఏ సాధన లేదు పాడలేదు, కేవలం కథ రాస్తే అయిపోయి ముక్తి, సంవత్సరం ఇచ్చినారా లేరా, ఏ రాయచ్చు మీకు సాధ్యమే, ఆమెకైతే సాధ్యమవుతుంది అనుకుంటా, పాజిటివ్ థింకింగ్ కదా, సర్వబుద్ధే కదట అబ్బా, అత్త కోడలు ఉండి గెలుస్తారా ఓడిపోతారా అంటేనే సీన్, ఎప్పుడు అత్త అన్నది కోడలు, కోడలు అనేది అత్త అన్నది అనుకో, ఇంకేమంటారా సీన్, గెలుస్తుందా ఓడిపోతుందా, గెలుస్తుందా ఓడిపోతుందా, అబ్బాబాబా ఇంత తెలివి ఉండి మళ్ళీ పాజిటివ్ థింకింగ్ ఎట్లన్నారండి మీరు, ఇది మన తెలివి, ఈ చిన్న విషయం ఇది మాకు తెలియదా, తెలుసు కదా, కానీ ఎట్లా మిస్ అయిపోయాం, ఎంత అవగాహన లోపం, ఎవడో చెప్పింది మీ పాజిటివ్ పాజిటివ్ అంటున్నాము కానీ ఆలోచించే అన్ని నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకు లేవా, మరింత దరిద్రంగా ఆలోచించాం. సో కాబట్టి పరమాత్మ ఎవరు, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక సినిమా చూస్తున్నారు, సినిమాలో హీరోయిన్ విలన్ గెలుస్తాడా హీరో గెలుస్తాడా సినిమాలో,
హీరో
అంటే ఇది ప్రతి సినిమా ఇట్లా జరుగుతుందా? బాహుబలి సినిమా ఫస్ట్ హాఫ్ లో ఎవడు గెలిచాడు? లాస్ట్ కి ఎవడు గెలిచాడు? ఫస్ట్ హాఫ్ ఫస్ట్ పార్ట్ లో ఎవడు గెలిచాడు? విలనే గెలిచాడు. ఇక్కడ హీరో గెలిచాడు? ఎన్ని సినిమాలలో హీరో చచ్చిపోయినాయి? లేవు సినిమాలు ఉన్నాయా లేవా? ఏదో మీలాంటి మంచి నా కొడుకులు వస్తారని నాకు తెలుసు కాబట్టి లాస్ట్ కు మంచివాళ్ళు గెలిచినట్టు చూపిస్తాడు. నిజంగా చెడ్డోళ్ళు ఉన్నారనుకో, అందరూ చెడ్డోడు గెలిచినట్టు చూపిస్తాడు అంతే. ఇప్పుడు రావణాసుడు లోకం రాక్షసుల లోకం ఉందనుకో, మంచోళ్ళు గెలుస్తారని సినిమా తీస్తారని వాళ్ళు, రావణాసుడే గెలిచాడని సినిమా తీస్తాడు. మీలాంటే మంచి నా కొడుకులు కదా చూసేవాళ్ళంతా, మరి మంచోళ్ళు చూస్తారు ఎక్కువ చెడ్డోళ్ళు. పైకి మాత్రం అందరూ దొంగలే, చెడ్డు లోపల అందరూ దొంగలే, పైకి మాత్రం ఈ అని నటిస్తుంటారు. కాబట్టి మంచి శుభం కాడేస్తాడు. నిజంగా మంచోడా? వినాడు వినాడు, ఒక నిమిషం ఆగండి. సో ఇప్పుడు సినిమాలో మంచి గెలుస్తుందా చెడు గెలుస్తుందా? హీరో మాట హీరోయిన్ వింటుందా, హీరోయిన్ మాట హీరో వింటున్నాడా? డిస్కషన్ లోకి వెళ్ళకండి, పక్క వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది ఇది. అర్థమైందా? సో హీరోయిన్ మాట హీరో వింటాడా, హీరో మాట హీరోయిన్ వింటుందా? హీరోయిన్ మాట హీరో వింటాడా? ఎక్కడ పుట్టారు సార్? మగ పుట్టక పుట్టి మన ఇజ్జత్ పోతుంది. ఆహా, హీరోయిన్ మాట హీరో వింటున్నాడా? మహేష్ బాబు వింటున్నాడా హీరోయిన్ మాట? ఏదో వాళ్ళు వింటాడు కావచ్చు, అసలు హీరోయిన్ విన్నారు బా ఇట్లా ఇట్లా కూడా అలా కూడా ఉన్నారు. నాకు రోల్ మోడల్ కాదు, నేను చెప్పేది నేను చెప్పే. అసలు మీరు నేను క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పలేదు. హీరో మాట హీరోయిన్ వింటుందా, హీరోయిన్ మాట హీరో వింటున్నాడా? ఆహా, సినిమాలో ఎవరి మాట ఎవరు వింటున్నారు? ఒక సినిమాలో హీరో గెలుస్తున్నాడా, హీరోయిన్ గెలుస్తుందా? వాళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు అవుతాయి కదా. హీరో హీరోయిన్ మధ్యలో ఎవరు గెలుస్తున్నారు? అబ్బా, కరెక్ట్ చెప్పింది సూపర్, చప్పట కొట్టాలి మేము ఒకసారి. కరెక్ట్ చెప్పావు మనం. హీరో మాట హీరోయిన్ వినట్లేదు, హీరో హీరోయిన్ మాట హీరో వినట్లేదు, ఇద్దరు డైరెక్టర్ మాట వింటున్నారు. డైరెక్టర్ చేతిలో కీలు బొమ్మలు ఇల్లు. డైరెక్టర్ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నారు. ఎంత మహేష్ బాబు అయినా వాడి జీవితం వాడి చేతిలో ఏం లేదు. ఎంత హీరోయిన్ అయినా, ఎంత పెద్ద గొప్ప హీరోయిన్ అయినా డైరెక్టర్ చేతిలో ఉంది కీలు బొమ్మ. అడుక్కోమంటే అడుక్కోవాలి, తిట్టుమంటే తిట్టాలి, తిట్టించుకోమంటే తిట్టించుకోవాలి. ఎసార్నో? సో సినిమా మొత్తాన్ని నడిపించేది ఎవరు? డైరెక్టరు. పాత్రధార సూత్రధార నడిపించేది సినిమాను? సినిమా నడిపించేది ఎవరు? పాత్రధార సూత్రధార? సూత్రధారి పాత్రధారి కాదు. పాత్రధారి వెధవలు, సూత్రధారి ఎట్లా నడిపిస్తే అట్లా నడవాల్సింది. ఎసార్నో? సినిమా మొత్తం ఆడుతున్నారు కదా, వాళ్ళందరిని ఆడించేది ఎవరు? డైరెక్టరే. అట్లాగే సృష్టిని నడిపించేది ఎవరు? వాడు సూత్రధారా పాత్రధారా? అంతే. మరి ఎవరికి ఇస్తున్నాడు ఎనర్జీ? పాజిటివ్ కి ఇస్తున్నాడా, నెగిటివ్ గా, న్యూట్రల్ కా? మోడీకి ఇస్తున్నాడు. సినిమాలు ఎవరిని గెలిపిస్తున్నాడు? హీరోయిన్ హీరోనా విలన్నా? ఒకసారి వాడిని ఒకసారి వీడిని అలా. లేకుంటే సపోజ్ మనం అందరం కలిసి ఆట ఒక ఆట ఆడేమనుకోండి, సపోజ్ ఈమె నేను ఆట ఒక ఆట ఆట ఆడేమనుకోండి. నేను ఒకసారి ఈ పని చేశాను, ఏదో పని ఏంటది శక్తి ఉపయోగించని పిల్లలతోటి కార్డ్స్ ఆడాను సరదాగా, అన్ని నేనే గెలుస్తున్నాను. గెలిస్తే ఏమైతుంది? మీకు అడపు దేతుందా? ఏ నీ ఏమైతుందో, వీడి దగ్గర ఏదో మంత్రం ఉంది ఏదో ఉంది, నా కొడుకు ఎప్పుడు ఆడగలుగుతాడు, ఆడనుకో అంటున్నారు. ఎవరు నాతో ఆడట్లే? ఎందుకు? నా పవర్ తోటి నేను గెలుస్తున్నాను. ఓర్ నీ అమ్మ ఇదేంద్ర బాబు, ఇటు అమ్మాయి అప్పుడు ఎప్పుడు గెలిచినా కూడా ప్రాబ్లమా? సో కాబట్టి ఏం చేస్తున్నాను, కావాలని ఓడిపోతున్నాను, కావాలని ఓడిపోయి పిల్లలందరినీ నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ గెలిపిస్తున్నాను. మరి అంతే కదా, ఎదుటివారి సంతంలో నా సంతోషంలో నా సంతోషాన్ని కూడా చూసుకుంటున్నాను. అలా నేను కూడా కేవలం ఓడిపోయినాను అనుకో, డిప్రెషన్ లో పడతానా లేదా? సో సార్ నేను గెలుస్తున్నాను సార్, వాడు గెలిపిస్తున్నా గెలుస్తున్నా గెలిపిస్తున్నా గెలుస్తున్నా గెలిపిస్తున్నా. ఓ డైరెక్టర్ కమ్ హీరో ఉన్నాడు అనుకో, కృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి తెలుసు కదా, వాడే హీరో, వాడే అన్ని, ఒక హీరోయిన్ తప్ప అన్ని వాడే. వాడే హీరోయిన్ అయితే చచ్చిపోయాడు సినిమా చూడక, అవునా? మరి దాంట్లో కృష్ణారెడ్డి గెలిచాడా ఓడిపోయాడా సినిమాలో? ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు, అవునా? విలన్ చేతిలో దెబ్బలు తిన్నాడా లేదా? సో పరమాత్మ భూమి మీదకి వచ్చిన మళ్ళా మాయలో పడిపోయి సరదాగా గెలుస్తుంటాడు ఓడిపోతుంటాడు, గెలుస్తుంటాడు ఓడిపోడు. ఇదంతా ఒక ఆటలాగా ఆటలాగా చేస్తా ఆయన దృష్టిలో ఇదంతా ఒక ఆట, ఒక నాటకము, ఏది సీరియస్ కాదు. ఒకసారి వీళ్ళని గెలిపిస్తాడు, ఒకసారి వాళ్ళని గెలిపిస్తాడు. ఎందుకంటే హీరో డిప్రెషన్ పడిపోయినా ప్రాబ్లమే, విలన్ డిప్రెషన్ నేను పాత్ర అయిపో అన్నాడు అనుకో, అప్పుడు ఎవరు నెగిటివ్ పాత్ర వేయకుండా సినిమా ఉంటుందా? సో కాబట్టి ప్రతి సీన్ లో కంపల్సరీ నెగిటివ్ పాత్ర రెండు పెడతాడా లేదా?
కనీసం ఒక హీరో హీరోయిన్ ఉన్నా హీరో ఉన్నా మళ్ళీ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఆలోచనలు ఏవో వస్తుంటాయి కదా మంచి చెడు ఆలోచన, అర్థమైంది కదా. సో పరమాత్మ సూత్రధారి, మీలాంటి దరిద్రం మెంటాలిటీ పరమాత్మకు ఉండదు. పాత్రధారుడిగా మీరు కరెక్టే, నేను గెలవాలి ఎదుటివాడు ఓడిపోవాలని, కానీ సూత్రధారి అలా అనుకోడు. ఏమనుకుంటాడు, అందరూ గెలవాలి, అందరు ఉండాలి, అందరు నా పిల్లలే, అందరు ఆడుకోవాలి, వాళ్ళు లేకుంటే సినిమానే లేదు, సినిమానే తివ్వలేను నేను, పాత్రధారి ఇద్దరు పాత్రలు ఉండాల్సిందే, వ్యతిరేకమైన పాత్రలు ఉండవలసిందే, ఇదంతా ఒక నాటకం అనే భావన ఉంటుందా లేదా ఆయనకు? సో ధర్మం ఇక్కడ హీరో మంచి గెలుస్తుందా చెడు గెలుస్తుందా ఆఖరికి? అదే చెప్పాను కదా, మీలాంటి దరిద్రులు ఉన్నారు కాబట్టి మంచివాళ్ళు వాడు శుభంగా ఆడేస్తున్నాడు, కానీ నిజంగా మంచి గెలవట్లేదు. పాండవులు గెలిచారా కౌరవులు గెలిచారా, మంచి గెలిచిందా చెడు గెలిచిందా మహాభారతంలో? మంచి గెలవలే చెడు గెలవలేదు, ధర్మం గెలిచింది. పరమాత్మ వచ్చి ఏమన్నాడు, నేను ధర్మస్థాపన చేయడానికి వచ్చాను భూమి మీదకి అన్నాడు లేదా కృష్ణుడు? మంచి చేయడ మంచిని ఉంచడానికి రాలేనే. ధర్మం అంటే ఏంటి? మూడు గుణాలు సమపాళ్లలో కలిసి ఏకమైపోయి ఉండడము. పాండవులందరూ చచ్చిపోయారు లేదా? పాండవుల పిల్లలందరూ ఆఖరికి ఐదారుగురు మిగిలారు. అంటే ఇటు పాండవుల తరఫున అందరూ చచ్చిపోయారు, కౌరవుల తరఫున అందరూ మిగిలింది ఒక ఐదారుగురే, బికాజ్ వాళ్ళు ధర్మంలో ఉన్నారు కాబట్టి. సో అక్కడ మంచి గెలవలే, ధర్మం గెలిచింది. మంచి గెలవాలంటే ఆ చెడ్డోళ్ళు అందరూ చచ్చిపోవాలి, మంచోళ్ళు ఒక్కడు చచ్చిపోకూడదు. కానీ దీని తగ్గట్టుగా వీళ్ళెంత వాళ్ళంత, ఆఖరికి 33% మంచి చెడు న్యూట్రల్ నుంచి పోయాడు ఆయన పరమాత్మ. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ మంచి గెలవలేదు. సరే నిత్య జీవితానికి వద్దాం, సరే సినిమాలు ఇవన్నీ ఓకే, ఇప్పుడు మనం అందరిని చూస్తున్నాం, మంచి గెలుస్తుందా చెడు గెలుస్తుందా నిత్య జీవితంలో? చెడే గెలుస్తుందా? చెడే గెలుస్తున్నాడు. నిత్య జీవితానికి వచ్చే వరకు చెడే గెలుస్తుంది అని అంటున్నాడు. మీరేమంటున్నారు, ఎవరు గెలుస్తున్నారు ఆఖరికి పోను లాస్ట్ లో చచ్చిపోయేటప్పుడు ఎవరు గెలుస్తున్నారు? మంచి గెలుస్తుందా చెడా? మీరందరు చస్తారు కదా, అందరం చేస్తాం కదా మామూలుగా, చావా మా ఇంటికాడ బతుకుంటామా? ఎవడైనా పోవాల్సిందే అవునా? ఎట్లా పోతాం మనం? పోయేవాళ్ళందరూ ఎట్లా పోయినారు? ఇప్పుడు పోయిన వాళ్ళందరూ మీరు చూసారు కదా చాలా మందిని, యోగులు జ్ఞానులు ధ్యానులు పక్కన పెట్టండి, మామూలు విషయం అది. పోయేటప్పుడు ఆనందంగా పోతున్నారా ఏడ్చుకుంటూ పోతున్నారా? అందరూ ఆనందంగా పోతున్నారా? తెలియదు కానీ పోయేటప్పుడు ఎట్లా ఎలా పోతున్నారు? అందరూ ఏడుస్తూ హాస్పిటల్ పడి రోగాలు అనుభవించి నీ అమ్మ ఎందుకురా జీవితం అనే వెళ్తున్నారు కదా, ఆఖరికి రోగాల చేతిలోనే అందరు చస్తున్నారు కదా. అంటే రోగం గెలుస్తుందా నువ్వు గెలుస్తున్నావా? సో చెడు గెలిచిందా మంచి? ఇక్కడ ఆరోగ్యం మంచి అనుకుందాం, అనారోగ్యం చెడు అనుకుందాం, అనారోగ్యం గెలుస్తుందా ఆరోగ్యమా? అంటే ఇక్కడ ఏంటి, ఎవరు దేనైతే ద్వేషిస్తున్నారో అదే గెలుస్తోంది. మీరు గెలవలేకపోతున్నారు ఆనందంగా బాయ్ పోయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? సో ఆఖరికి చెడే గెలుస్తోంది, మంచి ఎక్కడ గెలవట్లేదు మనం నిత్య జీవితంలో కావాలంటే గుర్తు చేసుకోండి. అవునా? ఓన్లీ జ్ఞాని మహాజ్ఞానులు అయితేనే ఇట్లా బాగానే కళ్ళు మూసుకొని హాయిగా వెళ్తున్నారు తప్ప, ముఖ్యంగా మంచోళ్ళ జీవితం ఎంత దరిద్రంగా ఉందంటే చెడ్డోళ్ళని పోలీసు వాడు ఇట్లా కలిసేస్తాడు టిక్ పని చచ్చిపోతాడు అంతే. మంచోళ్ళకి చావు వస్తుందండి అమ్మ, ఐదారేళ్ళు మంచాల వాడి వీళ్ళని చంపి వాళ్ళని చంపి కోడలను చంపి ఇళ్ళని చంపి ఎందుకురా జీవితం అని చెప్తున్నారు. చిచి ఈ మంచి బతుకు నాకు అసలే వద్దు, చెడు బతుకు ఇంకా అసలే వద్దు, దివ్యమైన బతుకు కావాలి, అందుకు ధర్మమైన బతుకు కావాలి. అది నేను చెప్పాను, క్లియర్గా ఉందా నా ఎక్స్ప్రెషన్? బాగా అర్థం చేసుకోండి, చాలా లోతైన జ్ఞానం ఇది, బ్యాలెన్స్ కాన్సెప్ట్ ఇది, ఎవరు చెప్పట్లేదు నాకు తెలిసి, చాలా తక్కువ మంది చెప్తున్నారు. మీ ఈ అవగాహనలో మీరు ఉంటేనే మీరు ఆనందంగా ఉండే అవకాశం ఉంది, లేకుంటే చచ్చినా ఆనందం అనేది ఇంపాసిబుల్. ఓకేనా? క్లియర్గా ఉందా లేదా సబ్జెక్టు? సో మీరు ధర్మస్థాపన చేయాలి, మీరు ధర్మస్థాపన చేస్తేనే మీ లైఫ్ ఆనందంగా ఉంటుంది, లేకుంటే దరిద్రంగా ఉంటుంది. లే చెడ్డ వాళ్ళని చూసినప్పుడు అలా కోపం వస్తుంది, మంచి వాళ్ళని చూసినప్పుడు అతి ప్రేమ వస్తుంది. ఈ రాగద్వేషాలలో ఇరుక్కొని దరిద్రంగా తయారైతే మీ బతుకుడు. ఎందుకు రాగద్వేషాలు ఏర్పడుతున్నాయంటే మీకు మంచి కావాలి కాబట్టి, చెడు వద్దు కాబట్టి. కానీ నేను చెప్పింది చేస్తే 33% మంచి 33% చెడు పెట్టుకున్నారనుకోండి, అప్పుడు దేని పట్ల రాగం ఉంటుంది మీకు? అన్నింటినీ ఒకే రకంగా రాగం ఉండదు, ద్వేషం ఉండదు, సమదృష్టి వస్తుందా లేదా? ఇదే పరమాత్మ స్థితి. సో కాబట్టి ఇప్పుడు మీరు ధర్మస్థాపన చేయాలి. సో ధర్మస్థాపన చేయాలంటే ఎక్కడ ధర్మం స్థాపన చేయాలి మీరు? ధర్మస్థాపన ఎక్కడ చేయాలి? మీలో ధర్మస్థాపన చేయాలా, మీలో చేయాలా, ఆయనలో చేయాలా, ప్రపంచంలో చేయాలా, ఎక్కడ చేయాలి ధర్మస్థాపన?
నేను మీ లోపల ధర్మస్థాపన చేయగలుగుతానా? నా లోపలే నేను చేసుకోలేదు, మీకు ఎలా చేస్తాను? ఎగ్జాంపుల్. సో ఫస్ట్ చేసుకోవాల్సింది ఎక్కడ? మీలోనే ధర్మస్థాపన చేయాలి. ఫస్ట్ మీరు ఎవరు? ఫస్ట్ మీరెవరండి? మీరు ఆత్మలా? ఆత్మలా మీరు? ఆత్మలా మీరు? మీరు ఎవరండి చెప్పండి, ఏదో ఒకటి ఆన్సర్. అందరు ఆత్మలేనా? ఏమో ఆత్మలైతే అక్కడ ఉంచుకొని క్లాస్ వింటారా? ఆత్మలైతే అక్కడ కూర్చొని క్లాసులు డౌట్ అడి పాజిటివ్ అంటే ఏంటో తెలియదు, నెగిటివ్ అంటే తెలియదు, మీరు ఆత్మలట అని. ఇంకా ఆత్మ కాలేదా? మరి ఏంది మాట మారిపోయింది? ఇంకా చేరలే అంటే మీరు ఎవరు? మరి ఇప్పుడు చేరవలసి చేరాలి అనుకునేవాడు ఎవడు? అనుకుంటున్నారా? అనుకునేవాడు ఎవడు? ఆత్మ అయితే కాదు కదా. ఇలా ఉన్నాయి, అందుకే పిరమిడ్ సొసైటీ టోటల్ కన్ఫ్యూజన్ ఆఫ్ ఇండియా. ఎవరి అనుభవం వాళ్ళు చెప్తారు, ఇక్కడ తప్పేం కాదు. ఇప్పుడు ఈవెన్ క్లాస్ చెప్పమంటే ఆమె అనుభవం అని చెప్తారు. మీరు ఎవరి అనుభవం వాళ్ళు చెప్తారు, కానీ వినేవాడికి కన్ఫ్యూజన్. మీరు ఆత్మ మనుషులు అంటే తిరుగుతున్నారని ఆయన అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. మీరు ఆత్మలు అనుకుంటే ఇంత దరిద్రంగా ఉంటాయి అండి ఆత్మ జీవితాలు? ఎందుకు నా జీవితాలు? ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు బతుకుతామా? ధర్మం అంటే తెలియదు, అధర్మం అంటే తెలియదు, పాశ అంటే తెలియదు. మీరు ఆత్మలా? కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీత? ఆత్మ జ్ఞానం పొందితే ముక్తి వస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. ఆత్మ జ్ఞానం వస్తే బ్రహ్మ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. మీ కర్మలు దగ్ధమైనాయా? మరి మీరు ఎత్తున ఎట్లా ఆత్మ లేదు? మీరు ఆత్మ జ్ఞానం పొందారా? మీరు చెప్పండి నాకు. ఇప్పుడిప్పుడు పొందబోతున్నారు, కానీ మీరు ఇంకా ఆత్మలు కాదు కదా. అసలు ఆత్మ అంటే ఏంటో తెలుసా మీకు? ఇట్లానే పత్రిసారి ఆత్మానంగా అందరు చేయలేబడతారు. నేను ఆత్మ ఆత్మలంట ఇట్లుంటారు ఆత్మలు. తిడతాడని ఎత్తుతున్నారు. ఇంతకు మీరెవరు? చెప్తా, చెప్పడానికే వచ్చాను నేను, అన్ని క్లారిటీ ఇవ్వడానికే వచ్చాను. ఏది వదలరు మిమ్మల్ని? ఇంకా అది పరిస్థితి పాపం. సేతు విజ్ఞానికి వెళ్తే వాళ్ళు మనిషి అంటే వాళ్ళు కొడుతున్నారు, నా దగ్గరకు వస్తే ఆత్మ అంటే నేను కూడా నువ్వు ఆత్మ మాట. ఇంతకు ఏది కరెక్ట్? అందుకే నేను ఏమంటున్నానంటే ఇక్కడ మీరు వినండి, నేను అందుకే క్లారిటీ ప్రతిదీ ఇవ్వదలుచుకున్నాను. వినండి వినండి ఒక్క నిమిషం. సో నేను ప్రతిదానికి క్లారిటీ ఇస్తాను, నేను మిమ్మల్ని వదలను ఇక్కడ. సో ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఆత్మ అన్నారు, ఆత్మ అంటే ఏంది చెప్పండి? ఆత్మ అంటే ఏంది? ఆత్మ ఎట్లా ఉంటుంది? నిరాకారుడు నిర్గుణుడు అట. మీరు నిరాకారులా నిర్గుణులా? నువ్వు ఆత్మవా? లోపల ఎక్కడో దచ్చింది ఏదో ఒకటి. నువ్వెవరు అంటున్నా నేను. లోపలికి వెళ్ళాక మాట మాట్లాడు. మళ్ళా ఆత్మను ధరించిన శరీరాన్ని, అదే ఆత్మను ధరించిన శరీరాన్ని. నువ్వు ఆత్మవా అంటే నువ్వు ఆత్మవే కదా అర్థం. ఆత్మ అయితే ఇట్లుంటుందా అంటున్నాను నేను. అమ్మా నువ్వు ఆత్మ అని చెప్పి ఇజ్జతిపోతుంది ప్రపంచం. ఎవడరాడు మీద ఆత్మ కనిపించదా? మా ఆత్మ ఎట్లా ఉంటుంది, దాని గుణాలు ఏంటి? అందుకే చెప్పాను గుణాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఆత్మ అంటే పంచభూతాలా? ఆత్మ దేహం అంటే పంచభూతాలు, ఆత్మ అంటే ఏంటి? చూడు ఏది క్లారిటీ లేదు మనకు. పదేళ్ల నుంచి ధ్యానం చేస్తున్నారు, జ్ఞానం చేస్తున్నారు. ఆత్మ అంటే తెలియదు, బాడీ అంటే తెలియదు. గుణాతీతుడు రైట్. ఇంకా ఆత్మ ఎలా ఉంటుంది? ఆత్మస్థితిలో ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది లోపల? ఆనందం. మీరు ఆనందంలో ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు ఆనందంలో ఎగిరి గంతులేస్తున్నారా? ఉంటే ఓకే, లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మీరు ఆత్మలు కాదు అయితే. ఉన్నవాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నారు. కోపం ఉందనుకో, మీరు ఆత్మస్థితిలో ఉన్నట ఉన్నట? అణువణు ఆనందంతో పొలిగించాలి, అది ఆత్మస్థితి. సో మీరు ఆత్మస్థితిలో ఉన్నారా? లేదు. అప్పుడు బాగుంది, అయితే అమాయకంగా చెప్తుంది అన్నట్లు చెప్పాలి ఆన్సర్లు. ఉన్న విషయం ఒప్పుకుంటాను అక్కడ, తప్పేది? అదే సత్తు చిత్ ఆనంద స్వరూపం ఆత్మ అంటే అవునా. సత్తు చిత్ సత్యం సత్ అంటే సత్యమైంది మారదు ఎప్పుడు స్థిరంగా ఉండేది. సత్యం అంటే మూడు గుణాల సమపాళ్లలో కలిసి ఏకమైపోయి ఉండేది. ఇప్పుడు నేను చెప్పానే ధర్మం. సో స్వచ్ఛమైంది మారదు అది. కానీ ఇప్పుడు మారుతున్నారు లేదా మనం ఇప్పుడు మారుతున్నామంటే అది సత్యం కాదు మీరు అసత్యంలో ఉన్నారు అవునా. సో సత్తు చిత్ ఆనందం. సో ఆనంద స్వరూపంలో మీరున్నారా? మీ ఆనందం ఇప్పుడు మీకు ఉందా? లేదంటే మీరు ఆత్మలు కాదు. ప్రజెంట్ ఎప్పుడప్పుడు అంటుంది కదా మేము అప్పుడప్పుడు ఆత్మలు ఎప్పుడెప్పుడు ఆత్మలు కాదు. బాధలో ఉన్నప్పుడు మీరు ఆత్మలు కాదు అవునా. ఒప్పుకోవాలి మరి అంతే. మరెవరు మీరెవరు అప్పుడు? అప్పుడు మీరెవరు? మానవులం ఏదని అనుకోండి. సో కాబట్టి దీన్ని ఏం చెప్పారంటే మన భగవద్గీతలో ఏం చెప్పారు, మనం జీవుళ్ళము అన్నారు. జీవాత్మ అంటారు. సో జీవాత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి ఫస్ట్. అర్థమైందా? గుడ్డిగా ఆత్మలు అన్నది ఇంకేం చేయలేబట్టుడు కాదు. అప్పుడప్పుడు చేయలేబట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు. కరెక్ట్ చెప్పేదాన్ని మనం ఉన్న విషయం కదా. నాకు కూడా అంతే, ఒకసారి కోపం వస్తుంది అప్పుడు నేను ఆత్మలు ఎక్కడున్నట్టు లేదు, కోపంలోనే ఉన్నాను నేను అంతే. కోపమే నేను అయిపోయినా, ఆనందం లేదు అక్కడ. మళ్ళీ ఆనందంలోకి వెళ్తా ఎప్పుడంటే అప్పుడు వెళ్తా. ఆ దారి తెలుసా టెన్షన్ ఏంది ఇక్కడ? అర్థమైంది కదా. సో జీవాత్మ అంటే ఏంటంటే మీరందరూ మామూలుగా జీవాత్మ మీరు ఆనందం లేకుంటే. ఏంటి జీవాత్మ అంటే? ఒక గుణాన్ని పట్టుకొని మిగతా రెండింటితోటి ఫైటింగ్ చేయడం జీవాత్మ పని. జీవాత్మ ఏం చేస్తుంది? ఎన్ని గుణాలు ఉంటాయి మనకు? మూడు ఉంటాయి. కానీ ఏం చేస్తున్నారు? ఏదో ఒకటి సత్వగుణం ఏమైంది, రజగుణం ఉన్నాడు, తమగుణం ఉన్నాడు ఒక, అవునా. అంటే ఏంటి, ఏదో ఒక గుణాన్ని పట్టుకొని మిగతా రెండింటితోటి ఫైట్ చేయడం, ఇది జీవాత్మ పని. ఆత్మ ఏం చేస్తుంది? మూడు గుణాలతో ఆడుకుంటుంది, సమపాళ్ళలో పెట్టుకొని ఆడుకుంటుంది. కానీ అది ఎక్కడ వరకు ఎంత ఉంటుంది ఆత్మ? ఎక్కడ ఉంటుంది ఆత్మ? ఎక్కడ ఉంటుంది? కేవలం శరీరం మాత్రమే పరిమితము, కేవలం మీ శరీరంలోనే ఉంటుంది. నా ఆత్మ వేరే, ఎవరి ఆత్మ వాళ్ళకి సపరేట్ ఉంది. సో ఈ శరీరంలో మంచి ఉందా చెడు ఉందా? అనారోగ్యం ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, తుమ్ములు ఉన్నాయి కదా, దగ్గులు ఉన్నాయి కదా, నొప్పులు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా అంటుంది. కరెక్ట్ పడుతున్నా? అదే ఫస్ట్ ఎయిట్లు ఇట్లన్నా వేయాలి. మరి పొద్దునుంచి వెళ్ళలే విన్నారా? అబ్బా మళ్ళీ మొదలెట్టాలి ఇప్పుడు మీకు. పొద్దునుంచి ఇన్ని క్వశ్చన్లు అడిగితే బాగుంటుంది కదా. సో జీవాత్మ అంటే ఒక గుణాన్ని పట్టుకొని మిగతా వాటితో ఫైట్ చేయడం. ఆత్మ అంటే ఈ శరీరం మొత్తాన్ని నడిపించేది. ఎలా నడిపిస్తోంది? ఈ శరీరానికి మంచి ఇస్తుందా, చెడిస్తుందా, న్యూట్రల్ ఇస్తుందా? మూడు సమపాళ్లలో మూడు భాగాలు. ఇది పాజిటివ్ భాగం, ఇది నెగిటివ్ భాగం. అర్ధనారీశ్వరు లాగా ఆడతత్వము మగతత్వము మధ్యలో న్యూట్రల్ కలయిక. ఈ మూడు ఉంటాయి ప్రతి శరీరం. మీరు ఆడవాళ్ళు కాదు, మేము మగవాళ్ళం కాదు. ఈ బాడీలో కూడా సగం మగతత్వం ఉంది, మీ బాడీలో, మా బాడీలో కూడా సగం ఆడతత్వం ఉంది. సో మన అందరం అర్ధనారీశ్వరులు, ఓకేనా. సో కాబట్టి ఆత్మస్థితిలో మీరు ఆత్మ ఏం చేస్తుంది? శరీరంలో ఉన్న మంచి చెడు మున్నేటల మూడింటికి శక్తినిస్తుంది. కానీ అది ఎంతవరకు? శరీరం వరకే. కానీ నా లోపల ఇంకోటి కూడా ఉన్నాడు, వాడేవాడు? జీవాత్మ అయిపోయింది, ఆత్మ అయిపోయింది. జీవాత్మ చెప్పాను కదా, ఒక గుణాన్ని పడు. పరమాత్మ వీడెక్కడున్నాడు? నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. మన అందరినీ ఒక పూల దండలో, ఒక మీ ఎడలో హారం వేసుకున్నారే, దాని మధ్యలో ఉంది ఏంటంది, దాని లోపల ఏముంది? దారము, దారం లాగా మనందరినీ అల్లుకొని ఉన్నాడు ఆయనే. మనందరినీ కలిసికట్టుగా ఆడిస్తున్నాడు ఆయనే. అర్థమైంది లేదా? సో పరమాత్మ ఎక్కడున్నాడు? లోపల బయట అంతా విశ్వమంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు. వ్యాపించి ఈ జగన్నాటకాన్ని నడిపిస్తున్నాడు మూడు గుణాలతోటి. ఆయన కూడా మూడు గుణాలు ఉపయోగిస్తున్నాడు, ఒక గుణమా? మూడు గుణాలు. కానీ విశ్వాన్ని నడిపిస్తున్నాడు మూడు గుణాలతోటి. ఆత్మ కేవలం శరీరం దేహం వరకే, మనసు బుద్ధి వరకే, మన లోపల ఉంది. జీవాత్మ ఒక్క గుణాన్ని పట్టుకొని మిగతా రెండింటితో ఫైట్ చేయాలి. సో ఇప్పుడు నువ్వు ఆత్మని తెలుసుకోవాలి. నువ్వు ఆత్మని తెలుసుకోవడం అంటే ఎవరు ఆత్మని తెలుసుకుంటున్నారు? ఎవరు ఆత్మని తెలుసుకోవాలి? జీవాత్మ నేను ఆత్మను అని తెలుసుకోవాలి. తర్వాత జీవాత్మ నేను పరమాత్మను అని కూడా తెలుసుకోవాలి. అది సాధన. అర్థమైందా? సో మీరు జీవాత్మలా ఆత్మలా? ఇప్పుడు ఆనందం లేదు కాబట్టి జీవాత్మలు. ఒకసారి చప్పట్టుకోవాలి జీవాత్మ.
అట్లాగే ఆనందంతో ఎగిరి గంతులు వేసారు, ఆ కండల్లో మెరుపు కనపడ్డది అనుకో, పిల్లల్లాగా గంతులు వేస్తున్నారు అనుకో, అప్పుడు మీరెవరు? ఏ చప్పట్లు ఆత్మలకు కూడా. అట్లాగే విశ్వమంతా నేనే నడిపిస్తున్నాను, ఈ జగన్నాటన సూత్రధారిని నేను, ఈ జగన్నాటకాన్ని నేనే నడిపిస్తున్నాను అనే భావంలో ఈ జగత్తును కూడా చూడగలిగితే, సాక్షిగా చూడగలిగితే జగత్తును, ఘోరంగా జరిగిన ఏ జరిగినా, ఒక అమ్మాయిని రేప్ చేసి చంపారు దానికి కూడా శక్తి నేనే ఇచ్చా, ఒక అబ్బాయిని కి ఎనర్జీ ఇచ్చి చంపురా అన్నాను, అదే రెండింటినీ సాక్షిగా చూడగలగడం, అది పరమాత్మ స్థితి. డైరెక్టర్ సినిమా చూసి బాధపడతాడా సంతోషపడతాడా? ఒక హీరోయిన్ ఏడుస్తుంటే బాధపడతాడా సంతోషపడతాడా? ఆయన సంతోషపడాడు, బాధపడాడు, సాక్షిగా చూస్తాడు. ముగ్గురిని ఒకే రకంగా చూస్తాడు, ఒకరిని చంపుతున్నాడు, ఒకరిని చంపిస్తున్నాడు, అవునా? ఒకరు బాధపడుతున్నారు, ఒకరు సంతోషపడుతున్నారు. కానీ డైరెక్టరు, ఇప్పుడు నేను ఏమని కొడుతున్నా, ఆమె ఏడుస్తుంది, నేను అవుతున్నా, మంచిగా నేను గెలుస్తున్నా కాబట్టి, కానీ డైరెక్టర్ ఎలా చూస్తాడు? ఇద్దరిని ఒకే రకంగా చూస్తాడా లేదా? ఎందుకంటే ఇక్కడ నుంచి పాజిటివ్ ఎనర్జీ అని వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి నెగిటివ్. ఇప్పుడు మేడం స్నానం చేయాలంటే ఆమె ఏం చెప్పింది? వేడి నీళ్ళు వస్తాయన్నది. అప్పుడు నేనేం చేశాను? బాత్రూంలో బకెట్ పెట్టి ట్యాప్ ఆన్ చేశాను. ఒక్క వేడి నీళ్ళు వస్తే స్నానం చేయగలుగుతానా? ఒక్క చండీళ్ళు వస్తే? అతి చండీళ్ళైనా చేయలేము కదా. సో రెండు ఒకేసారి దిపెడితే, రెండు బకెట్లో రెండు ఒకేసారి పడితే బ్యాలెన్స్ ఉంటుందా లేదా? అట్లాగే పరమాత్మ కూడా, సపోజ్ మీరందరూ చెడ్డవాళ్ళు అనుకుందాం, పర్లేదా, వీళ్ళందరూ మంచోళ్ళు అనుకుందాం, అబ్బా. సో పరమాత్మ, నేను పరమాత్మని అనుకుందాం, నాకు ఎలా ఏమొస్తుంది? మీ దగ్గర నుంచి చెడు శక్తి వస్తుంది. సపోజ్ ఏడుస్తున్నారు అనుకో, వీళ్ళందరూ నవ్వుతున్నారు అనుకో, సో వీళ్ళ దగ్గర నుంచి నవ్వు వస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి, అప్పుడు నేను ఎలా ఉంటా? అర్థమైందా తేడా? సో పరమాత్మ గెలుస్తాడా ఓడిపోతాడా? గెలుపు ఓటములకు అతీతంగా ఉంటాడు. ఎందుకంటే మీరు గెలుస్తున్నారు, మీరు ఓడిపోతున్నారు, ఓటమి వల్ల కలిగే బాధను అనుభవిస్తున్నాడు, గెలుపు వల్ల కలిగే ఆనందాన్ని రెండింటిని ఒకేసారి అనుభవించడం వల్ల ఆయన సాక్షిభూతుడు, ఆయన గెలుపు ఓటములకు అతీతుడు. సినిమాలో హీరో హీరోయిన్ గెలిచిందని మీరు అనుకోవచ్చు, కానీ డైరెక్టర్ అనుకుంటాడా గెలిచాడు గెలవదని? గెలిచుడు ఓడిపోయాడు, అతను ఆడకం, ఠాగూరా ఓడిపోరాట ఓడిపోయినాడు, గెలవమంటే గెలిచారు, అక్కడ ఎవడు గెలిచారు ఎవడు ఓడిపోయాడు, అంత అని ఆడకం ఆఫ్ ఇండియా. డైరెక్టర్ ఏదైతే సినిమాలు తీవాలనుకున్నారో అది తీసేశాడు అంటే, అంతే. సో గెలిపోవటం ఉన్నాయా డైరెక్టర్ స్థాయిలో? పాప పుణ్యాలు ఉన్నాయా? చంపినా పాపం లేదు, పాప పుణ్యాలు ఉన్నాయా డైరెక్టర్ స్థాయిలో? యమలోకం కాదమ్మా, డైరెక్టర్ అంటే దేవుడి స్థాయిలో. దేవుడికి పాప పుణ్యాలు ఉంటాయా? మీరు కొద్ది మధ్యలో మిస్ అయ్యారు కదా, ఫస్ట్ లో వెళ్ళే కదా, పొద్దున చెప్పేసిన ఆల్రెడీ. సో డైరెక్టర్ పాప పుణ్యం ఉంటుందా? పాత్రధారి పాపం పుణ్యం అనుకుంటాడేమో డైరెక్టర్ అనుకుంటాడు, వాడే చంపమంటాడు, కాట్ అనగానే మళ్ళీ లేచి కూర్చుంటాడు, తేడా అర్థమవుతుందా లేదు? సో కాబట్టి పరమాత్మ స్థాయిలో పాపం లేదు, పుణ్యం లేదు, అంతా ఒక నాటకమే. క్లియర్గా ఉందా లేదా? సో డైరెక్టర్ స్థాయికి మీరు చేరాలి అంటే మీ బుద్ధి ఎలా పెంచుకోవాలి? మీ బుద్ధి మారాలి, ఒక పాత్రధారుడి నుంచి సూత్రధారి కావాలి, అసిస్టెంట్ డైరెక్టర్ కండి. మెయిన్ డైరెక్టర్ ఎవరు? ఒరిజినల్ డైరెక్టర్ పరమాత్మ, మా ఇంకో డైరెక్టర్ ఏమో ఆత్మ, మీరు జీవాత్మ. ఇప్పుడు జీవాత్మ ఏం చేయాలి? ఒక పాత్రధారుడిగా ఆలోచించకుండా సూత్రధారుడిగా కూడా ఆలోచించాలి, అప్పుడు జీవాత్మ ఆత్మ అయ్యే అవకాశం ఉంది. తర్వాత పరమాత్మ స్థాయిలో కూడా ఆలోచించాలి, అప్పుడు ఒరిజినల్ డైరెక్టర్ అయిపోతారు మీరు, అదే ముక్తి, అప్పుడే ముక్తి వస్తుంది, లేకుంటే చచ్చినారా. అర్థమైందా? సూపర్గా ఉందా లేదా? క్లియర్గా. సో మీ మెంటాలిటీ మార్చుకోవాలంటే ఏం చేయాలి? అర్థమైందిగా, పాత్రధారి నుంచి సూత్రధారి, ఒక మంచి అనే దరిద్ర స్థితి నుంచి చెడు స్థితి కాదు, మంచి చెడుకు అతీతంగా ఉన్న డైరెక్టర్ స్థితికి రావాలి, సమదర్శన. ఓకేనా? సో మూడింటిని సమంగా ఎప్పుడు ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఆయుధాలు, మీరు అన్నారే తన కోపమే తనకు రక్షణ, తన శాంతమే తన కోపమే, అదే మీరు మధ్యలో వచ్చారు మీకు తెలియలే, పొద్దున క్లాసులో చెప్పారు తన కోపమే తనకు రక్షణ, మారిపోయింది సీన్, మేమంతా మారిపోయాం, కొత్తగా మారిపోయారు వీళ్ళందరూ. కొత్త కార్ చెట్టు. సో తన కోపమే తనకు రక్షణ, తన శాంతమే తన రక్షణ, అన్ని రక్షణలే మనకు, అంతే అన్ని మన ఫ్రెండ్సే, డైరెక్టర్కి అందరు ఫ్రెండ్స్ అయినా కదా, రాక్షసుడు కూడా వాడు మాట వింటాడు కదా, ఎంత తపస్సు చేసి శివుడి దగ్గరికి వెళ్ళాగానే రావణాసుడు ఆయన విన్నాడా లేదా? సో కాబట్టి పరమాత్మకు అందరు ఫ్రెండ్సే, అంతరా, ఎందుకంటే ఆయన్నే సృష్టి చేశాడు చూడు, మంచి అంత ఒక నాటకం ఆయన దృష్టిలో, తేడా.
చాలా మంది అలాగే బాధపడిపోతున్నారు,
అందుకే వచ్చాను ధర్మస్థాపన చేయడానికి భూమి మీదకి. మీ అందరు చెప్పడానికి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ పరిస్థితి బాగు చేసుకుంటారు బాబు అని భగవద్గీతలో చెప్పించొచ్చాడు. మనం ఎక్కడైనా మంచి మంచి పట్టుకున్నారు. కావాలంటే గుణత్రయ విభాగం అని ఉంది చదవండి దాంట్లో. మూడు గుణాలు మాయనే మాయనే అని చెప్పాను నేను. సత్వగుణం కూడా మాయనే. అదో దరిద్ర పాత్ర సత్వగుణం. మంచి అనేది ఒక పాత్ర, దాన్ని పట్టుకొని చస్తారండి మీరు. సూత్రధారి కావాలి మీరు, డైరెక్టర్ కావాలి. ఈ పాత్రలను పట్టుకొని నేను మంచి నేను మంచి, ఏం మంచి దరిద్రం మంచి, మంచోడి జీతం మా చేతిలో ఉందా? అంతా నాటకం ఆడిస్తున్నాడు పైన కూర్చున్నాడు ఆడేవాడు. ఈ దరిద్రం మంచిని పట్టుకోని ముక్తి రావాలి, ముక్తి రావాలి అంటే ఎక్కడ వస్తుంది? తీసేయండి మూడు, లేదా మూడు పట్టుకోవాలి. అర్థమైంది కదా? సో కాబట్టి ఇప్పుడు అందుకే మీరు సాధన కరెక్ట్గా చేయండి. ఈ సూత్రధారి సాధన చేయాలి మీరు. పాత్ర ఆగండి 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 కంప్లీట్. నేను చెప్పింది అయ్యాక మళ్ళీ క్వశ్చన్స్ అడిగి చెప్తా. అర్థమైంది కదా? నేను చెప్పింది కంప్లీట్ కానీ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, మీకు అన్నిటికీ ఆన్సర్లు ఇస్తాను, ఏం టెన్షన్ పడద్దు. నా తెలియ పడితే తెలియదని చెప్తా. నో మో మాట ఆఫ్ ఇండియా. ఓకేనా? ఏమో అంత తెలియని రూల్ ఉన్నాయండి, మీరు అడగండి నాకు తెలియని క్వశ్చన్. మళ్ళీ పరమాత్మ నాకోడని అడిగి అండి, అక్కడ తీసుకొని మళ్ళీ చెప్తాను మీకు. నాకు తెలియకుండా తెలుసుకుంటా. లోపల ఉన్నాడు కదా అసలు గురువు, నా లోపల నాకే దొరికాడు కాబట్టి టెన్షన్ లేదు. ఏ క్వశ్చన్కైనా ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు. ఓకేనా? సో మీరు ఇప్పుడు ధర్మస్థాపన చేయాలి. ధర్మస్థాపన ఎక్కడ చేయాలి? ఇప్పుడు ధర్మం అంటే అర్థమైంది కదా, మంచి చెడు న్యూట్రల్, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ మూడు ఈక్వల్గా 33% 33% ఉండాలి, ఉంటేనే అది ధర్మస్థాపన. సో ధర్మం ఎక్కడ లేదు? మీ లోపల ధర్మం ఎక్కడ ఉంది? అధర్మం ఎక్కడ ఉంది? మీ లోపల ఏమేమి ఉన్నాయి? మీ శరీరంలో మీకు శరీరం ఉందా? శరీరంలో ధర్మం ఉందా అధర్మం ఉందా? మళ్ళా నేను ధర్మం అంటే ఏం చెప్పాను డెఫినేషన్? మూడు 33 33 ఉండాలి. మీ శరీరంలో 33 33 మూడు ఉన్నాయా? తర్వాత ఇప్పుడు ఉన్నాయంటే మళ్ళీ ప్రయత్నిస్తాం సార్, ప్రస్తుతానికి లేవు. అవునా? సో శరీరం అధర్మంలో ఉందా ధర్మంలో ఉందా? అందుకే ఆనందం లేదు. ధర్మంలో ఉండంటే ఉండుంటే లైట్ల పైన వెలిగేవు. పాసినేటు కలిసి లైట్ పైన వెలగట్లే. మీ లోపల లైట్ ఎందుకు వెలగట్లేదు? పాసినేటు కలిసి లేవు, 33 రేషియోలో లేవు, అందుకే లైట్ వెలగట్లేదు. అర్థమైంది లేదా? సో శరీరంలో ధర్మం ఉందా అధర్మం ఉందా? అధర్మం కొలువై ఉంది. మనసులో పాజిటివ్ ఆలోచన కావాలి, నెగిటివ్ ఆలోచన కావాలి? మామూలుగా నా క్లాస్ వినకముందు మీరు ఏమనుకున్నారు? అన్ని ధర్మమా అధర్మమా? నా కాన్సెప్ట్ ప్రకారం అధర్మం అయింది కదా, అందుకే పాజిటివ్ ఆలోచన ఉన్నాం. మెంటల్ గాలి తయారవుతారు కానీ ఆనందం మాత్రం చచ్చినారు అది. అర్థమైంది కదా? సో మనసులో ధర్మం ఉందా అధర్మం ఉందా? ఇప్పుడు మీ మనసులో ప్రశాంతంగా ఉన్నారా? మనసు గందరగోళం ఉందా? టెన్షన్ ఉందా? మామూలుగా ఆనందం ఎగిరి గంతులు వేస్తున్నారా? ఆనందంగా ఎగిరి గంతులు వేస్తే మనసులో ధర్మం ఉన్నట్టు. లేదు, గందరగోళం టెన్షన్ ఉందంటే, పిచ్చి పిచ్చిగా ఉందంటే మీరు ఆ ధర్మంలో ఉన్నట్టే. ధర్మస్థాపన లేదు మనసులో. అట్లాగే హృదయం, హృదయంలో ఫీలింగ్స్ ఉంటాయి. పిల్లోని చూడంగానే అబ్బా ఏమో అతి రాగం. హృదయంలో ఏముంటాయి? రాగద్వేషాలు, ఫీలింగ్స్ ఉంటాయి. అవునా కదా? సో ఆ హృదయంలో ఉండడం వల్ల హృదయం మీకు ఆనందాన్ని ఇస్తుందా? హృదయం ఒకసారి ఇస్తుంది, ఒకసారి ఇవ్వట్లేదు. సో ఆనందం లేదంటే మీ హృదయంలో కూడా అధర్మం ఉన్నది. ఆత్మలో ఆత్మ అంటేనే ధర్మం. అర్థమైంది? ఆల్రెడీ చెప్పేశాను కదా, ఆత్మ అంటేనే ధర్మం. సో మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? జీవాత్మగా శరీరంలో, మనసులో, హృదయంలో ఇరుక్కొని ఉన్నారు, జైల్లో ఉన్నారు. మీరు శరీరంలో బందీలుగా ఉన్నారు. ఏ సార్నా? హాయిగా శరీరం నుంచి బయటకు వచ్చి గాల్లో తేలాలని ఉందా లేదా మీకు? లేదా ఈ శరీరంతో ఎగిరి గంతులు వేయాలని ఉందా లేదా? ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేయాలి, ఎటు పోవాలని ఉందా లేదా? కానీ మీరు ఎక్కడ ఇరుక్కొని ఉన్నారు? దేహంలో ఇరుక్కొని ఉన్నారు లేదా? సో కాబట్టి మీరు శరీరంలో బందీ అయి ఉన్నారు. సో మీరు ఎవరు అంటే, నేను దేహంలో బందీ అయి ఉన్న జీవాత్మను అని చెప్పండి. ఆ స్థితిలో ఉంటే, ఒకవేళ ఆత్మలో ఉంటే, ఆనందంగా ఉంటే, నేను ఆనంద స్థితిలో ఉన్నాను, గాల్లో తేలుతున్నాను అని చెప్పండి. సో అప్పటికప్పుడే మార్చేయాలి. నా కోపం ఉందంటే నేను దేహం లేను, ఆత్మలో లేను, జీవాత్మలో ఉన్నాను. ఆనందం ఉందంటే ఆత్మలో ఉన్నాను. అంతే, ఉన్న విషయం ఒప్పుకుంటే మీరు ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ బ్రహ్మలల్లో ఉన్నారనుకో, నేను ఆత్మను అని చెప్పారు అనుకో, అంటే నేను ఐఎస్ ఆఫీసర్ నువ్వు అన్నట్టు. పక్కింటోడికే తెలియదు నువ్వు ఎవరు, నువ్వు ఐఎస్ ఆఫీసర్ అట. ఏబిసిడీలు రావు ఐఎస్ ఆఫీసర్ అట. నువ్వు పెట్టుకుంటే అయిపోయిందా? ఆత్మ అంటే ఏంటి? ఆనందం, సత్చిత్ ఆనంద స్వరూపం.
అది లేనే లేదు. నువ్వు ఆత్మని ఎలా అంటావు? రాంగ్. అది అవునా కదా. సో నువ్వు ఏదో అదోపుకో. మన లక్ష్యం ఆత్మస్థితి కాదనట్లే. కానీ నేను ఆత్మను అని జపం చేసుకుంటూ ఉంటా. ఆత్మ అవుతారా? ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఐఎస్ ఆఫీసర్ జపం చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా? దాని తర్వాత సాధన చేయాలా? పొద్దున్న లేచి కష్టపడి చదవాలి కదా. మరి అట్లాగే నువ్వు ఆత్మస్థితి చేయడానికి సాధన చేయకూడదు. నువ్వు ఆత్మ అంటే ఏంటి? ఇంకో మీద ఆధారపడేవాడు ఆత్మ అవుతాడా? తనకు తానే తన కుండల్ని చక్రాలు అన్ని రేజ్ చేసుకుని తనకు తాను తన జీవితాన్ని నడిపించేవాడు ఆత్మ. కేవలం మీ ఆత్మ దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గర అడగకండి. మా దగ్గర అడగవలసింది ఆత్మ దగ్గరికి ఎలా వెళ్ళాలో, అదే అడగాలి. నువ్వే కుండలి రేజ్ చేయి. అది నేను రేజ్ చేయంటే నువ్వు ఆత్మ కావు. మా శక్తితోటి పైకి వచ్చావు. అది కొన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ తుస్తుమంటుంది. అర్థమైంది కదా? సో మీరే ఆత్మలు కావాలి. కావాలంటే ఏం చేయాలో చెప్తా. అర్థమైంది కదా? సో ధర్మస్థాపన ఎక్కడ జరగాలి? శరీరంలో జరగాలి, మనసులో జరగాలి, హృదయంలో. ఆత్మ ఆల్రెడీ ఆనందమే. సో అక్కడేం అవసరం లేదు. సో మీరు ఈ మూడు స్థాయిలో ఆ ధర్మాన్ని స్థాపన చేయగలిగితే ఇంకా మీరే ఆత్మలు, ఆ తర్వాత మీరే పరమాత్మలు. ఫస్ట్ మీ జీవితానికి డైరెక్టర్ కండి, విశ్వానికి డైరెక్షన్ చేయకండి. ఎందుకో లోక కళ్యాణం చేస్తాం. మీ కళ్యాణమే జరిగితే మీరు లోక కళ్యాణం చేస్తారట. సర్వనాశనం అయిపోతుంది మీ వల్ల లోకం. మీకే ఆనందం లేదు, మీరు ఇంకొకరికి ఆనందం ఎట్లిస్తారండి? నేను అడుగుతాను. అవునా కదా? ఆలోచించండి. మీరు ఇలా క్లాస్ చెప్పగలుగుతారా? మీరు బయటికి వెళ్ళి నేను అలాగా చెప్పగలుగుతారా? మరి ఎందుకు వెళ్తున్నారు బయటికి? స్వార్థపరులు కండి ఫస్ట్. ఇంట్లో కూర్చొని సాధన చేసి ఫస్ట్ ఎదగండి. ఫస్ట్ మీ ముక్తి మీరు పొందండి, పొందాక ప్రచారాలు చేయండి. లేదా ఏదో నెలకు ఒకసారి, వారానికి ఒకసారి ఓకే. రోజు రోడ్ల మీద వెళ్ళి ప్రచారం చేసండి. ఏంటది, ఏమొచ్చాను మీకు ప్రచారం చేస్తారు? ఏడు మూడు ముఖాలు వేసుకొని క్యాన్సర్ తగ్గించుకోవాలంటే తెలియదు, రోగం తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలియదు మీకు. మా మీకు తెలుసా? తెలుసా? తెలియని మీరు ఎలా చెప్తారండి? గురుతుంది కుట్టుకుంటు నడుపుతున్నారు. మీరు వెళ్ళి క్లాసులు చెప్తే ఎవడు వింటాడు? వింటాడా? చాలే అమ్మా, ముందు నువ్వు తగ్గించుకో అంటున్నారా లేదా? ఎందుకన్నారు? ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి. పెద్ద కార్డు పెట్టుకొని వెళ్ళిపోయి ఇంటి ఇంక కుట్టుకుంటున్నాడు. చూడు, ఓడరాడు ధ్యానంలోకి. ఉన్నోళ్ళు వెళ్ళిపోతారు. చూడండి, నేను చెప్పేది కరెక్టా తప్ప ఆలోచించండి. మీరు కుంటే వాళ్ళు మీరు పరిగెత్తండి. ఎందుకు రారో చూస్తారు ధ్యానంలోకి? మీకు మీరు తగ్గించుకొని చూపించండి, ఎదిగి చూపించండి. చేయరు. ధ్యాన ప్రచారం చేస్తే ముక్తి వస్తుందట. సత్యనారాయణ రాజు రోగాలు వస్తాయి, కర్మలు అంటే అని అంటుకుంటాయి అందరివి. మీరు మూడు గుణాలు సాధన చేసి మూడు గుణాలకు అధిపతి అయితేనే, మూడు గుణాలకు అధిపతి అయితే రసారి ప్రచారం చేస్తే దానికి సాధన చేయాలా చెప్పండి? నేను కూడా ప్రచారం చేస్తున్నా రోజు, కానీ మూడేళ్ళు చేయలేదు. ఫస్ట్ మూడేళ్ళు నేను చేయొద్దు అన్నట్లే అర్థం చేసుకోండి. నాకు ఇదే విమర్శిస్తున్నారు నన్ను చాలామంది. వీడు ప్రచారానికి అందరినీ దూరం బయటేస్తున్నాడు. నా లక్ష్యం అది కాదు. మీరందరూ ఆత్మలను తెలుసుకోవాలి ఫస్ట్. మూడేళ్లు బయటికి రాకుండా ఇంట్లో కూర్చొని 2004 నుంచి 7 వరకు సాధన చేశాను. నేను తెలిసి చేసి ఈ కాన్సెప్ట్ కనుక్కొని అప్పుడు బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నాను. అప్పటి నుండి అంతవరకు నేను బయటికి రాలేదు. నాకే తెలియదు నేనేం చేస్తాను. నేను ఎట్లా రావాలి? నా ఆస్మా, నా రోగాలు, నేను నా మానసిక రోగాలు అన్ని తగ్గించుకొని అప్పుడు వచ్చి బయటకు వచ్చి 10 మందికి ప్రచారం చేస్తున్నాను. సో మీరు స్వార్థపరులు కండి. ఒక నెలకు ఒకసారి వెళ్ళండి, పర్వాలేదు. వెళ్ళొద్దు అన్నట్లే నేను అసలే. కానీ పూర్తిగా దానికి అంకితం కాకండి. ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి, మీరు ఆత్మలోనే అంటున్నాను. అది కేవలం ప్రచారం చేస్తే రాదు. ప్రచారం చేస్తే ముక్తి వస్తుందని చాలా మంది చెప్తున్నారు. నాకు తెలిసి ఎవరికి రాలేదు. కానీ లోపలికి వెళ్ళి సాధన చేసి మూడు గుణాలతో ఆడుకోవడం ఇవన్నీ తెలిసాక అప్పుడు వెళ్ళండి. ఎందుకు రాదో చూస్తాం. అర్థమవుతుందా లేదా? మీ ఇష్టం. నేను చెప్పేది చెప్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళకండి. బయటికి కొన్ని రోజులు సాధన చేయండి. ఓ నెలకు ఒకసారి అన్న బయటికి వెళ్ళి మామూలుగా పత్రిసారి ఎప్పుడో చెప్తుంటాడు కదా, నెలకు ఒక క్లాస్ పెట్టించుకోండి. ఓ శాఖాహార ర్యాలీ రోజు ఉండదు కదా, శాఖాహార ర్యాలీ అట్లా వెళ్ళండి. లేదా ఒకరోజు వెళ్ళండి, ఒక రోజు వెళ్ళకండి. ఓ రోజు ఇంట్లో కూర్చొని సాధన చేయండి, కొత్త తెలుసుకోండి. ఆ తెలుసుకున్నాక అది పంచండి. ఉండలేం కదా మనం. రిజల్ట్ వచ్చాక ఉంటామా? 10 మందికి చెప్పాలనిపిస్తుంది, అప్పుడు వెళ్ళండి. ఏం సాధించామని వెళ్తున్నావు? ఏం కొత్తది సాధించామని బయటికి వెళ్ళి చెప్తున్నావు? మీరు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అది సాధించారా? ఏదైనా సాధించండి. ఏం చెప్తారు వెళ్ళి? సో ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే కోపం వస్తుందా రాదా జనాల కొందరికి? కానీ సాధకులకు మాత్రం కోపం రావట్లేదు. అవునండి సార్, కరెక్టే అంటున్నాను. అర్థమైందా? సో కంటిన్యూస్ ప్రచారం 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 కాదు. ఫస్ట్ ఈ సాధన, సాధన చేయండి, ప్రచారం చేయండి, సాధన చేయండి, ప్రచారం చేయండి. కొత్తది కనుక్కోండి, కనుక్కున్నది పంచండి 10 మందికి, మళ్ళీ కనుక్కోండి, మళ్ళీ పంచండి. స్కూల్కి వెళ్ళారు తెలుసుకున్నారు చెప్పండి, తెలుసుకొని ఇంకొకటి చెప్పండి, మళ్ళీ తెల్లారు ఇంకో స్కూల్కి వెళ్ళాను, మళ్ళీ కొత్తది తెలుసుకోండి. అంతేగాని జ్ఞానం తెలుసుకోలేదు, పాడలేదు, నాకేదో తెలుసు, నేను మంచిదాన్ని, నేను ముక్తి పొందా, ఏదో మీ లోపల మీరు పిక్చర్ వేసుకోవడము పోయి చెప్పేస్తున్నారు. దానివల్ల ఎవడు మారట్లేదు, ఇంట్లో ఉన్న పిల్లలే మారట్లేదు. నేను నేను చూస్తున్నాను చాలామంది ఇంట్లోకి వెళ్ళి, దానికి కారణం కేవలం మీరే, మీరు ఒక ఆదర్శంగా కనబడట్లేదు. ప్రాబ్లం రాగానే ఏడుబోటు మగాలు వేసుకొని భయపడుతూ టెన్షన్ పడుతూ మీరే ఉంటున్నారు. ఇక వాళ్ళు మిమ్మల్ని ఎట్లా ఆదర్శంగా తీసుకుంటారు? అదే మా పేరెంట్స్, వాళ్ళు ధ్యానం చేయలేదు, మా నాన్న ఒకరే చేశారు, మా అమ్మ చేయలేదు. కానీ మా అమ్మ ఏమన్నదో తెలుసా, నేను ఎంత సెన్సిటివ్గా ఎంత టెన్షన్లో ఉండేవాడో మా అమ్మకు తెలుసు. అలాంటిది ధ్యానాలకు వచ్చి జ్ఞానాన్ని కనుక్కొని పరమాత్మ చెప్పింది చేసి ఆ విశ్వాసం చూసి మా అమ్మ ఏమన్నదో తెలుసా, అరే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు రా, కోట్లలో ఒక్కడే నా స్థితికి చేరతాడని చెప్పాడు, వాడెవడో కాదు నువ్వే పోరా అన్నది మా అమ్మ. మరి ఆమె ధ్యానం చేయలేదు, ఏం చేయలేదు, నా మార్పు చూసి నా అనుభవంలో విని నువ్వేరా అని ఇలాంటి కొడుకును కన్నందుకు సంతోషపడుతున్నాను అన్నది. అది ఒక ఆదర్శంగా వాళ్ళు చేయలేకపోవచ్చు, ఎందుకంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది కావచ్చు సాధన. కానీ ఒక 10 మందికి ఆదర్శంగా ఉండండి, ముఖ్యంగా ఇంట్లో ఆదర్శంగా ఉండండి. బయట అందరికి చెప్పుడే, ఇంట్లో మాత్రం ఎవరు పిల్లలు మా పిల్లలు వినట్లేదు మీ మాట. దానికి కారణం ఏంటంటే మీ లో పోల్స్ అన్నీ అక్కడ వాళ్ళకి కనపడతాయి. ఇంట్లో మనం మన క్యారెక్టర్ అంతా కనబడుతుంటుంది, బయట కనబడదు. ఏముంది నీకు, నాకు బంధం ఏముంది, ఫ్రెండ్లీగా మాట్లాడతాను. కానీ ఇంటికి వెళ్ళగానే తల్లి కొడుకు ఇవన్నీ బంధాలు వచ్చేస్తాయి. అర్థమైంది కదా? సో కాబట్టి ఈ మూడు శారీరక స్థాయిలో, మానసిక స్థాయిలో, ఆత్మ హృదయ స్థాయిలో మీరు ధర్మాన్ని స్థాపితం చేయాలి. ఎప్పుడైతే ధర్మ స్థాపితం చేస్తారో డెఫినెట్గా మీకు ఆనందం తప్ప ఇంకేముండదు. 24 అవర్స్ ఆనందంలో చేస్తారు మీరు, ఇంకా ఆనందంలో పుడతారు, ఆనందంలో పుడతారు, ఆనందంలో బాగా వెళ్ళిపోతారు మీలో. ఓకేనా? ఆనందమే మీ జీవితం. నువ్వెవరు అంటే ఆనందం అని చెప్తారు అప్పుడు. సత్చిత్ ఆనంద స్వరూపం, నీ శరీరం కూడా శరీరం కాదు, ఆనంద స్వరూపం అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాని ప్రకారం డౌట్స్ ఉంటాడు ఇప్పటివరకే ఈ విషయంలో, పొద్దున్నే చెప్పిన దానిలో. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు అడగండి. మా మాట్లాడుకున్నారు కదా, ఇప్పుడు అడగండి డౌట్. ఇక ఏదో ఒకటి క్లారిటీ అయితే వస్తుంది కదా, అడైతే అడగండి. అర్థమైనా కాలేదా? అంటే అర్థమైన వాడికి డౌట్లు రావట, అసలే అర్థం కాని వాడికి కూడా డౌట్లు రావు, మధ్యలో ఉన్న వాళ్ళకి డౌట్లు వస్తాయి. ఇంతకు మీకు ఫుల్ అర్థమైందా, అసలే అర్థం కాలేదా? ప్రయత్నం చేయాలా వద్దా? పాజిటివ్ ఏంది, నెగిటివ్ ఏంది, న్యూట్రల్ ఏంది ఇక్కడ మీ దృష్టిలో? మీ దృష్టిలో పాజిటివ్ ఏంటి ఇక్కడ? రైట్. నెగిటివ్ ఏంటి? న్యూట్రల్. మూడు ఉన్నాయిగా, రెండు కలిపిన స్థితి న్యూట్రల్. సో ఫస్ట్ ధర్మస్థాపన చేయాలి అన్నాను నేను. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఈమె అడిగిన క్వశ్చన్ మీకు వినబడ్డదా? వాళ్ళ అబ్బాయికో ఎవరికో సంథింగ్ సంథింగ్ పెళ్లి చేయాలా వద్దా అనే ప్రయత్నం చేయాలా చేయకుండా ఉండాలా అని అడుగుతున్నాను. సో దీనికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ప్రయత్నం చేయకూడదు అని నేను చెప్పట్లే, ధర్మస్థాపన చేయమన్నాను. ధర్మం అంటే ఏంటి? మూడు వ్యతిరేకాలు కలిసి ఉండడం, మూడు ఆపోజిట్స్. సో ఇక్కడ మూడు వ్యతిరేకాలు ఏంటి ఈ సిచ్యువేషన్లో? పెళ్లి చేయాలి, ప్రయత్నం పెళ్లి చేయాలి, ప్రయత్నం చేయాలి, చేయకూడదు, న్యూట్రల్. ఈ మూడు ఎంత ఉండాలి పర్సంటేజ్? సమపాళాల్లో ప్రయత్నము 33% చేయాలి, ప్రయత్నం చేయకపోవడం కూడా 33% ఉండాలి. తటస్థంగా కూడా ఉండాలి మీరు. ఎందుకు? మామూలుగా అందరూ 100% సంకల్పం పెట్టమంటారు, అవునా? 100% పెట్టాలన్నారు కదా. పాజిటివ్కి ఎనర్జీ ఇవ్వండి, పాజిటివ్కి ఎనర్జీ ఇవ్వండి. సాధించాలి, సాధించాలి, సాధించాలి. ఇక సాధించాలి అని చెప్పని చేస్తూ కూర్చోండి, వచ్చేస్తుందా? కష్టపడాలద్దా? మరి ఇంకెందుకు మరి మాట కష్టపడే నెగిటివేగా, అదే మరి నేను చెప్పచ్చు. సో ఇప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్ ఏంటి? పెళ్లి ప్రయత్నం చేయాలా వద్దా అంటుంది. నేనేమంటున్నా అంటే ధర్మస్థాపన చేయండి అన్నాను. ప్రతి విషయంలో ధర్మస్థాపన చేయాలి మీరు. ఇక్కడ ఏంటది? ప్రయత్నం చేయాలి, చేయకూడదు, న్యూట్రల్. ఎందుకు చేయకూడదు మీరు ప్రయత్నం 100%? 33% ప్రయత్నం మీరు ఎందుకు చేయాలి?
వచ్చింది కాబట్టి చూడాలి. భయము ఎట్లయినా అయ్యాలి, ఎట్లయినా అవుద్ది అనేది ఒకటి.
బాగా మంచి క్వశ్చన్ ఇది. మీ అందరికి ప్రతి విషయంలో ఇది మీరు అప్లై చేయాలి. ధర్మస్థాపన చేయాలని చెప్పాను మీకు, చెప్పానా? పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్. సో ఈ ఎగ్జాంపుల్ లో ధర్మస్థాపన ఏంటి? చేయాలి, చేయకూడదు, న్యూట్రల్, మూడు. అవునా? ప్రయత్నం చేయాలి. పెళ్లి చూపులు చూడాలి కదా, పెళ్లి ప్రయత్నాలు. ఓ నో, 33% చేయాలంటున్నాను నేను. 33% చేయకూడదు అంటున్నా, 33% న్యూట్రల్ గా ఉన్నట్టున్నా. ఎందుకు ఆ టైం వచ్చేది ఎవరు డిసైడ్ చేస్తారు? మరి భగవంతుడు కూడా వదిలేయాలి కదా కొద్దిగా. నేను ఇక్కడ అదే ఇక్కడ అర్థమైందా లేదా? 33% జీవాత్మ, 33% ఆత్మ, 33% పరమాత్మ అనుకుందాం. సో ముగ్గురికి అవకాశం ఉండాలి ఈ సంకల్పంలో. నేనేం చెప్పాను? మీరు ఏది చేసినా అధర్మమే అవుతుంది, పరమాత్మతోడు ఉండి మీరు ఏది చేసినా ధర్మమే అన్నానా లేదా? సో అర్థమైందా? ఇక్కడ ఆత్మ పరమాత్మ ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు. ఒక ఫ్లైట్ నడపాలంటే ఎంతమంది డ్రైవర్లు ఉంటారు ఫ్లైట్ లో? మామూలుగా ఇద్దరు ఉంటారు, మీకు తెలుసు కదా. ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలా, ఒకటి పై కంటే ఒకటి కింది కంటే ఎలా ఉంటుంది? ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలి, అవునా? అట్లాగే జీవాత్మ ఒకటి అనుకుంటుంది, ఆత్మ కూడా అనుకుంటుంది, పరమాత్మ కూడా అనుకుంటుంది. ఎట్లా అవుతుంది ఆ పని? ఎవరు గెలుస్తారు? అల్టిమేట్ గా పరమాత్మ గెలుస్తారు. జీవాత్మకి అంత సీన్ ఎక్కడ ఉంది? తాను ఒకటి తలిచే దైవం కూడా తలిచాడండి అంటారు మళ్ళీ ఆఖరికి. మరి దైవం ఎందుకు తలిచాడో తెలుసుకొని నువ్వు కూడా దైవంతో శృతి కావచ్చు కదా. ఎందుకు శృతి కావట్లేదు? మాయే మాటపడట్లే, నీదే ప్రాబ్లం. మాయను ఎందుకుంటున్నావు మధ్యలో? అది చేయదు కాదు, అదే మరి మిస్ అయిపోయారు మీరు. ఫాల్ట్ మాయదని చెప్పలేదు ముందే, కరెక్టే అడిగిందామే. తన కోపమే తన శత్రువు అంటుంది ఇక్కడ. తన కోపమే తన రక్షణ అనేది మారిపోయింది ఇక్కడ. మనం ఇంకొకరి మీద నెట్టేస్తే పని అయిపోతుంది, మాయ అడ్డుపడ్డది. మనమైతే బాధ్యత తీసుకో. మనం ఎవరి మీద నెట్టేస్తో అటు మాయ అంటే అమ్మవారి మీద నెట్టేస్తున్నావు నువ్వు. అదే మనం చూడు ఎంత బాధ్యత రహితం ఇక్కడ. అయితే మాయదంటారు, అయితే పరమాత్మ అంటారు. ఎవడి మీద నెట్టేసి ఏం బాధ్యత తీసుకోకుండా ఉంటున్నారు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సంకల్పము తాను ఒకటి తలిస్తే దైవమోడు తలిచాడు అనుకోండి, ఇది కరెక్టా తప్ప? అంటే దైవం తలిచిన వాడికి మెంటల్ ఆవిడ బుద్ధి లేదా? సపోజ్ మా పెళ్లి చేయాలనుకుంటోంది, సో కావట్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? పరమాత్మ వద్దనుకుంటున్నాడు, అడ్డుపడుతున్నాడు. ఎందుకు వద్దంటున్నాడు? ఏదన్నా కానీ రీజన్, పరమాత్మ అనుకున్నాడు అంటే ఏదో రీజన్ ఉంటుంది కదా, ఏదో ఉన్నతమైన ఆశయం ఏదో ఉండుండొచ్చు కదా. దైవాన్ని కరెక్ట్ ఆలోచించగలుగుతాడా? నువ్వు కరెక్ట్ ఆలోచిస్తావా? పెళ్లి ఇప్పుడే పెళ్లి చేస్తే వాడు ఆ పిల్లం వచ్చి డామినేట్ చేసి చంపేస్తుందేమో. ఎవరికి ఏం తెలుసు, అలాంటి కూడా జరుగుతున్నాయిగా. అందుకే ముందు ట్రైనింగ్ ఇచ్చి పెళ్లి చేస్తాడేమో. పక్క పరిస్థితి సంగతి ముందు లోపల నేను చెప్పేది బయట సంగతి పక్కనే. ముందు లోపల చేయండి, ధర్మస్థాపన లోపల చేయండి, బయట కాదు నేను చెప్పేది. బయట ఎట్లా ఉండాలో తర్వాత, ఫస్ట్ మీ లోపల మీరు మీ మెంటాలిటీ మీ ఆలోచించే విధానం మారాలి అంటున్నాను నేను. సో పరమాత్మ ఏదైనా అడ్డుపడుతున్నాడంటే ఏదో రీజన్ ఉంటుంది. ఆయన మెంటల్ గాడేం కాదు, పిచ్చోడేం కాదు. మీరు బాధలు పడుతుంటే పెళ్లి లేకుండా ఒంటరిగా ఉంటే చూడాలని ఆయనకేం లేదు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నా చూడాలనుకుంటాడు ఆయన. కానీ అర్హత ఉండాలి దానికి కూడా. అర్హత లేకుండా పెళ్లి చేసుకున్నారు, దరిద్రంగా లేవు మీ బతుకులు. మీలాగా మీ పిల్లలు కావాలా? నాకు పెళ్లి కాలే, మీ అందరు చెప్పడానికి నేను పెళ్లి చేసుకోకుండా తప్పుతున్నాను తిరుగుతున్నారు. ఒకసారి మొన్న మా ఫ్రెండ్ వచ్చాడు, వాడు నాతో పాటు చదువుకున్నాడు, వాడు కోట్లు సంపాదించాడు, కార్లలో తిరుగుతున్నాడు, భార్యను పట్టుకొని మెంటల్ ఎక్కింది వాళ్ళ భార్యకు. నా దగ్గరకు వచ్చాడు కౌన్సిలింగ్. ఆ మెంటల్ ఎక్కిన భార్య ఏమంటుంది, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలే? నీలాంటి వాళ్ళని చూస్తే పెళ్లి చేసుకోకపోతే అవుతుందా అన్నాను ఈ మొక్కలకు. నువ్వేమో నీ భర్తతో సరిగ్గా ఉన్నావు, నువ్వు నీ పిల్లలకు పెళ్లి చేస్తావు, వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. మరి మీ ఇష్టం అన్నా, మిమ్మల్ని చూసారా మీలాగా తయారవుతారు దరిద్రంగా. ఏం కొట్టుకోవడాలి అవి అసలు? బుద్ధి ఉందా పొడి ఉందా? మా అమ్మ మాట ఇంట్లే, మా నాన్న మాట ఇంట్లే. దీనికోసం గొడవలు పట్టుకొని పిచ్చోళ్ళ మెంటలు ఎక్కిపోయిందా మీకు? ఇలాంటి మీలాంటి వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళు అలాగే దరిద్రంగా తయారవుతారు. అందుకే పరమాత్మ పెళ్లి చేయదలుచుకోలేదు. ఈ అమ్మాయిలు అందరూ పెళ్లి చేసి చచ్చిపోతున్నారు, పెళ్లి కాకుండా.
మీరేమో దరిద్రంగా బతుకులు, మమ్మల్ని పెళ్లి చేసుకోమని చంపుతారు. అసలు చేసుకోకపోతే అవుతుందా మిమ్మల్ని చూస్తే? మేము చూడం గణపతి బోర్డులో వేలెట్టినట్టున్నారు ముచ్చట. మేము కూడా కష్టాలు చూడాలట, ఏదో పెద్ద ఎంజాయ్ చేస్తున్నారని. అంటే మేము నాశనం అయినా మా పిల్లలు కూడా నాశనం కావాలన్నా మీ ఉద్దేశం? అలా మీ నిజంగా మీ పిల్లలు ఉన్నా మీ పిల్లలా కాదా? లేరా, అందుకే అట్లా మాట్లాడుతుంది. ఆలోచించండి ఏం చెప్తున్నారు, ఎట్లా వెళ్ళిపోయింది సబ్జెక్టు. సో కాబట్టి ఇప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్కు ఆన్సర్ ఏంటంటే కంపల్సరీ తానొకటి తెలిస్తే, వినండి వినండి, తానొకటి తెలిస్తే దైవం ఇక్కడ ఇంకొకటి తెలుస్తాడు. ఎందుకంటే మీకు అర్హత లేనిది మీరు అడుగుతున్నారు, పరమాత్మ ఆపుతున్నాడు. బలవంతంగా అడిగారా ఇస్తాడు, ఇక నరకారం చూపిస్తాడు. నా కొడక నీ లోపల నీ బాడీనే మెయింటైన్ చేయడం చేత కాదు, భార్య బాడీని మెయింటైన్ చేస్తావు. నీ బాడీ నీకు అర్థం కావట్లేదు, భార్య బాడీ నీకు ఎట్లా అర్థమవుతుంది? నీ మైండ్ నీకు అర్థం కావట్లేదు, భార్య మైండ్ ఎట్లా అర్థమవుతుంది? ముందు తెలుసుకో నీ బాడీ మైండ్ గురించి అంటాడు ఆయన. తప్ప కరెక్ట్ ఆయన చేసేది మనం నేర్పించాం. మా పిల్లోడు మా మాట ఇన్నట్లే పెళ్లి చేసుకుంటే మారతాడేమో, ఆ దరిద్రం నా కొడుకు బుద్ధి అదే ఉంటుంది. అప్పుడు కూడా ఎక్కడ మారుతుంది పెళ్ళమ్మ అట్రాక్షన్? ఎన్ని రోజులు ఉంటుంది? రెండు రోజులు, మూడు రోజులు, ఇంకేముంటుంది అక్కడ? ఏ లేదమ్మా, నేను నా పర్పస్ వేరే. పది మందికి పంచాలి కాబట్టి డబ్బులు ప్రాబ్లం అవుతుంది, అన్ని ప్రాబ్లం అవుతుందని నేను వద్దలే రెడీ ఉన్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు పరమాత్మ వద్దంటున్నాడు, ఏం చేయాలి? రే నువ్వు రోడ్ల మీద తిరగాలరా భయ్, ఎక్కడ పడితే అక్కడ బో, సూట్ కేసు పట్టుకుని అడిగిన అమెరికా అంటే అమెరికా ఇక్కడి నుంచి అడిగి ఉన్నారు. అట్లా ఉంది పరిస్థితి. ఈ కాన్సెప్ట్ ఎవరికి ఎవరి దగ్గర తెలియదు, అందుకే నేను ఉండాల్సి వచ్చింది. లేకుంటే నా మస్తు వదున్నాను నా గేమ్, అర్థమైందా? కొట్టడానికి కాదు సార్, మాయేసేస్తాను. అమ్మా కూర్చుంటున్నారు కదా, రఫ్ మాట్లాడినా పిల్ల మీద ఏలేనా ఏంటి విషయం? అదో నాటకం సూత్రధార అయ్యాక ఇంతసేపు కిందికి ఇటు వంచడం అటు ఇటు వంచేస్తాను ఎట్లా పడతా? అట్లా అది లేనంత వరకు వంచడే. ఇక అక్కడ ఏం లేదు, ఉన్నదంతా ఆత్మస్థితి పరమాత్మ స్థితిలో ఉంది. అక్కడ కూర్చున్నారా ఏది? చూస్తున్నారు కదా ఇంతమంది ఎట్లా ఆడుతున్నారు, మీరు అందరూ వింటున్నారు లేదా? ఓ పిల్లని ఆడించలేనా ఏంటి, మస్తు మంది ఉన్నా ఏం ఆడించలేకపోయాడు, ఆడించి మా సచ్చి కూడా నోరు మూసుకొని చూడు చెప్పిందంటే వింటారు. అది ఎక్కడినది లేకుండా పోవాలి వదిలేదు, పోవే అని అవుతుండే అతను. నాకేంటా, నా ఆనందం మీద ఎవరు డిస్టర్బ్ చేయలేడు కదా, ఎవడు ఎవడే ఆనందం ఎవరు డిస్టర్బ్ చేయలేదు. అది నువ్వు బంధం పెట్టుకుంటేనే, బంధం పెట్టుకోకుండా ఎంత ఉండాలని 33% ఉందనుకో, నా ఆనందం లోపల దొరికిందంటే ఎవడేం వీకలేడు. ఆ పార్వతి కాదు బ్రహ్మదేవుడు ఎవడంటారు. ఏముంది బాడీ, దరిద్ర బాడీ, రెండు రోజులు కానీ బోర్ కొడుతుంది ఆ బాడీ. ఏముంటుంది అక్కడ? ఏమేం లేదు అక్కడ. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంటే అదే చెప్తున్నా, అందరు డబ్బులు డబ్బుల్లోనే ఆగిపోతున్నా. ఏం కాదు, ఏం టెన్షన్ పడదు, మూడు ఉండాలి కదా. ఏడుపు నవ్వు న్యూట్రల్ మన ఫ్రెండ్సే. మళ్ళీ ఒక గంట ఏడు, మళ్ళీ నడుపు ఏమైంది అంతే. ఏడు తర్వాత నవ్వు తర్వాత ఏడుపు వస్తుంది అంతే కదా. ఏడు అంటే ఒక గంట మళ్ళీ తర్వాత నవ్వు వస్తుంది, ఏమైంది? అది కాదు నేను చెప్పినట్టు, ఏడు దివ్యమైన ఏడుపు, ఇది వేరే. శోకోత్సవాలు జరుపుకోవాలి నేను చెప్పేది వేరే. సో కాబట్టి ఇప్పుడు మూడు ప్రతి దాంట్లో మీరు ధర్మస్థాపన చేయాలంటే ప్రయత్నం చేస్తా చెయ్యా న్యూట్రల్. ఎందుకు మీరు 100% చేయకూడదు అంటే పరమాత్మను కూడా దైవాన్ని కూడా తోడు తీసుకోవాలి. దైవం తోడు లేకపోవడమే మన సమస్యలన్నింటికి కారణం. అందుకే పెళ్లి చేసుకోవడం వల్ల దరిద్రంగా తయారైతున్నాయి, జీవితాలు బాగాలేవు. పరమాత్మ తోడలేడు ఇక్కడ, మీరు ఉందని మీరు అనుకుంటున్నారు. ఏదో బొమ్మ పెట్టుకో నాకు వెంకటేశ్వరం ఉన్నాడు, ఎందుకుంటాడు వెంకటేశ్వరం నీకు తోడు? ఉండలేడు అందరికి. కరెక్ట్ గా ఉంటాయనేది కాదు, కష్టాలు ఉన్నా కూడా ఆనందంగా ఉంటావు అక్కడ, ఎందుకంటే ఆయన ఉన్నాడు కదా పక్కకు. అది చెప్పేది నేను, సూపర్ గా ఇష్టంగా అనుభవిస్తాం దాన్ని, అక్కడ సూపర్ గా ఎంజాయ్ చేస్తాం. కష్టం రాదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నాకు దగ్గు గొద్దు పోయింది, ఆయన ఎట్లా చెప్తున్నా క్లాసు చెప్పాలి చెప్పాలి. మిమ్మల్ని చూస్తుంటే సార్ తాగి చెప్పాలనిపిస్తుంది, సరదాగా తీసుకుంటున్నారు కాబట్టి అవునా. సో ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ తోడు లేకపోవడమే మన సమస్యలకు కారణం. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం కావాలి కదా. ఈ మధ్యలో వాట్సాప్లో ఒకటి మెసేజ్ వచ్చింది, అందరికీ వచ్చింది, మీరు చూసారు లేదా? కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే భగవంతుడు భక్తుడికి మధ్యలో ఎలా ఎందుకు ఉండాలి భగవంతుడు తోడు మనకని దానికి చెప్పడానికి ఒక ఉదాహరణ. అర్జునుడికి చెప్తుంటాడు కృష్ణుడు, అరే బావా రేపు నువ్వు మత్స్యంత్రాన్ని కొట్టాలి. మత్స్యంత్రం దేనికి? స్వయం ఎవరిని గెలవడానికి కోసం? ద్రౌపదిని. సో ఆ మత్స్యంత్రాన్ని కొట్టాలి, ఎట్లా కొట్టాలి, ఇలా కిందికి చూడు, అలా పైకి చూడు, అలా చూసి అలా కొట్టు, అలా ఏదో అంతా చెప్తుంటాడు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఏంటి బాబా అని నాకే చెప్తున్నావు, ఏం చేయవా? అంతే కదా మరి దేవుడిని పక్కన పెట్టుకునేందుకు, ఆయన కూడా చేయాలవుద్దా, చేయాలవుద్దా, మనం చేయలేం కదా అని. కానీ అర్జునుడు ఏమన్నాడు, బాబా అన్ని నువ్వు నన్నే చేయమంటున్నావు, నువ్వేం చేస్తావు ఇంతకు? అంటే కృష్ణుడు ఏమన్నాడు తెలుసా, అరే నువ్వు చేయలేనిది నేను చేస్తాను రా బాబా, ఇక్కడ నేను చేయలేనిది ఏముంది, అన్ని నేనే చేస్తున్నాను కదా, నీళ్ళలో చూడమన్నా కోడి కొడుతున్నా అన్ని అయిపోయినాయి. అంటే కృష్ణుడు ఏమన్నాడు తెలుసా, అరే నువ్వేం చేయలేవు తెలుసా, కర్ణుడు రాగానే గాలి వచ్చేలాగా చేస్తే కథం నీళ్లు కదులుతాయని కనబడదు, నువ్వు రాగానే నీళ్లు కదలకుండా చేస్తావు, బింబం కనబడుతుంది, ప్రతిబింబం కొట్టేస్తావు. ప్రకృతి నీ చేతిలో లేదు, నా చేతిలో ఉంది అమ్మవారు. సో ఇంత క్లాస్ జరుగుతుంది, సడన్ గా గబ్బు వాసన వచ్చేసింది అనుకో సపోజ్ ఇంట్లోకి, ఎగ్జాంపుల్ మనం క్లాస్ వినగలుగుతామా, నడుస్తుందా, బయటికి వెళ్తే క్లాస్ ఉంటుందా, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాను, క్లాస్ అవుతుందా? సో ఈ క్లాస్ అవ్వడానికి పరమాత్మ తోడు అవసరమా లేదా, మనకు ఆక్సిజన్ అవసరమా లేదా? మరి పరమాత్మ ఆక్సిజన్ ఇవ్వకుంటే ప్రకృతికి బుద్ధి లేదండి, గాలికి బుద్ధి ఉండి ఆక్సిజన్ చెడ్డ వాళ్ళకి రాకుండా చేస్తే ఎంత బాగుంటుందండి, బుద్ధి లేదు కదా, ఉంది కదా, ఇప్పుడు అర్థమైపోయింది కదా, అది ఫస్టే కొట్టారు డైలాగ్, నేను మర్చిపోయా ఈ ఫ్లోలో. సో ప్రకృతి అందరికీ ఇస్తోంది గాలి, అవునా కదా, పక్షపాతం లేదు. సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని మన చేతిలో ఉండవు, కొన్ని మన చేతిలో ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను క్లాస్ చెప్తున్నాను, ఇప్పుడు నేను ఎవరిగా మాట్లాడుతున్నాను, జీవాత్మగా మాట్లాడుతున్నాను, మాట్లాడుతూ ఆత్మకు పరమాత్మకు కూడా అవకాశం ఇస్తున్నారే, మీరు కూడా రండి బాబు, ఎందుకంటే అన్ని నేను చేయలేను ఒక జీవాత్మగా. ఆత్మ ఏం చేయగలుగుతుంది, నా ఆత్మ మీ ఆత్మను మేల్కొల్పగలుగుతుంది, కానీ జీవాత్మ జీవాత్మ చేయలేదు, జీవాత్మ మీ జీవాత్మని యాక్టివేట్ చేయగలుగుతుంది, ఆత్మ మీ లోపల ఆత్మజ్యోతిని వెలిగించగలుగుతుంది, పరమాత్మ మీలో కూడా పరమాత్మ, నాలో పరమాత్మ, విశ్వమంతా ఉన్నది కదా, విశ్వమంతా ఈ ఎనర్జీని కూడా పంపించి మొత్తం విశ్వానికి కూడా సప్లై చేయగలుగుతుంది. సో మీ ఆత్మజ్యోతి వెలిగించడానికి నేను ఒక్కడే సరిపోదు, నా ఆత్మ నా పరమాత్మ తోడు కూడా కావాలి, అట్లాగే మీ ఆత్మలు కూడా తోడు ఉండాలా అవుతాయి ఇక్కడ, మీరు కూర్చోకుండా ఈ క్లాస్ జరుగుతుందా? సో మన అందరు ఇలా కూర్చోవడం ఇలా కలయిక జరగడం వల్ల సూపర్ గా ఈ క్లాస్ జరుగుతుంది, అవునా కదా. అట్లాగే ప్రకృతి విశ్వం సపోర్ట్ చేస్తేనే కదా పరమాత్మ అంటేనే ఇక మొత్తం వచ్చేసింది, సృష్టి వచ్చేసింది. సో అందరికి ఒకసారి ఏం చేయాలి? సో కాబట్టి మీరు ఏమనుకోవాలంటే, ఏ సంకల్పం పెట్టినా మై డియర్ సోల్, మై డియర్ పరమాత్మ, నేను సంకల్పం పెడుతున్నాను 33% నాది, నువ్వు 33% ఉండు పరమాత్మ, నువ్వు 33% కలిసి చేద్దాము, ఇది వద్దా, నాకంటే ఎక్కువ నువ్వు ఆలోచించగలుగుతావు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వాడి నాశనానికి ఉపయోగపడుతుంది అంటే చేయకు, వాడు ఎదుగుతాడంటేనే చేయకండి అని మీరు సరెండర్ అయిపోండి పరమాత్మ, ఓకేనా? అప్పుడు ఆయనే మీ జీవితాన్ని నడిపిస్తాడు, ఆయన తోడుంటుంది, మీరే బలంగా నిర్ణయాలు తీసుకోకూడదు, 33% నిర్ణయమే తీసుకోండి, తీసుకొని పరమాత్మకు ఆత్మకు వదిలేయండి, అర్థమైంది కదా. మీరు ఆత్మలు అయితే 66% తీసుకోవచ్చు, తేడా అర్థమైంది కదా. నువ్వే ఆత్మైపోయినావు అనుకో, అంటే జీవాత్మ ప్లస్ ఆత్మ 33 33 66, నువ్వే పరమాత్మ అయిపోయావు అనుకో, అప్పుడు 100% సంకల్పం పెట్టనే కాదనట్లే. కానీ ప్రస్తుతం నువ్వు పరమాత్మవా, ప్రస్తుతం నువ్వు ఆత్మవా కాదు, కాబట్టి ఎంత పర్సెంట్ ఉండాలి సంకల్పము? 33%. అర్థమైందా క్లియర్ గా? సో 100% మీరు సంకల్పం పెట్టకూడదు, రాంగ్ అవుతుంది, పరమాత్మ తోడు ఉండడు, అంతా మీరే చేసేస్తున్నారు, ఆయన ఏమొస్తాడు, ఒక రోగం తగ్గాలి, మీరేం తగ్గించండి అవుతారా, బాడీలో అన్నం తిన్నది రక్తంగా మార్చగలుగుతారా మీరు, ఏ డాక్టర్లకైనా సాధ్యమా? మరి అంతా ఎవరు చేయాలి? పరమాత్మ చేయాలి, ప్రకృతి చేయాలి, సహజంగా జరిగే ప్రక్రియ ఇది, మనం చేయలేం కదా. సో మన ప్రకృతికి అవకాశం ఇవ్వాలా వద్దా? నేను కేవలం చేసింది ఒకటే, ఈ దేహం పంచభూతాలతో తయారైంది దేహం, ఏ సమస్య వచ్చినా మొత్తం నేను పెట్టుకున్న అడ్డులన్నీ తీసేసి ఆత్మ పరమాత్మ రండి రిపేర్ చేయండి, నేను ఆ బాధను ఇష్టంగా అనుభవిస్తా అనుకున్నాను, ఎలాంటి రోగమైన మాయం అంటే కొన్ని రోజులు ఉంది రిపేర్ చేసి వెళ్ళిపోయింది ప్రతి ప్రాబ్లం, ఏ సమస్యకైనా పరిష్కారం వచ్చింది, ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? సో 33% మీ సంకల్పం పెట్టుకోండి నా సజెషన్. మళ్ళీ సేతు విజ్ఞానానికి వెళ్ళకండి, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, అది కరెక్టే, వాళ్ళకి తెలిసిన జ్ఞానం అది, బికాజ్ నువ్వే ఆత్మ పరమాత్మ అంటున్నారు కాబట్టి. కానీ నువ్వు ఆత్మ పరమాత్మ అన్నంత మాత్రమే మీరు పరమాత్మలు కారు, పరమాత్మలా చెప్పాను కదా, ఆనంద స్థితిలో ఉంటే ఆత్మ, పరమానంద స్థితిలో ఉంటే పరమాత్మ. పరమానందం అంటే ఏంటి? విశ్వమంతా నేనే నడిపిస్తున్నాను, మంచి చెడు అన్ని నేనే ఆడిస్తున్నాను అనే భావనలో సాక్షిగా ఉండడం. కానీ నాది కరెక్ట్, మా శ్వాస మీద ధ్యాస కరెక్ట్, మీ ఈశా ఫౌండేషన్ తప్పు అని అంటారు అనుకో, ఇది ఆత్మస్థితి, పరమాత్మ స్థితి కాదు. అంటే మీరు ఆ శ్వాస మీద ధ్యాస పట్ల బంధం పెంచుకున్నారు, మిగతా సాధన పట్ల మీకు తెలియదు. అర్థమైంది కదా? ఓకేనా? ఆన్సర్ వచ్చిందా? అడుగు, ఇంకేమైనా ఉంటే అడగండి. ఆలోచనలు ఉండాలా వద్దా అంటే నేను ముందే చెప్పాను, కళ్ళు మూసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు లేదా నిద్రపోయేటప్పుడు ఆలోచనలు అవసరం లేదు మనకు. కాబట్టి మూడు ఆలోచనలు వదిలేయాలి అప్పుడు, అన్ని ఆలోచనలు, మంచి ఆలోచనలు కూడా వదిలేయాలి. అవునా కదా? పత్రిసార్ ధ్యానం చేసేటప్పుడు ఏ ఆలోచనలు కట్ చేయమన్నాడు? మంచి ఆలోచనలు కూడా, బుద్ధి లేదండి పత్రిసార్కి, మంచి ఆలోచనలు ఉంచాలి కదా, ఆయన అది కూడా కట్ చేయమన్నాడు. బుద్ధి లేదా పత్రిసార్కు? అన్ని వదిలేయాలి, సమదృష్టి ఎక్కడ ఉంది పత్రిసార్కు? అదే చెప్తున్నాను నేను, మూడు కట్ చేయము. సో ధ్యానం చేసేటపైన, నిద్రలోకైనా మూడు వదిలేయండి. కళ్ళు తెరిచినప్పుడు మూడు ఉపయోగించుకో, తట్టి తిరిగి చెప్పాను కదా అట్లా. సో ఆలోచనలు మీరు కళ్ళు తెరిచినప్పుడు తట్టి తిరిగి ఉపయోగించుకొని కరెక్ట్గా మీరు వాటి మధ్యలో మిత్రులు అయిపోయాయనుకోండి, మీకు మంచి చెడు న్యూట్రల్ మూడు ఇష్టం అయిపోయాయనుకోండి, కరే ఇక చాలా మనం ముగ్గురం కలిసిన స్థితికి వెళ్దామనుకోండి, హాయిగా మూడు కలిసిపోతాయి. బికాజ్ నీ ఫ్రెండ్స్ కదా, నీ మాట వింటుంది. కానీ ఇప్పుడు ఫ్రెండ్సా, నెగిటివ్ ఎనిమి అయిపోయింది కదా, చచ్చినా మీ మాట ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకేనా? సో అందుకే స్నేహాన్ని కుదుర్చండి, కళ్ళు తెరిచినప్పుడు నేను చెప్పిన సాధన చేయండి. ఓకే? సో ఆలోచనలు ఉండాలి కళ్ళు తెరిచినప్పుడు, మూడు రకాల ఆలోచనలు. కళ్ళు మూసినప్పుడు ఏమీ ఉండకూడదు, స్వచ్ఛంగా స్వచ్ఛమైన స్థితిలోకి వెళ్ళిపోవాలి. మూడు ఆలోచనలు వదిలేయాలి, అంతేనే కదా, మూడు ఆలోచనలు కట్ చేయాలి లేదా మూడు వదిలేయాలి, ఏదైనా ఒకటే. ఇంకా మళ్ళా రామాయణ మంచిగా ఉందా? పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్. వచ్చేసిందా? ప్రశ్నలుగా సమాధానం వస్తాయి, ప్రశ్నలు మీరే అడిగి వస్తున్నారు, ఇంకా ఇంకెక్కడి నుంచి వచ్చాడు? మీరు మీరు అంతర్వాణి మాట వినాలి, మీరు అంతర్వాణి అన్నా, ఇంట్యూషన్ అన్నా, ఆత్మజ్ఞానం అన్నా ఒకటే తేడా, ఇన్నర్ వాయిస్ అన్నా, ఇవన్నీ ఒకటే. మీరు అంతర్వాణి మాట వినాలి కానీ బాహ్యంగా మా మాటలు వినకూడదు. ఈవెన్ గురువు మాట కూడా విన్న నాశనం అయిపోతారని ముందే చెప్తాను స్టార్టింగ్లో. గురువు కొంతవరకే సాయం చేయగలుగుతాడు. నిజమైన గురువు నాలాంటి వాడైతే ఏం చేస్తాడు, మీరు అంతర్వాణి వినాలంటే ఏం చేయాలో నేర్పిస్తాడు. విద్య అంటే ఆత్మస్థితికి ఎలా చేరాలో నేర్పిస్తాడు. అర్థమైంది కదా? నిజమైన గురువు. కొందరు అజ్ఞానంలో ఉన్న గురువులు ఏం చేస్తారు, నేను నా దగ్గర నేను చక్రాలకి యాక్టివేట్ చేస్తా, కుండలని యాక్టివేట్ చేస్తా. అర్థమైంది కదా? కానీ అది డిపెండెన్సీ, టెంపరీ తప్ప శాశ్వతమైన పరిష్కారం అక్కడ ఉండదు. మళ్ళీ ఆ గురువు మాయంగానే వీడ్ అవుట్. ఎంతో మంది గురువులు చచ్చిపోగానే శిష్యులు దేనికి పనికి రాకుండా అయిపోయారు, చూసారు కదా మీరు. నేను పేరు చెప్పాల్సిన అవసరం లే, చాలా మంది సంస్థలు అలా ఉన్నాయి. ఎందుకంటే అంతా గురువు ప్రభావమే కానీ శిష్యుడు తన సాధనతో తన స్వశక్తితోటి పైకి వచ్చిన వాళ్ళు కాదు. కానీ నా శిష్యులు ఉన్నారు ఇప్పటికి, నా శిష్యులు అంటే ఈ కాన్సెప్ట్ ఫాలో అయ్యేవాళ్ళు. ఎట్లా తయారు చేశారంటే మెంటల్ ఎక్కిపోతుంది, నాకంటే అద్భుతంగా మాట్లాడతారు వాళ్ళు ఒక్కొక్కరు, అట్లా తయారు చేసే ఒక్కొక్కరిని. నా పేరే తలుచుకోరు ఎక్కడ క్లాసులో కూడా, వాళ్ళ సాధన మొత్తం చెప్తూ ఉంటారు. అంటే నడక నేర్పించాను, నేనే నడిచి పెట్టాలి, ఎత్తుకొని తీసుకెళ్లేవాళ్ళని. చక్రాలను మీకు యాక్టివేట్ చేయడం అంటే నేను ఎత్తుకొని ఇప్పుడు తీసుకెళ్ళినట్టు. అర్థమైంది కదా? సో మీరు అంతర్వాణి మాట వినాలి. అంతర్వాణి మాట ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? మామూలుగా మీకు ఆలోచనలు వస్తాయి, మీకు లోపల సప నీ అబ్బా అని తిట్టాను నేను, తిట్టంగా మీకేమొస్తుంది లోపల కోపం? మామూలుగా నా క్లాస్ వినకముందు కోపం వస్తుంది, తిట్టుకుంటారు నన్ను, రివర్స్ తిడతారు, లేదా తిట్టలేని పరిస్థితి ఉంటే లోపల తిట్టుకుంటారు. అవునా? సో తిట్టేరా కొట్టే ఇవన్నీ నాశనం కావాలి, ఇది కాదు అది కాదు, ఫ్యాట్ ఫ్యాట్ నేను ఏదో అంటుంది. ఇది అంతర్వాణి చెప్పేదా? అలాగే మా పిల్లలు బాగుపడాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అనే ఆలోచనలు వస్తాయి. ఇది అంతర్వాణి చెప్పిందా? ఇదంతా మనసే. ధ్యానపరచనం చేయి, ధ్యానపరచనం చేయని బలవంత పెడుతుంది అనుకో, అది ఎందుకు? ఇదంతా మనసే. దీనివల్ల ఆధారపడే తత్వం పెరుగుతుందా? మీరు ఇండిపెండెంట్ అవుతున్నారా? ధ్యాన ప్రచారం చేస్తే ఆధారపడే తత్వం పెరుగుతుందా లేదా? ఎందుకు ధ్యాన ప్రచారం చేస్తున్నారు? ముక్తి వస్తుంది కాబట్టి. నేను ప్రచారం చేసేది ముక్తి కోసం కాదండి, నా ముక్తి ఆల్రెడీ వచ్చేసింది. కేవలం చెప్పాలి, 10 మందికి పంచాలనే ఉద్దేశం. ఆల్రెడీ నా ముక్తి ఆఫ్ ఇండియా అయిపోయింది. సో నా ముక్తికి ప్రచారానికి సంబంధం లేదు. కానీ కొందరు ఏం చేస్తున్నారు, ప్రచారం చేస్తేనే ముక్తి వస్తుంది. ఆగా నేను కంప్లీట్గా. సో ప్రచారం చేయకూడదని కాదు, చేయండి, కానీ ముక్తి కోసం చేయకండి. ఆశించి చేస్తున్నట్టు మళ్ళా కృష్ణుడు ఏం చెప్పాడు, ఆశించకుండా పని చేయమన్నాడు. అవునా? సో కేవలం చేయండి అంతే. కానీ ఇదేదో వస్తుందని చేశారా, అది బంధం అయి కూర్చి ఉంటుంది. మనసు బలవంత పెడుతోంది మిమ్మల్ని, చేయి 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 చేస్తే పోతుందని. కానీ ఇది ఆధారపడే తత్వం డెవలప్ అవ్వడమా ఇండిపెండెంటా? ప్రచారం చేయాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలి కదా వినేదానికి. మళ్ళీ డిపెండెన్సీ ఇక్కడ నేను చెప్పే ఆనందం ఎలాంటిది? దేని మీద ఆధారపడనిది? ఆత్మానందం. ఆత్మానందము దేని మీద ఆధారపడలేదు. బాహ్యంగా క్లాసు విన్న కాని కాకపోని, వినని వినకపోని, తిట్టని పొగడని, ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది ఆత్మ. తెలుసు కదా మీకు. సో కాబట్టి మీరు మనసు చెప్పే మెసేజ్లు ఎలా ఉంటాయంటే బలవంత పెట్టేవి ఉంటాయి, ఫోర్స్ఫుల్గా. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. పెట్టు పెట్టు అనబెట్టు అనబెట్టు అనబెట్టు, పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది. అంటే అన్నదానం కూడా అది ఆధారపడే తత్వం కాబట్టి అది అధర్మం అయిపోతుంది. అక్కడ ఫోర్స్ఫుల్గా బలవంతంగా వచ్చేస్తుంటా మెసేజ్. వీటేటిని ఆచరణ చేయకూడదు మీరు. లోపల మనసులో ఆనందం ఉండదు, లోటు ఉంటుంది ఏదో. ఆ లోటు బాహ్యంగా ఏదో చేస్తే కానీ భర్తీ అయితే కాదని చెప్తుంటుంది అది. ఇది మనసు చెప్పేది. కానీ ఆత్మ ఏం చెప్తుంది? ఆత్మ చెప్పిన మెసేజ్ ఎలా ఉంటుందో తెలుసా? తేలికగా ఉంటుంది, అది రాగానే గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. అణువణు పులికిస్తుంది, అబ్బా ఇదిరా సొల్యూషన్ అని. ఇంకా ఆత్మ చెప్పే మెసేజ్ ఏంటో తెలుసా? నువ్వు నా దగ్గరికి రా అంతే. ఆత్మ చెప్పేదేంటి? నా దగ్గరికి రా, నా దగ్గరికి చేయాలి రావాలంటే 3 గుణాలు సాధన చేయి అంతే. 3 గుణాలు బ్యాలెన్స్ పెట్టుకో, కథం నా దగ్గరకు వస్తావని చెప్తుంది. ఎందుకు అర్ధన దగ్గరికి రమ్మంటుంది ఆత్మ? పరమాత్మ తర్వాత. ఆత్మ దగ్గర మీ శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, అన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఉంది. కర్మ తర్వాతను కూడా చెరపగలిగే టాలెంట్ ఆత్మకు ఉంది. కాబట్టి నీ సమస్య ఏదైనా కావచ్చు, ఆ సమస్య యొక్క మూలమే, ఆ సమస్యకి మూలం ఎక్కడుంది? మూలం ఏంటి ఆ సమస్యకి? మూలం తలరాత. మీ తలరాతలో ఏదో పెట్టుకుని వచ్చారు, అందుకే ఈ బాధ ఉంది. సో సమస్యకు మూలం ఏంటి? తలరాత. సో ఆత్మ దగ్గరికి వెళ్తే ఏం చెప్తుంది? ఇంకో ఇక్కడ ఇది మూలం ఉంది, తలరాత మూలము, దీన్ని డిలీట్ చేయి అని చెప్తుంది. ఎట్లా చేయాలని అడగాలి, ఇక్కడ ఉంది ఇట్లా డిలీట్ చేస్తే డిలీట్ అవుతుంది అని చెప్తుంది. అర్థమైందా? సో ఆత్మ మీకు ఏం చెప్తుంది? ఆత్మ ఇచ్చే మెసేజ్ తేలికగా, హాయిగా, బలవంత పెట్టేది ఉండదు. చెప్తుంది నీ ఇష్టం అంటే చేయి, లేకుంటే లేదు. బలవంత పెట్టదు, అది నీ ఇష్టం అంటుంది. నా అంతు చెప్పే పెద్దవాడిగా నీ ఇష్టం అంటుంది. అంటే అంత బలవంత పెట్టకుండా అలా అలా మెరుపులాగా వచ్చేసి చెప్పేసి వెళ్ళిపోతుంది. సో తేలికగా హాయిగా ఉంటుందా? లైట్గా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సో ఆ మెసేజ్ను మీరు ఆచరణ చేయాలి. అంతవరకు మీరు ఏది ఆచరణ చేయకూడదు, అలా వెయిట్ చేయాలి. ప్రశాంత స్థితిలో నుంచి మన వెంకట వాళ్ళు ఏం చెప్పారు? కోపంలో నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పారు లేదా? ప్రశాంత స్థితిలో నిర్ణయం తీసుకోమన్నారు కదా. ఇంకో ఇదే ప్రశాంత స్థితి అంటే తేలికగా హాయిగా ఉంటుంది. ఆ ప్రశాంత స్థితిలో నుంచి ఒక జ్ఞానం ఉద్భవిస్తుంది, బయటికి వస్తుంది. టప్పని బూడిగా నీళ్ళలోంచి వస్తుందే పైకి, అలా వచ్చినట్టు ఉంటుంది. అది మీరు చేస్తే డెఫినెట్గా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా అది మిమ్మల్ని తన వైపు లాక్కుంటుంది. ఆత్మస్థితి నా దగ్గరికి రా, బాహ్య గురువు దగ్గరికి వెళ్ళగో, పత్రి సరైనా శ్రీధరైనా నీకేం చేయలేడు, నా దగ్గరికి రా, నేనే నీకు చేయగలుగుతా. పత్రిసారి ఏం చేయలేడు మనకు, ఓన్లీ జ్ఞానం ఇవ్వగలుగుతాడు. చేయగలుగుతున్నాడా? జ్ఞానం ఇస్తున్నాడు, బుక్స్ పబ్లిష్ చేశాడు, అవన్నీ చదువుకొని చేయండి రా అంటున్నాడా లేదా? మనం బుక్స్ చదువుకోం, చదువు చేయం, ఏమైనా పత్రికారు నా గురువు, పత్రికారు నా గురువు, అది కాదు. ఓకేనా? చెప్పాను కదా పోతు నా గురువు గురించి. సో మీరు మీ ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళడానికి చెప్తుంది ఆ మెసేజ్ ఎలా, అలానే ఉంటుంది నా దగ్గరికి రా, తేలికగా హాయిగా బలవంతం లేకుండా ఉంటుంది. సో ఆ మెసేజ్ను మీరు ఆచరణ చేయాలి. ఇది నేను ఆల్రెడీ నా బుక్లో రాశాను, అందరూ ప్రింట్ తీసుకోండి. బుక్ ఫామ్లో ఉంది, అది ప్రింట్ తీసుకోండి మీరు అందరూ. ఓకేనా? ఇంకా అవును.
సో మీరు ఆత్మస్థితి నుంచి వచ్చే మెసేజ్ ను ఆచరణ చేస్తే నేను తప్పు చేశానని భావన ఉండదు అక్కడ. తప్పు ఓపులకు అతీతంగా తీసుకెళ్తుంది అక్కడ. తప్పు ఉండదు, ఓపు ఉండదు, అంతా నాటకం అనే ఫీలింగ్ లో ఉంటుంది అక్కడ. కానీ మీరు మనసులో ఉండి చేస్తే అదే మనసు ఫస్ట్ చెప్తుంది, చేశాక ఫీల్ కాగానే అనవసరంగా చేశాను, ఏవో చేసేది లేకుండా ఉంటుంది. సో మనసులో ద్వంద్వం ఉంటుంది, ఒక పాట చేయంటుంది, ఒక పాట వద్దంటుంది. కాబట్టి అంతే, మనసులో ఏం చేసినా దరిద్రమే ఉంటుంది. అందుకే ఒక అన్నదానం చేసినా కూడా ఎందుకు చేసావు అంటది ఒకటి, అంటుందా లేదా కావాలంటే చూడండి. మనసులో వ్యతిరేకాలు కంపల్సరీ ఉంటాయి, కానీ నేను చెప్పే ఆత్మలో వ్యతిరేకాలు కలిసి ఏకమైపోయి ఉంటాయి. మూడు గుణాలు కలిసి ఏకమైపోయి ఉంటాయి కాబట్టి ఆ కలయికలోంచి వస్తుంది, మూడు గుణాలు సాటిస్ఫై అయిపోతాయి కాబట్టి అక్కడ శత్రువే లేదు. సో నువ్వు చే, నీ లోపల అది వచ్చిందంటే నువ్వు మనసులో ఉండి చేసే పని, అర్థమైంది లేదు. సో కాబట్టి గుర్తించి ఇప్పటి నుంచి మనసులో ఉన్న పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండండి. మనసు ఆగు, నీ మాట నేను నినా, పాజిటివ్ మాట ఏంటంటే నెగిటివ్ కోపం వస్తుంది, నెగిటివ్ మాట ఏంటంటే న్యూట్రల్ కోపం వస్తుంది. మీ ముగ్గురు కలిసిన ఉన్న స్థితి ఉంది, అక్కడ తీసుకెళ్ళు పద, అక్కడికి వెళ్దాం పద, ప్రశాంతం ఉంటుంది అక్కడ, మనం ముగ్గురు కలిసి ఉంటారు అక్కడ, అక్కడ నుంచి ఏది వస్తే అది చేస్తా, అట్లా మాట్లాడండి లోపల. అప్పుడు మీరు అక్కడికి వెళ్తారు, నిర్ణయం తీసుకోరు, కొద్దిగా పెండింగ్ పెట్టండి, అప్పుడు ఆత్మ పరమాత్మ అందరు తోడుగా ఉంటే ఇంకా సూపరే సూపర్. ఓకేనా, క్లియర్ ఉందా లేదా? ఇంకా అడగండి, బాగున్నాయి క్వశ్చన్. వెరీ గుడ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ జ్ఞానమైనా అది అందరికీ వర్తించదు. ఉదాహరణకు ఇప్పుడు నాకు గొంతు పోయింది, మీకు గొంతు పోయింది, ఇప్పుడు నేను ఆమెకు చెప్తాను, నేను చెప్పింది చేస్తే ఆమెకు రిజల్ట్ వస్తుంది, కానీ నాకు పని చేయదు. బాగా అర్థం చేసుకోండి, అర్థమైందా? అంటే నా జ్ఞానం ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇదంతా మీకే పనిచేస్తుంది, కానీ నాకు పనిచేయదు. విచిత్రం ఏంటంటే ఓ పవర్ క్వశ్చన్ కాదు అక్కడ, పవర్ ఎందుకు పోతుంది, చెత్త పవర్ ఎందుకు పోతుందమ్మా? ఇంకా పెరుగుతూ పంచితే పెంచబడుతుంది, పంచితే పెంచబడుతుంది అంటే ఏంటి? అదే ఇక్కడ మీనింగ్ నేను చెప్పదలుచుకుంది. పంచితే పెంచబడడం అంటే ఏంటంటే, సపోజ్ మీరందరూ టెన్త్ క్లాస్లో ఉన్నారు, నేను ఇంటర్లో ఉంటా ఉన్నాను అనుకో, మీ అందరు చెప్పగలుగుతానో లేదా జ్ఞానం? కానీ నాకు వచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఒకటో తరగతి పిల్లడు వస్తే వాడికి కూడా చెప్పగలుగుతాను కదా నేను, టెన్త్ వాడికి నైన్త్ వాడి అందరికి చెప్పగలుగుతా, కానీ నా ప్రాబ్లము. సో కాబట్టి నేనేం చేయాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. అందుకే నాకున్న జ్ఞానాన్ని మీకు పంచుతున్నా. ఎందుకు పంచితే పెంచబడుతుంది, కొత్త జ్ఞానం వస్తుందని, కొత్తది అంటే డిగ్రీది వస్తుంది. ఆల్రెడీ ఏ గీగి ఆ పవర్ గురించి కాదు, దాంట్లో ఫుడ్ తర్వాత పవర్ ఇంత కూడా కాదు, అది అసలు అసలు పవర్ వేరే, గీ ఫుడ్ అదే కానీ ఆ పవర్ కాదు, అర్థమైంది కదా? సో పంచితే నా జ్ఞానం నాకు పనిచేయదు, మీకు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో నా జ్ఞానం నేనేం చేయాలి ఇప్పుడు, కూర్చొని మళ్ళీ సాధన చేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆత్మ దగ్గరికి వెళ్ళి అడగాలి, ఏంటి గొంతుకి ఏం చేయాలి, అప్పుడు పరిష్కారం ఇస్తుంది, అది చేయాలి, అర్థమైంది కదా? సో నేను ఇంటర్లో ఉంటే మీ అందరికి చెప్పగలుగుతాను, మీరు టెన్త్ లో ఉంటే, ఇక్కడ ఉన్న డిగ్రీ వాడు ఉన్నాడు అనుకో, వాడు చెప్పలేను, వాడు నాకు కొర్రేడతాడు, నువ్వు చెప్పింది తప్ప అంటాడు, వాదించగలుగుతాడు నాతో, అర్థమైంది లేదా తేడా? ఎందుకంటే నాకంటే హయ్యర్ కదా వాడు, వాడి దగ్గర ఇంకా ఉన్నతమైన జ్ఞానం ఉంది, నేనే వాడికి వంచాల్సిందే అక్కడ, అర్థమైంది కదా? అదే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? ఓయ్ హలో, ఆమె క్వశ్చన్ అడిగింది మళ్ళీ మీరు ఏదో చెప్తున్నారు, అర్థమైందా నేను చెప్పిన ఆన్సరు? రాగా ఆగా మొక్క కంప్లీట్ గా నిజైందా? మళ్ళీ ఆమె చెప్పింది ఎట్లా, మళ్ళీ అదే ఇంకొకటి అడగండి, ఆగండి ఆ కొన్ని నిమిషం ఆగండి, తర్వాత క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా లేదా? మీరు నేను టెన్త్ క్లాస్ లో ఉన్నాను, నేను ఇంటర్ లో ఉన్నాను, మీరందరూ టెన్త్ క్లాస్ లో ఉన్నారు, నేను చెప్పి నాకు ఇంటర్ జ్ఞానం ఉంది కాబట్టి, ఇంటర్ చదువుతున్నాను కాబట్టి, టెన్త్ లో మీరు ఉన్నారు కాబట్టి నా జ్ఞానం మీకు పనిచేస్తుంది, కానీ నాకు వచ్చేసాము అదే తగ్గు, అదే గుర్తుపోవడమే, మీకు గుర్తుపోయింది నాకు గుర్తుపోయింది, కానీ నేను మీకు చెప్తే రిజల్ట్ వస్తుంది నాకు పనిచేయదు. ఎందుకు? నేను ఇంటర్ డిగ్రీ, ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్ళా, మిమ్మల్ని టెన్త్ నుంచి ఇంటర్కు తీసుకురావు, సమస్య ఒకటే, పరిష్కారం వేరే. మామూలు అజ్ఞానం అయితే రోగం రాగానే డాక్టర్ తగ్గుతాడు, కొద్దిగా జ్ఞానం అయితే ధ్యానం చేసి తగ్గించుకుంటాడు, ఇంకో జ్ఞాని నాలాంటివాడు అయితే జ్ఞానంతో తగ్గించుకుంటాడు, తేడా లేదు? ఒకటే రోగం, పరిష్కారం వేరే ఉందా లేదా?
ఆ మందులైన వాడు హోమియో వాడు ఆయుర్వేదం డిఫరెంట్గా వాడతారా లేదా? అర్థమైందా? సో కాబట్టి మీరు ఎప్పుడు జ్ఞానాన్ని పెంచుకోవాలి. మేము పూజలు చేసే వాళ్ళకి శక్తిని ఇస్తున్నాము, వాళ్ళకి పనిచేస్తుంది మాకంటే లో కాబట్టి, కానీ ఆ పూజల స్థితి మాకు అయిపోయింది. ఆ విగ్రహాల ద్వారా పూజల ద్వారా వచ్చే శక్తి మాకు సరిపోవట్లే. మేము ధ్యానానికి జ్ఞానానికి రావాలి. మా అమ్మ నాన్న ధ్యానానికి జ్ఞానానికి రాలేదు కాబట్టి అదే స్థాయిలో ఉండి చచ్చిపోయారు, అదే రోగాలు అదే సమస్యలతోటి. నా ఎన్ని జన్మలో సాధన కావచ్చు, నేను వెంటనే ధ్యానంలోకి వచ్చాను కాబట్టి సూపర్గా ఈ జ్ఞానంతో తెలిసి రోజు 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 ఎదుగుతున్నాను. తేడా అర్థమైంది కదా? సో ఎదుగుతున్నాను కాబట్టి నాకు ఈ రిజల్ట్స్, నేను ఎదగలేదు అనుకో నన్ను కూడా దెబ్బేస్తాను. సో జ్ఞానం అనంతమా అంతమా? అనంతం. సో జ్ఞానాన్ని తెలుసుకుంటూనే ఉండాలి. అందుకే నేను కూడా నాకు ఇంత తెలిసిన అహంకారం లేదు, ఎంత ఉండాలి అంతే ఉంది. ఎందుకంటే నా జ్ఞానం నాకే పనిచేయదు, మీకు పనిచేస్తుంది. చచ్చుకుంటే నేను లోపలికి వెళ్ళాలి, మళ్ళీ ఆత్మ దగ్గరికి ప్రతి దానికి వెళ్ళాల్సింది. అదే పరమాత్మ దగ్గర చేయాలి. నేను మూడు గుణాలు సాధన చేస్తే అయిపోతుంది. మూడు గుణాలు సాధన చేయండి, రేపు చెప్తా ఇంక ఎట్లా చేయాలని. ఇంకా అవి ఏదో అడగండి మీరు డైరెక్ట్. ఇంకేమున్నాయి? సమస్య వచ్చినప్పుడు ధైర్యం కోల్పోతున్నారు, ఇది ఆమె క్వశ్చన్. మీరు సమస్య అంటున్నారంటేనే డెఫినెట్ గా మీరు ధైర్యం కోల్పోవాల్సిందే. సమస్య అంటేనే మీరు ధైర్యం కోల్పోవాలి. ఎందుకు? సపోజ్ ఒక చీమ పుట్టింది అనుకో, సమస్యనా? చీమ పుడితే సమస్యనా? చిన్న నొప్పే కదా. అదే పాము కుడితే అది పెద్ద సమస్య. ఓ డాక్టర్ ఓ ఏదో చేయాలి. సో సమస్య చీమ కుడితే సమస్యనా, పాము కుడితే సమస్యనా? చీమ కుడితే సమస్య లాగా అనిపించేది ఇట్లా అంటారా అయిపోయారు, ఆ సమస్యనే కాదు అసలు. అవునా కదా? సో సమస్య అంటేనే మీకంటే ఉన్నతమైనది, మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేది సమస్య. సో డెఫినెట్ గా అది మీ మించి కాదు కాబట్టి అది మిమ్మల్ని భయపెడుతోంది. భయపెట్టాల్సిందే, భయపెట్టాలి. అప్పుడు ఏం చేయాలి మీరు? ఆ సమస్యను నేను చెప్పినట్టు డీల్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు టైం అయిపోతుంది అనుకుంటే సరే కొద్దిగా చెప్తాను, రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తా. సో కాబట్టి ఆ సమస్యను మామూలుగా డీల్ చేయకూడదు. చిన్న సమస్య, ఇప్పుడు చీమ కుడితే ఒక రకంగా డీల్ చేయాలి, పాము కుడితే ఒక రకంగా డీల్ చేయాలి. అవునా? అన్నిటికి ఒకటే పనిచేస్తుందా? చిన్న జ్వరానికి క్యాన్సర్కి ఒకటే మందా? సో తేడా ఉంటుంది కదా, సమస్యను బట్టి సొల్యూషన్ ఉంటుంది. సో పెద్ద సమస్య అయితే ఏం చేయాలి, చిన్న సమస్య అయితే ఏం చేయాలి? చిన్న సమస్య అయితే మామూలుగా మీరు ఏదో ఫ్రెండ్లీగా ఉంటే సరిపోతుంది. కానీ పెద్ద సమస్య అయితే ఏం చేయాలి? మీ మించి కాదు అది, ఎందుకంటే మీకంటే హయ్యర్ అది. మిమ్మల్ని డామినేట్ చేసి మిమ్మల్ని చంపే సమస్య అది. సో దానికి సింపుల్ ఈజీ పరిష్కారం ఏంటంటే దానికి సరెండర్ అయిపోవాలి. సపోజ్ మై డియర్ ఏదైనా పెద్ద రోగం కావచ్చు, ఒక క్యాన్సర్ అనుకున్నాను, మై డియర్ క్యాన్సర్ నేను ఇన్ని రోజులు చంపాలనుకున్నాను, హేట్ చేశాను, ద్వేషించాను, కానీ చంపలేనని తెలుసుకున్నాను. నాకంటే హయ్యర్గా ఉన్నావు, నువ్వెవరో కాదు, నా దైవం యొక్క రూపమే అని తెలుసుకున్నాను. అనారోగ్యం కూడా దైవం యొక్క రూపమే అని తెలిసింది కదా. ఆరోగ్యం అనారోగ్యం న్యూట్రల్ మూడు దైవం యొక్క రూపాలే కదా, అంతా పరమాత్మ సృష్టే కదా. సో కాబట్టి మై డియర్ క్యాన్సర్ నీకే నేను సరెండర్ అయిపోతున్నాను, నువ్వే నన్ను తీసుకెళ్ళి దైవం దగ్గరికి, నువ్వే నన్ను ఆరోగ్య స్థితికి తీసుకెళ్ళు. నువ్వు మారకు, నన్ను మార్చు, నన్ను స్వచ్ఛంగా చేయి, నన్ను చిన్నపిల్లవాళ్ళ చేయి, 33% పాజిటివ్, 33% నెగిటివ్ న్యూట్రల్ ఉండే స్థితికి తీసుకెళ్ళు అని ఆ క్యాన్సర్కే సరెండర్ అయిపోండి. ఇక దాన్ని చంపదు, చంపితే డెఫినెట్ గా ఓడిపోతాడు. ఇప్పటివరకు మీరు అందరు రోగాలను చంపి చచ్చిన వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారు? రోగాలతో చేస్తున్నారు కదా. బికాజ్ రోగం హయ్యర్, మీరు లోయర్ కాబట్టి ఇంపాసిబుల్ మీరు రోగాలను చంపడం. అమ్మవారిని చంపుతున్నట్టే రోగాలను చంపడం అంటే అమ్మవారే శక్తి స్వరూపిణే. శక్తి అనేక రూపాల్లో ప్రకటితమైతుంది, దాంట్లో ఒక రూపము అనారోగ్య రూపము. సో అమ్మవారిని చంపాలని చేస్తున్నట్టు ఇంపాసిబుల్ చావదు అమ్మవారు. సో కాబట్టి అమ్మవారిని పరివర్తన చేయాలి, అమ్మవారి ద్వారా మనం మారాలి ఫస్ట్. సో మనం దైవం దగ్గర చేరాలి. ఇంతవరకు మీరు ఏం చేశారు? రోగం పోవాలి అనుకున్నారు లేదా? ఇప్పటి నుంచి రోగం పోకూడదు కాదు, మీరు స్వచ్ఛమైపోవాలి ఫస్ట్. చెప్తా చెప్తా, ఆగండి ఆగండి, టెన్షన్ పడకండి, నాకు వినండి ఫస్ట్. అన్నీ ఉన్నాయి బుక్స్లో, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కొద్దిగా అర్థం చేసుకోండి, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇంతవరకు మీరు ఏం చేశారు? శరీరంలో ఏది పుట్టినా, మనసులో ఏది పుట్టినా, హృదయం ఏది పుట్టినా అది పోవాలి అనుకున్నారా లేదా? అండ్ మీరేమైనా మారినట్టు దానివల్ల? మీరేమైనా మారేరా? దయం వచ్చిందా దానివల్ల? రాలే. అంటే ఏంటి? దాన్ని పొమ్మంటున్నారు కానీ మీరు మారలే. ఇప్పుడు ఏం చేయండి? దాన్ని పోవనకండి, మీరు మారండి, దాన్ని ఉపయోగించుకొని మారండి. ఎలాగైతే మీ మెడలో బంగారం ఉంది, అది ఎలా ఉంది? ఫస్ట్ ముడి సరుకుగా ఉంది కదా, మలినంతో ఉంది. దాన్ని ఏం చేశారు కౌసలోడు? మెరుగు చేశాడో లేదా వేడే కొలిమిలేసి కొట్టాడో లేదా? కొట్టాకనే స్వచ్ఛమైన బంగారం తయారైంది, అవునా? అట్లాగే మీ శరీరంలో మంట ఉంది, ఇన్ మా ఫీవర్ ఏదన్నా, ఆ ఫీవర్ని ఏం చేశారు ఇన్ని రోజులు? అది పోవాలనుకున్నారు. మీరు అలానే ఉన్నారు, అవునా? జ్వరం వచ్చిపోయినాక మీరు మారారా, అలానే ఉన్నారా? మీ లోపల ఏమైనా మార్పు వచ్చిందా? విశ్వాసం పెరిగిందా? మీ పట్ల మీకు విశ్వాసం పెరగలే, ఆ రోగం పట్ల విశ్వాసం పెరగలే, పెరిగిందా జ్వరం పట్ల? కానీ నేను చెప్పింది చేయండి. మై డియర్ జ్వరం, ఇన్ని రోజులు నేను నిన్ను చంపాలని చూశాను, ఇప్పటి నుంచి నేను నేను చంపను, నీతోటి ఫ్రెండ్లీగా ఉంటాను, నువ్వు మారకు, నువ్వు అట్లానే ఉండు, నన్ను స్వచ్ఛంగా చేయి, నన్ను స్వచ్ఛమైన బంగారం తయారు చేయి, నన్ను స్వచ్ఛమైన జీవాత్మ తయారు చేయి. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? స్వచ్ఛమైన జీవాత్మ అయితే ఆత్మతో కలయిక ఏర్పడుతుంది. మూడు గుణాలు సమపాళ్ళలో ఉండే స్థితికి తీసుకెళ్ళు అని అనుకోండి. ఎప్పుడైతే మూడు గుణాలు సమపాళ్ళలు అయితే అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఆత్మతోటి. ముందు దేహం వరకే కదా, తర్వాత పడతాం. సో జీవాత్మ అయిన మీరు ఆత్మతోటి కనెక్షన్ ఏర్పడుతుంది. అక్కడికి వెళ్ళి మందు బాడీకి ఇవ్వండి. అక్కడ మందు అడగండి, ఈ జ్వరానికి మందు ఏంటని. అప్పుడు ఆత్మ మందిస్తుంది, అది శరీరానికి ఇవ్వండి, పట్టమాయం రోగం. తేడా అర్థమవుతుందా లేదా? నేను చెప్పేది మీరు మందు ఇవ్వాల్సిందే మీ రోగానికి, కానీ మీరు బాహ్యంగా రోగానికి మందు ఇచ్చారా? టెంపరీ ఉపశమనం అనేది డాక్టర్లు, ఏ డాక్టర్లు కూడా మీకు సరి అయిన మందు ఇవ్వలేరు. ఎందుకంటే ఇది ప్రాబ్లం. ఇక్కడ ఏదో కర్మ చేశారు, పాపం చేశారు, రేపు చెప్తాను కర్మ సిద్ధాంతం. సో ఆ కర్మ వల్ల వచ్చింది ఈ రోగం. ఈ టాబ్లెట్ ద్వారా తగ్గేదైతే ఇక అందరు పాపాలు చేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా టాబ్లెట్ వేసి కూడా తగ్గాయి. ఇంకే అంత సీన్ లేదమ్మో, ఆ తర్వాతనే చేర్పాలి. చేర్పాలంటే ఆత్మస్థితికే చేరాలి. ఈ మందుల ద్వారా ఏ పని కాదు ఇది, ఓకేనా? వేసుకుంటే వేసుకోండి టెంపరీగా, నో ప్రాబ్లం, మందులు వేసుకోవద్దాం కదా నేను చెప్పేది. సో అది వేసుకుంటూ మందులు ప్రేమతో వేసుకుంటూ మీకు విశ్వాసం లేకుంటే వేసుకొని, మై డియర్ జ్వరం నువ్వు మారకు, నువ్వు అట్లానే ఉండు, నన్ను ముందు మార్చు, నన్ను స్వచ్ఛంగా చేయి, నన్ను ఆత్మ దగ్గర తీసుకెళ్ళు, అక్కడ ఉంది నీకు కావాల్సిన మందు, అది తీసుకొచ్చి నీకు ఇస్తాను అనండి. అని అట్లనే ఉండండి. ఇక డెలివరీ టైంలో ఎలా చిన్నపిల్లలాగా అనుభవించారో, డెలివరీ టైంలో నొప్పిని అనుభవించారు కదా, ఎట్లా అనిపించారు? మీ అమ్మ ఏ జన్మలో పాపం చేసినా ఇలాంటి నా కొడుకు జన్మిస్తున్న తిట్టుకున్నారా? ఇష్టంగా అనుభవించారు లేదా ఆ సుఖ దుఃఖాలను ఆట 9 నెలలు, అవునా? సో అట్లా ఇష్టంగా మీరు ఎప్పుడైతే ఆ కష్టాన్ని అనుభవిస్తారో కథ సినిమా, ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? సో దానికి దీనికి తేడా ఏంటి? అక్కడేమో దాన్ని మార్చాలని చూస్తాం, ఇక్కడేమో మనమే మార్చాం. ఫస్ట్ మీరంటే జీవాత్మ, నాటి శరీరం, నాటి మనసు, నాటి హృదయం. క్లియర్గా ఉందా లేదా? రైట్ సార్, ఇంకేదో అన్నారు, ఏదో అన్నారు, ఇక అది పోతూనే ఉంటుంది, మళ్ళీ అదే వస్తుంది లేండి. ఇక పరమాత్మకు తెలియదు, రేపు క్లాస్ ఉన్నదని మన సరెండర్ అయితే అయిపోయా, రేపటి వరకు వచ్చేస్తుంది. అంతే, ఆ మందు తీసుకొచ్చి బాడీకి ఇవ్వాలి. ఆయన ఇచ్చే మందు ప్రేమ, ఆనందము, స్వచ్ఛమైన శక్తి. అది బాడీకి వచ్చిందా అనుమణం పులకరిస్తుందంట. కళ్ళు మూసుకోండి, నేను చెప్పినట్టు అనుకోండి. మై డియర్ దేహం, మై డియర్ శరీరం, మై డియర్ మనసు, మై డియర్ హృదయం, మనందరం కలిసి మనలో ఉన్న దైవం దగ్గరికి చేరదాము. ఆ దైవం దగ్గర మూడు గుణాలు సమపాళ్ళల్లో కలిసి ఏకమైపోయి ఉంటాయి. మూడు వ్యతిరేకమైన ఆలోచనలు కలిసి ఏకమైపోయి ఉంటాయి. కాబట్టి మీరందరూ సహకరిస్తేనే మనం దైవం దగ్గరికి చేరవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆత్మస్థితికి చేరదాము. రైట్, ఇప్పుడు కొద్దిసేపు శ్వాస మీద దాసి పెట్టండి. ఏ ఆలోచన వచ్చినా పదా నన్ను దైవం దగ్గర తీసుకెళ్ళు అనండి, అంతే. ఏ ఫీలింగ్ వచ్చినా బాడీలో, దే అన్నిట్లలో
ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ ధర్మం .com వెబ్సైట్ DARMAM.com. బై.